కంట్రిబ్యూషన్ గురించి ఇవన్నీ రేపు మాట్లాడతారు, పెద్దలు మాట్లాడతారు. మీరందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకు ఆహ్వానితులు. ఈ రోజున మన జ్ఞానానంద పేరు మీద ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడు ఈ మహాత్ములు బర్త్డేస్, కృష్ణాష్టమి, శ్రీరామనవమి, శంకర జయంతి, ఇలాగా ఈ దేవతా పురుషులు బర్త్డేస్ చేసుకోవడం, ఎందుకంటే దీనివల్ల వాళ్ళు కలిసి వచ్చేది ఏమి లేదు, వాళ్ళని స్మరించుకుని మనం పవిత్రులు అవ్వటం. ఒకటి ప్యూరిఫికేషన్ వస్తుంది, రెండు కాన్సన్ట్రేషన్ వస్తుంది వాళ్ళని స్మరించుకోవటం వల్ల. తర్వాత కొంత మనం మైండ్లోంచి సెన్సెస్, ఇంద్రియాలకు సంబంధించిన విషయాల్లోంచి, ఈ మైండ్ వాండరింగ్లోంచి కొంత విడుదల వస్తుంది, కొంత విడుదల కలుగుతుంది వాళ్ళని పవిత్రమప్పుడు. వీళ్ళందరినీ జ్ఞానానంద, వీళ్ళందరినీ స్మరించుకోవటం వల్ల డిటాచ్మెంట్ ఫ్రమ్ ది సెన్స్ కంట్రోల్, డిటాచ్మెంట్ ఫ్రమ్ ది మైండ్, మరి వాండరింగ్ మైండ్, ఇవన్నీ కూడా మనకి ప్లస్ పాయింట్స్ వీళ్ళని స్మరించుకోవటం వల్ల. అంటే స్మరణ వల్ల పవిత్రులు అవుతాం. అది మనం ఏది స్మరిస్తే అది అవుతాం, అంతే కదా. నువ్వు ఏది ఆలోచిస్తా అంటే అది అవుతాం. మనకు వచ్చే తలంపుల విషయంలో మనం అజాగ్రత్తగా ఉండకూడదు. మనకు ఏ రకమైన తలంపులు వస్తున్నాయో ఆ రకంగా రూపొందుతాం మనం. మనకు ఎటువంటి తలంపులు వస్తున్నాయో మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అలవాటు మనకు లేదు. కారణం ఏంటంటే ఎంతసేపు బయట ప్రపంచాన్ని చూస్తాం కానీ లోపల ప్రపంచాన్ని చూసే అలవాటు ఏం లేదు మనకు. అసలు అలవాటు లేదు, నేర్చుకోవటం లేదు. ఎంతసేపు అలా ప్రపంచాన్ని చూస్తాం, బయట ఏం గొడవలు జరుగుతుంది విషయ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. అలాగే లోపల కూడా మనకు మైండ్ ఒకటి ఉంది, ఆ లోపల సెన్స్ అది. ఆ మైండ్ అనేది మనకి ఇన్నర్గా ఉన్న సెన్స్, దాన్ని కూడా దాని వంక చూసి దాంట్లో ఉన్న బలహీనతలు బయట మీలో ఏమి లోపాలున్నాయి, సామాన్య మనవాడు చూస్తాడు. కానీ తన మైండ్లో ఏమి లోపాలున్నాయో చూసుకోడాడు. కానీ తన మైండ్లో బయటకు చూసేవాడు కంటే తన మైండ్లో లోపాలు చూసుకునేవాడు అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తాడు. వాడే సెయింట్గా, సేజ్గా, ఒక మహాత్ముడిగా, మహర్షిగా రూపొందుతాడు. లోపలకు చూడటం నేర్చుకోవాలి. లోపల కూడా ప్రపంచం ఉంది, బయట ఎలా ఉందో ప్రపంచం, మనకి లోపల కూడా ప్రపంచం ఉంది. వాటిలోంచి మనం అది కూడా చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. జ్ఞానానంద, ఆయన, నేను ఒక మెడికల్ బుక్లో మాట చదివాను, మన మెదడును 2 భాగాలు చేస్తే ఈ కుడి భాగం బాగా పనిచేసే వాళ్ళకి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ బాగా వస్తాయని, ఈ ఎడం భాగం బాగా పనిచేసే వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్స్ బాగా వస్తాయని, ఆ సైడ్ ఈ సైడ్ కూడా 2 పక్కల బాగా పనిచేసే వాళ్ళకి ఆర్ట్స్ సైన్స్ కూడా బాగా వస్తాయని, అంటే 2 వాటి మీద కమాండ్ ఉంటుందని ఒక ఈ మెదడు గురించి రీసెర్చ్ చేసే వాళ్ళు రాసిన పుస్తకం ఏదో నాకు చదివిన గుర్తుంది. జ్ఞానానంద ఆయన బుక్ కూడా రాశారు, బోత్ సెయింట్ అండ్ సైంటిస్ట్. బోత్ అంటే 2 భాగాలు ఆయన బ్రెయిన్లో వికసించడం, 2 భాగాలు కూడా ఆయన బ్రెయిన్లో, ఇటేమో ఆర్ట్స్ సైడు, తర్వాత ఏమో హ్యూమానిటీస్ సైడు, అటు సైన్స్ సబ్జెక్ట్ సైడు, రెండు వైపులు కూడా ఆయనకు 2 వైపులు వికసించిన బ్రెయిన్లో 2 భాగాలు వికసించడం. అది కూడా భగవంతుడి గిఫ్ట్ అనుకుందాం. ఏదైనా అంతే కదా, ఈశ్వరుడు మనకి ఇస్తే వస్తుంది కానీ లేచే రాదు. ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన 2 లభించిన ఆయనకి. స్వామి శివానంద ఋషికేశంలో ఉండేవారు. ఈ స్వామి శివానంద, జ్ఞానానంద సమకాలికలు. ఆ ఋషికేశులు ఇద్దరు ఒకే టైంలో తపస్సు చేశారు. శివానంద్ ఏమో 1936 జనవరి 13 శివానంద ఆశ్రమం పెట్టాడను. శివానంద ఆశ్రమం పెట్టి ఈ బుక్స్ పబ్లికేషను, తర్వాత ఏమో ప్రజాసేవ, మొత్తం మీద ఏదో ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, సైన్స్కి మామూలుగా ఈ టీచింగు, ఉపనిషత్తులు భగవద్గీత టీచింగు, ఒక ఆశ్రమం పెట్టి ఆశ్రమం కేంద్రంగా పెట్టుకుని ఆయన పనిచేస్తారు. జ్ఞానానంద నెమ్మదిగా సైన్స్ రంగంలోకి వెళ్ళారు. జ్ఞానానంద మ్యాథమెటిక్స్లో కూడా జీనియస్. ఆయన తర్వాత జర్మనీ వెళ్ళటం, తర్వాత అక్కడ అకాడమిక్లు అయి ప్రారంభించడం, తర్వాత చాలా హైలీ క్వాలిఫైడ్ అవ్వటం, తర్వాత ఢిల్లీ రావటం, ఢిల్లీలో ఫిజికల్ ల్యాబొరేటరీలో, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీలో కొంతకాలం డిప్యూటీ డైరెక్టర్గా పనిచేయటం, తర్వాత మళ్ళీ గొర్రెమూడిలో కొంతకాలం నివసించడం, తర్వాత వాల్టేర్లో వైస్ అప్పటి వైస్ ఛాన్సలర్గా ఆహ్వానాన్ని పురస్కరించుకుని వాల్టేర్లో న్యూక్లియర్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ స్థాపించడం, ఇదంతా జరిగింది. అయితే జనసామాన్యంతో శివానందకి అనుబంధం, కానీ జ్ఞానానందకి అనుబంధం లేదు. జ్ఞాన ప్రజలతో అనుబంధం లేదు. అంచేత ఆయన, అయితే చదువుకున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్, తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా జ్ఞానానంద దగ్గరికి వచ్చేవారు. ఇక్కడ గొర్రెమూళ్ళు అంతే, అక్కడ కూడా వచ్చేవారు. చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది జ్ఞానానందని చూడటానికి కూడా వస్తూ ఉండేవారు. నేను 3 సార్లు జ్ఞానానందను చూశాను. 1954 మార్చి ఢిల్లీలో, తర్వాత గొర్రెమూళ్ళు 2 సార్లు, తర్వాత వాల్టేర్లో సారి చూడటం జరిగింది. జ్ఞానానందను చూడటం జరిగింది. ఆయన ఒక సెయింట్గా కంటే సెయింట్ అయినా సైంటిస్ట్గా ఎక్కువ పాపులారిటీ పొందారు త్రివోడి వరల్డ్. ఆయన చాలా నిరాడంబరమైన వ్యక్తి. దరసనం ఒక స్థాయికి వచ్చాక వాళ్ళు ఆడంబరం కనపడదు. అసలు ఒక స్థాయికి వచ్చాక ఇతరుల చేత మనం గుర్తించబడాలనే ధ్యాస కూడా వాళ్ళకు ఉండదు. ఒక స్థాయి అంటే చైతన్య స్థాయి పెరిగాక. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన కొత్తగా ఉద్యోగం రోజుల్లో, కొత్తగా ఉద్యోగం వచ్చే రోజుల్లో సిటీ బస్సుల్లోనే ఆఫీస్కి వెళ్ళేవారు. అలాగే జ్ఞానానంద ఢిల్లీలో కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు 4-5 నెలలు సిటీ బస్సులో వెళ్ళేవారు ఆఫీస్కి. ఢిల్లీ సిటీ బస్సులోనే ఆఫీస్కి వెళ్ళేవారు. తర్వాత కారు ఒకటి కొనుక్కున్నారు. ఎర్లీ స్టేజ్లో ఆయన సిటీ బస్సులోనే ఇంటికాడించి ఆఫీస్ కారులో వెళ్ళేవారు. తర్వాత ఆ జ్ఞానానంద కొంత పొయిట్రీ కూడా రాశారు. ఈ బ్రహ్మసూత్రాల మీద, బ్రహ్మసూత్రాలు కూడా జ్ఞానానంద రాశారు. బ్రహ్మసూత్రాలు కూడాను అయితే ఎక్కువ పొయిట్రీలో, అది పొయిట్రీలో ఉంటుంది. అది కొన్ని అనువాదాలు ఆయన సోదరుడు ప్రజ్ఞానంద కూడా, ఆయన ప్రజ్ఞానంద కాదు, ఆయన పేరు మన మీ ఫాదర్ పేరు ఏం పేరండి, పద్మనాభరాజు గారు కూడా, ఆయన కూడా బీఎస్సీ ఏదో చదువుకున్నారు. ఆయన కూడా కొన్ని అనువాదాలు చేశారు. అంటే ప్రజ్ఞానంద అని ఒక ఆయన శిష్యుడు జ్ఞానానంద అంచేత ఆయన పేరు జ్ఞాపకం వస్తుంది. అది ఆయన కూడా, ఈయన కూడా, మన పద్మనాభరాజు గారు కూడా అనువాదం చేశారు. ఈ రామరాజు గారు, పద్మనాభరాజు గారి అబ్బాయి, జ్ఞానానంద తమ్ముడు గారి అబ్బాయి, ఇప్పుడు మనం ఎదురుకుండా కూర్చుని మనకి దర్శనమిస్తున్నటువంటి రామరాజు గారు ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లో ఉంటున్నారు. అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నారు. ఈయన అక్కడ ఈ పక్కన హాల్లో మాట్లాడారు ఒకసారి 1 గంట 1 గంట జ్ఞానానంద గురించి. నేను 1/2 గంట విన్నాను. ఎవరి రామరాజు గారు మాట్లాడుతుంటే 1/2 గంట విన్నాను. ఆ జ్ఞానానంద లైఫ్ గురించి చాలా ప్రేమగా మాట్లాడారు, భక్తిగా మాట్లాడారు. జ్ఞానానంద డివోటీ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. డివోటీ ఆయన కూడా డివోటీ, ఆ డివోషన్ కనిపించింది నాకు. ఆయన మాట్లాడుతాను ఈ పక్క హాల్లోనే ఏదో జయంతి సందర్భంగా ఎప్పుడే విన్నాను. ఆయనకు చాలా డివోషన్ కనిపించింది. ఎంచదంటే మనకు ఎక్కడ ఏదో మహాత్ముడి మీద మనకు మానసిక అనుబంధం ఉండాలి. అది రామకృష్ణుడు అవ్వచ్చు, రమణుడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, రాముడు అవ్వచ్చు, ఎవరెవరి మీద ఒక మహర్షుల మీద మెంటల్ కాంటాక్ట్ ఉండటం మంచిది, అంటే మైండ్ కండిషన్లో పడుతుంది. వీళ్ళు వీళ్ళతో ఎవరితో మహాత్ములతో అనుబంధం ఉంటే కాలేజీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, మన ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి ఎలా మేనేజ్ చేయాలి ప్రజల్ని, ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నాము మనం. మహాత్ములతో అనుబంధం ఉంటాము, మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుస్తుంది. మన కోపాలు వస్తాయి, ఇష్టాలు వస్తాయి, అయిష్టాలు వస్తాయి, డిజైర్స్ వస్తాయి, హ్యాబిట్స్ ఉంటాయి, ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి బయట నుంచి రావటం లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి లోపల నుంచి వస్తాయి. మనకి ఎక్కడ ఎక్కువ ఎక్కడైనా ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నా చచ్చిపోతాం ఒకసారి. అంటే అది మధ్య మార్గమే మంచిది. ఎక్కువ అటాచ్మెంట్లు పెట్టుకోకూడదు. ఎక్కువ అటాచ్మెంట్ ఏంట, కొంతమంది గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఎక్కువ కోపం వచ్చేస్తే వెంటనే చనిపోతారు. అంటే మన మైండ్ మనం మేనేజ్ చేయటం నేర్చుకోవాలి. మన ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో రావాలనుకుంటున్నప్పుడు, మన లోతులు లోయలు పెరగాలనుకున్నప్పుడు, మన స్పిరిచువల్ డెప్త్స్ పెరగాలనుకున్నప్పుడు, స్టేటస్ స్పిరిచువల్ స్టేటస్ మనం అందుకోవాలనుకున్నప్పుడు, ముందు మన మైండ్ ఎలా మేనేజ్ చేసుకోవాలో చూసుకోవాలి, అది అర్థం చేసుకోవాలి ముందు. ఆచార్య స్వాముల వారు ఈ మైండ్ మేనేజ్ చేయడానికే కృష్ణుడు 4 అధ్యాయాలు చెప్పాడు గీతలో. 4 ఈ భక్తి యోగం, యోగం అంటే కలయిక. కలయిక ఎక్కడ, నీలో ఒక యూనివర్సల్ స్పిరిట్ ఉంది, నీలో ఒక ట్రూత్ ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. అది మనోదేహములతో సంబంధం లేదు కానీ మనోదేహములకి ఆధారముగా ఉంది. అది స్వతంత్రమైనది. అది నీ శరీరం, మనసు తిరుగుతూ ఉంటుంది, శరీరం చచ్చిపోతుంది కానీ దానికి చావు లేదు, పుట్టుక లేదు. ఒక ట్రూత్ తోటి ఉంది నీ లోపల, ఒక ట్రూత్ తోటి ఉంది. అక్కడ ఈ మైండ్ని ఐక్యం చేయడానికి మైండ్ మేనేజ్మెంట్ మనకు అలవాట్లు ఏవైతే అక్కడ తీసుకెళ్లి మైండ్ విత్డ్రా చేసి అక్కడ ఆ ట్రూత్ని అబ్జర్వ్ అయ్యేలాగా మనం చేయలేము. అందుకే మహాత్ములతో మనకు కొంచెం అనుసంధానం మంచిది. ఇక్కడ ఆచార్యులు వారు అంత యోగమే కదా, భగవద్గీతలో చెప్పింది కూడా, భక్తి యోగం, కర్మయోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం. అంటే భగవద్గీతలో జనరల్గా 4 యోగాలు కనిపిస్తాయి. కృష్ణుడు ఏం చేశాడంటే, వాసుదేవ స్వామి వారు ఆయన ఈ ఒక్కో శ్లోకానికి ఒక మన భగవంతుడిలో భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయి. మనకు ఒక శ్లోకం పట్టిస్తే చాలు, శ్లోకం పోగొట్టేది శ్లోకం అని. ఒక్క శ్లోకం పట్టిస్తే చాలు మనకి భగవద్గీత. అయితే దానికి ఆచార్యులు వారు ప్రచారం చేశారు కొంతవరకు. దానికి భగవద్గీత కూడా కొంత ప్రచారం అవసరం. జ్ఞానానందకి భగవద్గీత కంటే కూడా యోగ భాష ఇష్టం ఎక్కువ ఇష్టం ఆయనకి. ఎంచదంటే నేను 4 ముగ్గురు భక్తులు అడుగుతాంటే చూశాను, మమ్మల్ని ఏ గ్రంథం చదవమంటారని అడిగితే మీరు యోగ వాసిష్టం చదవండి అని చెప్పేవారు. అంటే వశిష్ఠుడు రాముడికి చెప్పినటువంటి బోధ, వశిష్ఠుడు రాముడికి చెప్పినటువంటి బోధ అది చాలా, అది చాలా. అంటే భగవద్గీత అంటే ఆయనకి ఇష్టం లేదని కాదు, ఎక్కువ ఆ గ్రంథం రికమెండ్ చేసేవారు. ఎంచేదంటే అందులో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి, అందులో డీటెయిల్స్ ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో మనకు యూనివర్సల్ స్క్రిప్చర్స్ 4 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 బైబిల్, 2 భగవద్గీత, 3 ఖురాన్, 4 ధమ్మపదం. ధమ్మపదం బుద్ధుడు చెప్పాడు. తర్వాత ఏమో ఖురాన్ అతను మహమ్మదులోంచి వచ్చింది. భగవద్గీత మన గ్రంథం. బైబిల్ ఏమో యేసుక్రీస్తుని ఆధారంగా, యేసుక్రీస్తుకి పూర్వ విషయాలు తర్వాత విషయాలు కూడా ఉంటాయి. ఈ 4 యూనివర్సల్ అంటే 4 ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి గ్రంథాలు. ఇది ఆచార్యులు వారు ఒకసారి ఏం చెప్పారంటే, మీరు 700 శ్లోకాలు చదవలేకపోతే 700 శ్లోకాల సారం ఒక శ్లోకంలో ఉంది. అందులో 4 యోగాలు వచ్చేసినాయి. ఏంటి? జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం అన్నీ వచ్చేసినాయి. ఆ శ్లోకాన్ని మీరు పట్టుకుని ఆ శ్లోకాన్ని ముట్టుకుంటే మీరు ఏడవ శ్లోకాలు ముట్టుకున్నట్టే ఉంది. అది ఆ గీత సారమంత శ్లోకం అందమే మామూలు వాడు చెప్పింది కాదు, మొట్టమొదటి భగవద్గీతకి కామెంటరీ రాసిన ఆచార్య స్వాముల వారు చెప్పారు. ప్రథమ ఆచార్యుడు మొదటి ఆచార్యుడు. ఆయన కామెంటరీ రాయి భగవద్గీతకి 5000 సంవత్సరాల కింద భగవద్గీత వస్తే శంకరుడు సుమారు ఇంచుమించుగా 1200 సంవత్సరాలు 1500 సంవత్సరాల పూర్వం ఆచార్య రాశాడు ఏది కామెంటరీ. ఆయన శ్లోకం యొక్క అర్థం ఇది, ప్రతిపాదార్థం ఇది అని రాసి ఆయనే ప్రచారం చేశాడు భగవద్గీతను. భగవద్గీత ఈ రోజున ఇంత పాపులర్ అవ్వటానికి కారణం అంటే చెప్పడం కృష్ణుడు చెప్పినా, పాపులర్ అవ్వటానికి శంకర మొదటి ఆచార్యుడు, ది గ్రేట్ ఆచార్య, ప్రథమ ఆచార్యుడు. ఆయన కామెంటరీ రాసి ఆయనే ప్రచారం చేశాడు. అందులో ఏమని రాశాడంటే, ఈ 11 అధ్యాయాల సారం 4 యోగాల సారం ఒక్క శ్లోకంలో ఉందే, అంటే మిమ్మల్ని మిగతా శ్లోకాలు చదవద్దని కాదు, షార్ట్కట్ అన్నమాట. అంటే బద్ధకస్తుడుంటే బద్ధకస్తుడికి చెప్పాడు, ఇది అందరికీ కాదు. ఈ శ్లోకం ఒకటి చదువుకున్నా 700 శ్లోకాలు ముట్టుకున్నట్టు అవుతుంది మీరు. అంతే కదా, గంగానది చెయ్యి ఎక్కడ, గంగానదిలో నీరు ఒక చుక్క ముట్టుకున్నాం అనుకోండి గంగానది అంతా ముట్టుకున్నట్టే మనం. అంతే కదా, గంగానదిలో చోట స్నానం చేస్తే గంగానది అంతా మనం స్నానం చేసినట్టు, అదే వాటర్ కదా. మత్ కర్మకృత్ ఇది 11 అధ్యాయం 55 శ్లోకం రాసుకోండి. అంటే బద్ధకస్త్రికి చెప్పాడు, ఇవి ఒక శ్లోకం చదివినా సరిపోతుంది, మీరు అన్ని శ్లోకాలు చదవకపోయినా. అంతేకాని మిగతా చదవద్దని కదా, అంటే 4 యోగాలు ఎస్సెన్స్ ఇందులో ఉందని. 11 అధ్యాయం 55 శ్లోకం ఇది, మత్ కర్మకృత్ మత్ పరమ మత్ భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్త మాం ఏతి పాండవ. ఇది 11 అధ్యాయంలో 55 శ్లోకం 11 అధ్యాయంలో 55 శ్లోకం ఇది. మీరు బైహార్ చేయండి, మీకు నిద్దట్లో ఎప్పుడైనా మెరుగు వచ్చింది అనుకోండి, మీకు ఇది గుర్తు రావాలి. ఏది గుర్తొస్తే 4 యోగాలు ఎస్సెన్స్ అందులో ఉందన్నాడు. మీరు నా పని చేస్తూ ఉండండి, ఏమన్నాడు నా పని చేస్తూ ఉండండి అంటే భగవంతుడి దయ అలా అటు ఇటు మీరు చేతులు తిప్పకండి, మీకు ఏమైనా పని ఉంటే లేచి వెళ్ళండి. ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్, అది మనసు. ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్ అంటే మీ శరీరం ఎక్కడుందో మనసు కూడా అక్కడ ఉండాలి. మీ శరీరం ఎక్కడుందో మైండ్ కూడా, బాడీ ఎక్కడ ఉండాలో మైండ్ కూడా అక్కడ ఉండాలి. అంటే ప్రజెంట్లో ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్ అంటే దాని అర్థం అది. అంతేకాని బాడీ ఒక చోట పెట్టి జరిగిపోయిన గొడవలు ఆలోచించడం, భవిష్యత్తు గొడవలు ఊహించుకుంటే అది పద్ధతి కాదు. నువ్వు టైం వేస్ట్ అయిపోతుంది నీకు. అంటే ఈ భవిష్యత్ జరిగిపోయిన గొడవలన్నీ తలపట్టుకుంటా అంటే చేతిలో ఉన్న కాలం జారిపోతుంది. అంచేత నీ బాడీ ఎక్కడుందో సాధ్యమైనంత వరకు మైండ్ కూడా అక్కడే ఉంచు. ఇదే మత్ కర్మకు నా పనులు చేయండి. నా పనులు, ఆయనకి పనులు ఉంటాయా? దేవుడికి పనులు ఉంటాయా? దేవుడికి అంటే నా దయ. మీరు ఎలా పని చేస్తే నా దయ మీకు కలుగుతుందో, మీ లైఫ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, మీ బిహేవియర్ ఎలా ఉండాలి, మీరు చేసే పని ఇంటర్సనల్గా చేయాలని. ఏంటంటే అంటే మన పని మన మనస్సుకి మన అహంకారానికి ఆపర చేసుకోకూడదు, ఈశ్వరుడికి ఆపర చేయాలి. దీనికి అరవింద ఘోష్ గారు ఈ శ్లోకానికి అర్థం రాస్తూ, ఆఫర్ ఫస్ట్ ఆల్ యువర్ యాక్షన్స్ యాజ్ ఏ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఓన్లీ అన్నాడు. అది భాషా పండితులు ఎవరు బాబు? అరవింద్ ఘోష్ గారు ఆంగ్ల భాషలో మహాపండితులు. అంటే మనం ఏదైనా రాసేటప్పుడు అప్పుడు ఆలోచన వస్తుంది, అప్పుడు రాస్తూ ఉంటాం. ఆయనకు అలా కాదు, ఆయన ముందు భాష వెళ్తూ ఉంటుంది, వెనకాల తలంపులు వస్తూ ఉంటాయి. అరవింద్ ఘోష్ గారికి మనకి తేడా ఏంటంటే, ముందు భాష పరిగెడతూ ఉంటుంది, అంటే శంకరాచార్యుల వారికి సాంస్కృతిలో ఎంత కళ్యాణం ఉందో, ఆ అరవింద్ ఘోష్ గారికి ఆంగ్ల భాషలో అంత కమాండ్ అది. ఆఫర్ ఫస్ట్ ఆల్ అవర్ యాక్షన్స్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు ది హైయెస్ట్, అండ్ ది హైయెస్ట్ ఓన్లీ హైయెస్ట్ ఎవడు, వాసుదేవుడు. ఎవరు హైయెస్ట్ ఎవరు? వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ఎవరు? వాసుదేవుడు ఏమని చెప్పాడు? మీ అందరి హృదయాల్లో నేను ఆత్మగా ఉన్నా అన్నాడు. ఏమన్నాడు? మీ అందరి హృదయాల్లో నేను ఆత్మగా, మనలో నిజమైన ఆత్మే వాసుదేవుడు రూపంలో కనిపిస్తున్నాడు. వాసుదేవుడు అంటే మనమే, అంటే మనలో ఉన్న ట్రూతే వాసుదేవుడిగా కాళ్ళు చేతులు తొడుక్కుని అలాగొచ్చింది. ఓ రకంగా మనల్ని మనమే పూజ చేసుకుంటున్నాం. వాసుదేవుడిని పూజ చేస్తున్నామంటే ఆ ఎవరో అని మన పరాయివాడు కాదు, మన హృదయంలో ఉన్న సత్యమే ఆయన. అయితే అది మన ఇంద్రియాలకు అందదు, మన మనస్సుకి అందదు, మన బ్రెయిన్కి ఒక ఆబ్జెక్ట్ కాదు అది. అంచేది ఒక రూపం ధరించి వచ్చాడు. ఎవరు? నేను అందరి హృదయాల్లో ఆత్మగా ఉన్నవాడిని నేనే. వాళ్ళ శరీరాలను ప్రారంభమును అనుసరించి డ్రైవ్ చేసేవాడిని నేనే, ఆడించేవాడిని నేనే. నీకంటే నీ మనసు కంటే ఒక హయ్యర్ పవర్ ఉందని, నీ అహంకారం కంటే ఒక హయ్యర్ పవర్ ఉందని, నీకున్న అజ్ఞానం కంటే ఒక హయ్యర్ పవర్ ఉందని నీ మనస్సు గుర్తించే వరకు అది చావదు. భగవాను వాచ. మనమే తెలివైన వాళ్ళు, ఇదంతా మన వల్ల ఇదంతా జరిగిపోతుందా అనుకుంటే నీ మనస్సు చావదు. నీకంటే నిన్ను కంట్రోల్ చేసే ఒక శక్తి ఉంది, నీకంటే ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంది, నిన్ను నడిపే ఎనర్జీ ఒకటి ఉంది. నువ్వేదో తెలివైన వాడు, నువ్వే అనుకుంటున్నావు. నువ్వు సర్వజ్ఞుడు కాదు, నువ్వు సర్వజ్ఞుడు ఒకడు ఉన్నాడు. నిన్ను డ్రైవ్ చేసేవాడు నీ లోపలే ఉన్నాడు. నిన్ను డ్రైవ్ చేసేవాడు నీ లోపలే ఉన్నాడు అని వాడి పట్ల నీకు పూర్తి విశ్వాసం కలిగితే, వాడు ఎంత శక్తివంతుడో నీకు అసలు నీ అండర్స్టాండింగ్ అందుతుంటే అంతవరకు నీ అహంభావం నశించదు ఎన్ని ప్రయత్నాలు చేసినా. మనమే తెలివైన వాళ్ళు అనుకుంటా, నువ్వే తెలివైన వాడని ఎవరు చెబుతున్నారు? నీ మనసు చెబుతుంది. ఇంకా మనసు ఎలా చేస్తుంది? ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంది. ఏంటి మిమ్మల్ని నన్ను యూనివర్స్ని పంచభూతాలని కంట్రోల్ చేసేది, అదే నువ్వు గుర్తించాలి. గుర్తించకపోతే నీ మైండ్ గుర్తించదనుకో, దానికి శక్తి గుర్తించదనుకో, నాకే ఎక్కువ శక్తి అనుకుంటుంది. అది గుర్తించాక ఇది చచ్చిపోవడం ప్రారంభిస్తుంది, ఈవిడే అయిపోతుంది. ఏది నీ మైండ్. అప్పుడు వరకు నువ్వు తలకాయ ఎత్తుకుని నేనే పెద్దవాడు, నేనే పెద్దవాడిని అని అనుకుంటూ ఉంటావు. నువ్వు పెద్దవాడు కాదని తెలియటానికి ఆ ఈశ్వరుడు యొక్క ఎనర్జీ, నీ అంతర్యామి, నేను నడిపేవాడు ఎనర్జీ, ఆ ఈశ్వరుడు యొక్క ఎనర్జీ తెలియాలి. మత్ కర్మ కృత్, అది కర్మయోగం. ఏంటది? నా పనులు చెయ్యి, అంటే సత్కర్మలు చెయ్యి. ఆ సత్కర్మలు కూడా ఎలా చెయ్యి, ఎలా చేస్తావు? నిరాడంబరంగా చెయ్యి, నిరహంకారంగా చెయ్యి. నువ్వు గుర్తింపుల కోసం చేయొద్దు. సర్వసాధారణంగా సత్కర్మ చేసే వాళ్ళు కదా లోకవాసంతో చేస్తారు. మనకి ఈ పని చేస్తే లోకంలో గౌరవం వస్తుంది అనే చేస్తారు. మంచి పనులు చేసిన వాళ్ళు కూడా నిరహంకారంగా చేయరు, నిరాడంబరంగా చేయరు, ఇంపర్సనల్గా చేయరు, గుర్తింపుల కాడ కోసం చేస్తారు. నువ్వు కేవలము నా దయ సంపాదించడం, అదే గోల్ నీకు. నా నీ గోల్ ఏంటంటే నా మెరిసి నువ్వు సంపాదించాలి. నా దయ లేకుండా నీకు నేను తెలియబడను. నాకు నా దయ లేకుండా నేను మీకు మన వెబ్సైట్లో వరల్డ్ వైడ్గా మా వెబ్సైట్లో మాట్లాడాను. మొత్తం 10 ప్రశ్నలు పంపించారు. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, ఒక ఉపనిషత్తులో ఈశ్వరుడు ఎవడికైతే తెలియబడాలనుకున్నాడు వాడికి మాత్రమే తెలియబడతాడు, కానీ మిగతా వాళ్ళకి తెలియబడ్డు అని ఒక ఉపనిషత్తులో ఉంది. ఆ ఉపనిషత్తు మాట వాక్యం నిజమైతే ఈశ్వరుడికి పార్షియాలిటీ ఉన్నట్టే కదా. ఈశ్వరుడికి మనకు మళ్ళీ ఇష్టాలు ఇష్టాలు ఈశ్వరుడికి ఉంటే వాడు ఈశ్వరుడు ఎలా అవుతాడు? ఈ ప్రశ్నకి సమాధానం పంపని మన ఏదో రోజు 8 మొదలు 9 వరకు వెబ్సైట్లో మాట్లాడాము. 8 మొదలు 9 వరకునే ఇది. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానంలోకి రాను. ఇప్పుడు ఏదో మనం శ్లోకం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే వాడికి అలా అనిపించింది. నాకు నేను ఎవడికి తెలియబడాలనుకుంటున్నాను వాడికే తెలియబడతాను అనుకుంటే ఈశ్వరుడికి పార్షియాలిటీ ఉన్నట్టు వాడికి అలా అనిపించింది. పార్షియాలిటీ కదా అది, ఇంకో సందర్భంలో వివరిస్తాం. అది ఇక్కడ మత్కర్మ కుర్ అంటే నువ్వు సత్కర్మలు చెయ్యి. నువ్వు సత్కర్మలు కూడా ఎలా చెయ్యాలి? నిరహంకారంగా నిరాడంబరంగా గుర్తింపు కాదు, ఆ పని కోసమే చెయ్యి. పని కోసమే చెయ్యి. సర్వసాధారణంగా నువ్వు అంటే ఎలా, ఉదాహరణ చెప్తాను. మనకు వన్నెస్ లేదు, ఇంకా రాలేదు ఆ స్టేజ్కి రాలేదు మనం. వన్నెస్ లేదు. ఇప్పుడు మీ శరీరానికి నేను ఏదన్నా వైద్యం చేయించాలనుకో, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఈ ఎల్లమ్మ గారికి నేను ఉపకారం చేస్తాననుకుంటాను, ఏమనుకుంటాను? ఉపకారం చేశామని ఎవరు అనుకుంటున్నారు? నీలో ఈగో అనుకుంటాను. నా శరీరానికి నేను వైద్యం చేసుకుంటున్నాననుకో, నేను ఉపకారం నాకు నేను ఉపకారం చేసుకుంటున్నాను అనుకోను. ఏం చేయాలి? నీ శరీరం నాది అనుకుంటున్నాను, నీ శరీరం నాది కాదనుకుంటున్నాను. ఈ ఉపాధి నాది, నీ ఉపాధి నాది కాదనుకుంటున్నాను. అంటే అక్కడ డిఫరెన్స్ ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ డిఫరెన్స్ ఉన్నంతకాలం రీబర్త్ వచ్చి తీరుతుంది, ఎవరు ఆపు చేయలేరు. మీరు వేరు, నేను వేరే. అంటే మీ శరీరానికి నేను వైద్యం చేస్తే వాళ్ళకు ఉపకారం చేసేస్తున్నాను, పైగా ఉపకారం చేసేస్తున్నా అనుకుని ఊరుకోను. దాన్ని బట్టి అహంభావన పెంచుకుంటాం. ఏమనుకుంటాం? అక్కడి నుంచి అహంభావన, పబ్లిసిటీ, ఏమంట మొత్తం మీద అటు చివరికి పాడైపోతాడు. అంటే బయట బాగా కనిపిస్తాడు, లోపల కూలిపోతూ ఉంటాడు. ఎలా బయటకి మట్టికి అడిగి పాపులారిటీ ఉంటుంది, బాగా పాపులర్ అయ్యాడనుకుంటాం, శుభ్రంగా మూలంలో కూలిపోతూ ఉంటాడు, మూలంలో కూలిపోతూ ఉంటాడు. అంటే ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే, ఇక్కడ మర్త్ కర్మ కృత్ అంటే వన్నెస్ రావాలి. ఆ వన్నెస్ మనకి గుర్తింపు వచ్చే వరకు నీ ఉపాధికి నా ఉపాధికి ఏమి డిఫరెన్స్ లేదు. నువ్వు వేరు, నేను వేరనే బుద్ధి ఉన్నంతకాలం పునర్జన్మ వచ్చి తీరుతుంది, ఎవరు ఆపు చేయలేరు దాన్ని. అందుకే భగవాన్ కూడా అన్నారు అక్షమణమాలు, నీవు నేను అనగా ఆ వన్నెస్ వచ్చే వరకు మనం ఆనందానికి, మనలోని బ్లిస్కి మన కళ్ళు తెరవలేము. మనలో ఆనందం ఎక్కడుంది? బయట ఎక్కడా లేదు. ఆనందం ఎక్కడుంది? బయట ఎక్కడా లేదు, లోపల ఉంది. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాం? బయట వెతుకుతున్నాం. అది ఎక్కడుంది? లోపల ఉంది. బయట వెతుకుతున్నాం. వస్తువు ఒక చోట ఉంది, వెదటం మరొక చోట, వెదటం మరొక చోట. అది చావులేని సత్పదార్థం ఎక్కడుంది? అది మన హృదయంలో ఉంది. అది ఎక్కడుంది? మన హృదయంలో ఉంది. ఏ వస్తువుకి అయితే దేవుడు అంటే ఏంటి ఉండటం, అయాం దట్ అయాం, అది బైబుల్. దేవుడు అంటే ఏంటంటే ఉండటం. మనకి చావు అంటే భయం వేస్తుంది, ఏం చేత ఉండమని. చావు అంటే ఎందుకు భయం వేస్తుంది? ఉండమని అంటే శరీరం చనిపోతుంది కదా. శరీరం చనిపోయినప్పుడు కూడా నేను ఉంటాను అని ఎవరికైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో, ఎవరికైతే రియలైజేషన్ వచ్చిందో, ఆ ఉన్నదానితో ఎలా ఆడికి శరీరం చనిపోయాడు ఏదైతే ఉందో దానితో తాదాప్యం వస్తే, ఆ ముందు వచ్చినా పర్లేదు, లేదా దేహాన్ని విడిచిపెట్టే టైంలో వచ్చినా పర్లేదు, ఆ రియలైజేషను, ఆ ఎక్స్పీరియన్సు, ఆ ట్రూత్తో ఐడెంటిఫికేషన్ కనీసం లాస్ట్ మినిట్లోనే వస్తే వాడికి ఏమనిస్తుందంటే, దేహం చనిపోతుంది, నేను నాకు చావు లేదని నాకు తెలుస్తుంది అనే స్టేట్ ఆడికి, ఆ డెత్ స్టేట్ ఆడికి కంటిన్యూ అయిపోతుంది. అంటే మనకి మంచి గుణాలైనా చెడ్డ గుణాలైనా ఇప్పుడు ఏమున్నాయో నెక్స్ట్ బాడీలో కూడా అయ్యే కంటిన్యూ అయిపోతాం. అంటే మనకు బరియల్ గ్రౌండ్లో బాడీ కలవటం కానీ సటిల్ బాడీ కలవదు, సటిల్ బాడీ కలవదు. ఇప్పుడు మనకి అందులో ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలోంచే పునాదులు పడాలని అందుకు చెప్తారు. అది అప్పుడు వాడు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పటికీ వాడు అప్పుడు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వస్తున్నప్పుడు, ఇప్పుడు జ్ఞానానంద ఉన్నారనుకోండి, ఆయన బ్రహ్మచర్య ఆశ్రమంలో ఏదో రామకృష్ణ పరమహంస గారు లాగా ఆయనకి పెళ్ళి అయినా బహుశా జ్ఞానానంద ధర్మపత్ని పేరు సీతమ్మ గారు అనుకుంటాను. ఆయనకి సీతమ్మ గారే కదండి, సోమావతి గారు, సోమావతి గారు అండి. జ్ఞానానంద ధర్మపత్ని పేరు సోమావతి గారు. ఆయన బ్రహ్మచర్య ఆశ్రమంలోంచే సెయింట్ అయిపోయారు. అలాగే శంకరుడు, చాలామంది బ్రహ్మచర్య ఆశ్రమంలోంచి సెయింట్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఫలమనస్ ఉంటుంది. వాళ్ళకి ఏముంటుంది? ఫలమనస్ ఉంటుంది. ట్రూత్లో ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. తర్వాత మనకి ఆశ్రమాలు పెట్టారు కదా, అందరూ బ్రహ్మచర్య ఆశ్రమంలోంచి జ్ఞానానంద వాళ్ళు జంప్ చేశారు. జ్ఞానానంద వాళ్ళు బ్రహ్మచర్య ఆశ్రమంలోంచే స్పిరిచువల్ లైఫ్కి జంప్ చేశారు. తర్వాత కొంతమంది గృహస్థ ఆశ్రమంలో గడిపాక తర్వాత వానప్రస్థ ఆశ్రమంలోకి వెళ్ళి ఈ ఆధ్యాత్మిక విషయాలు శ్రవణం చేస్తారు. టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు శ్రవణం చేస్తారు. అది వానప్రస్థ ఆశ్రమం అంటే వాళ్ళు శ్రవణం చేస్తారు, అధ్యయనం చేస్తారు. తర్వాత సన్యాసాశ్రమం పెట్టారు. సన్యాసాశ్రమం అంటే మన అందరం ఇది కాషాయ బట్టలు కట్టుకోక్కర్లేదు. ప్రపంచంతో మనకు మనకున్న సంపర్కం వదిలేయాలి. ప్రపంచంతో మనకున్న విషయాలను కట్ చేసుకోవాలి. తర్వాత రాగద్వేషాలు ఉంటాయి మనకి. ప్రతి మనిషికి అది పొంది రాగద్వేషాలన్నా కామక్రోధాలు అన్నా ఒకటే. సన్యాసి ఎవడంటే బట్టలు మార్చుకుంటే సన్యాసి కాదు. రాగద్వేషాలు వేరుతో సహా శేషం లేకుండా నిశ్శేషంగా ఎవడైతే ఎలిమినేట్ చేయగలిగాడో, ఎవడైతే డిస్ట్రాక్ట్ చేయగలిగాడో, దేన్ని లైక్స్ని డిజలైక్స్ని, వాడు సన్యాసి. మీరు తెల్ల బట్టలు కట్టుకున్నా అంటే రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే, ఉరిక పేర్లు తేడా. ఎక్కడైతే రాగం ఉంటుంది అక్కడ కామం ఉంటుంది, ఎక్కడైతే డిజలైక్ ఉంటుంది అక్కడ ద్వేషం ఉంటుంది. అంచేత డిజలైక్ని డిజలైక్ చేయి మనం. ఏంటది, మీకు డిజలైక్స్ ఉంటే ఆ డిజలైక్స్ని డిజలైక్ చేయండి. ఆ డిజలైక్స్ని డిజలైక్ చేయబోతే మీకు అక్కడ ఏమొస్తుంది, మళ్ళీ ద్వేషం వస్తుందని ఏమొస్తుంది. సన్యాసాశ్రమం అంటే కేవలం బట్టలు మార్చేసుకోవడం కాదు, రాగద్వేషాలు పూర్తిగా నశించాలి. సన్యాసాశ్రమం కొంతమంది అలా స్లోగా మెచ్యూర్ అయ్యి దేహం పడిపోయే టైంలో లిబరేషన్ పొందుతారు. దేహం టైంలో లిబరేషన్ పొందుతారు, అది విదేహముక్తి అంటారు. అంటే దేహం సెపరేట్ అయినప్పుడు ముక్తి పొందుతారు. ఇప్పుడు కొంతమంది జీవన ముక్తులు ఎవరు, ఇంకా బాడీ ఉండగానే టీనేజ్లోనే వయసు శరీరానికి పెద్ద వయసు రాకముందే రియలైజేషన్ పొందుతారు. వాళ్ళు జీవన ముక్తులు అంటారు. ఏమంటారు, జీవన ముక్తులు. కొంతమంది క్రమముక్తి పొందుతారు, అంటే ఇతర లోకాలకు వెళ్ళి కొన్ని విషయాలు ఏదో అంటే పెద్ద బంధించి వాసన లేకపోయినా ఏదైనా అల్ప విషయాలు ఉంటే ఇతర లోకాల్లో భగవంతులాడి చేత అనుభవింపజేసి వాడు క్రమ మళ్ళీ బాడీలోకి రాకుండా లిబరేషన్ ప్రసాదిస్తాడు. ఇలా రకరకాలు. ఇదంతా ఈశ్వరుడు యొక్క ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఆయనకు పార్షియాలిటీ ఏమి ఉండదు, ఇంపార్షియల్గానే పనిచేస్తూ ఉంటాడు. ఆయనకు అంతర్యామే కదా, మనకు అంతర్యామే కదా, మనకున్న తలంపులన్నీ చూస్తూ ఉంటాడు. మనకు జ్ఞానం రావటాలేంటి, జ్ఞానం రావటాలేంటో అనుకోకూడదు. అలా ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, అలా ఎదురు చూడకూడదు. లాంగింగ్ పరికరాదు. లాంగింగ్ ఎప్పుడు వచ్చేస్తుంది, ఎప్పుడు వచ్చేస్తుంది, మనం ఏదో పుణ్యం చేసేసుకున్నాం, దీని ఫలితం ఎప్పుడు వచ్చేస్తుంది, దీని ఫలితం ఎప్పుడు వచ్చేస్తుంది. వాళ్ళకి జన్మ శవాలు ఎక్కువ అయ్యారు వాళ్ళు. దాన్ని ఇంగ్లీష్లో లాంగింగ్ అంటారు. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, అది పని చేస్తాడని వెంటనే అడిగి ఫలితం వచ్చేయాలి. తర్వాత మీలో ఎవరికైనా దుఃఖం వస్తుంది, మీలో ఎవరికైనా ఎవరికి రావటాలేమో, మీరు అందరూ బుద్ధుడు అయిపోయారేమో, అందరూ సార్వల ఎస్టేట్కి బుద్ధుడు అంటే మీరు బుద్ధుడే. సార్వల ఎస్టేట్కి వెళ్ళిపోతే బుద్ధత్వం అనేది ఒక వ్యక్తి కాదాడు. మీరు దుఃఖం అనేది దుఃఖ స్పరిశ అనేది ఎలా ఉందో తెలియని స్థితికి మీరు వెళ్ళిపోయారనుకోండి, మీరే బుద్ధుడు, మీరే బుద్ధి. అలా ఎవరైనా వెళ్ళిపోతే, అలా వెళ్ళిపోతే సరే మిమ్మల్ని ఎవరికైనా దుఃఖం వస్తామనుకోండి, అశాంతి వస్తామనుకోండి, చాలామంది ఏమంటారని మా మనసు బాగోలేదని చెప్తారు. జనరల్గా కంప్లైంట్ అది జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే, ఏం మా మనసు బాగోలేదండి అంటే మనసు ఉందని ఒప్పుకుంటున్నాడు కదా, మనసు బాగోలేదండి, మనసు అశాంతిగా ఉంటానండి అంటూ ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళిపోయి చూసుకోండి, మనసు అశాంతిగా ఉండటానికి రెండే కారణం, 10 కారణాలు లేవు. ఒకటి అలవాట్లు, రెండు కోరికలు. మనకు పూర్వజన్మ నుంచి వచ్చి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, మనకి పూర్వజన్మ నుంచి వచ్చి అలవాట్లు ఉంటాయి, అలవాట్లు అశాంతిలో దెంతేస్తాయి. అట్లా రిమూవ్ చేసుకునే ఎనర్జీ మనకు సరిపోదు. అప్పుడే మనకి దైవ సహాయం కావాలి, గురువు సహాయం కావాలి. అంటే మన స్ట్రెంగ్త్ సరిపోదు. హ్యాబిట్స్ చాలా ఓతిగా ఉంటాయి, ఎన్నో జన్మల నుంచి వస్తున్నాయి. మరి ఊరికి రామ రామ కృష్ణ సాధన బలం లేదనుకోండి, ఇలా లాగిన రావయ్యు. అంటే ఎంత హ్యాబిట్స్ ఎంత లోతుగా ఉన్నాయో అంత అంతకంటే లోతుకెళ్ళి మీరు సాధన చేస్తే బయటకు వస్తే కానీ లేకపోతే అట్లా కక్క మీరు కక్కలే రావట్లేదు. ఒకటి హ్యాబిట్స్, రెండు డిజైర్స్. అంటే ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, ఏదో సాధించాలి నువ్వు అనుకుంటావు. అంటే ఈశ్వరుడి కంటే ఎనర్జీ కంటే మళ్ళీ మనం మనల్ని భూమి మీదకి ఎవడైతే తీసుకొచ్చాడో వాడికంటే డిఫరెంట్గా ఉన్నామనుకుంటున్నాం కదా మనం. అంచేత వాళ్ళు కాదని మనం ఏదో సాధించాలనుకుంటున్నాం. వాడు కాదని నువ్వేం చేయగలవు అసలు? పరమాత్మను కాదని నువ్వేం చేయగలవు? మనం పరమాత్మ యొక్క సహాయం లేకుండా ఏది పొందలేము. నీకు అర్థమవుతుందే? పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నాం, ఆయన కంటే వేరుగా ఉన్నాం, ఆయన కాదని కూడా మనం ఏదైనా సాధించగలం అనే బుద్ధి నీకు ఎంతకాలం ఉందో అంతకాలం నువ్వు సాధన చేయవలసిందే. అంటే మనకి ఏదైనా మనకి ఇష్టం లేని సంఘటన జరిగితే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అంటే భగవంతుడి సంకల్పాన్ని మనం యాక్సెప్ట్ చేయటం. ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు? నువ్వు భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నావు అనుకుంటున్నావు కాబట్టి ఆయన సంకల్పాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు. అక్కడే వస్తుంది సారం. తర్వాత నీకు అలవాట్లు, అలవాట్లు స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం, ఈ మూడు లేకుండా బయటకు పోవు. అంటే నువ్వు ఎఫర్ట్ చేయాలి, మేక్ ఎఫర్ట్, ఎఫర్ట్ సిన్సియర్గా చేయాలి. తర్వాత కాలం కలిసి రావాలి, మెచ్యూర్ అవ్వాలి కదా. మెచ్యూర్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, బ్రెయిన్ మెచ్యూరిటీ ఉండాలి. కొంతమందికి శరీరానికి 100 సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. శరీరానికి 100 సంవత్సరాలు వస్తాయి కానీ వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. ఇప్పుడు వాళ్ళు 10వ సంవత్సరం శరీరానికి 100 సంవత్సరాలు, 10వ పిల్లలు 15వ పిల్లల కింద బిహేవ్ చేస్తారు. వాళ్ళు మాటలు అవి చూస్తూ ఉంటారు. అంటే బాడీ ఎదిగిపోయిన 100 ఏళ్ళు వచ్చి మైండ్ గ్రోత్ లేదు, ఆ ఇంటెలెక్ట్ కూడా వికసించదు, సమాజం గురించి వాళ్ళు సమాజాన్ని చూసి నేర్చుకోవటం ఉండదు, లెర్నింగ్ ఉండదు. అసలు టు నో, తెలుసుకోవాలనే కాంక్ష కూడా వాళ్ళకు ఉండదు. బాడీకి 100 ఏళ్ళు వచ్చేస్తాయి, వాళ్ళు 12 సంవత్సరం పిల్లలు, 13వ పిల్లల కింద బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళకి మెచ్యూరిటీ రాదు. మెచ్యూరిటీ నీకు లేదనుకో, సాధన చేసి నీ మెచ్యూరిటీ, నీ బ్రెయిన్ వికసించలేదనుకో, మెచ్యూరిటీ లేదనుకో, ఈశ్వరుడు, ఈశ్వరుడికి పార్షియాలిటీ లేదు. మన అందరి మీద ఆయన దయ ఉంది, మన అందరి మీద ఆయన దయ ఉంది. అయితే ఆయన రిసీవ్ చేసుకునే స్టేషన్ ఇక్కడ లేదు మనకు. ఆ దయ రిసీవ్ చేసుకునే స్టేషన్ లేదు. ఎవడే హృదయం అయితే వైడన్ అయిందో, ఎవడైతే బాగా వికాసం పొందాడో, లోపల ఎవడైతే వికసించాడో, లోపల ఎవడికైతే గ్రోత్ వచ్చిందో, వాడు ఏం చేస్తాడంటే ఆ గ్రేస్ వాడికి అందుతూ ఉంటుంది. ఎవడికి? అది ఆ మెచ్యూరిటీ వచ్చిన వాడికి. ఆ మెచ్యూరిటీ లేని వాడికి కూడా గ్రేస్ ఉంటుంది, వీడు అందుకోలేడు, వీడు అందుకోలేడు. అంచేత వాడు అందుకున్నవాడు వాడికి రియలైజేషన్ వచ్చేస్తుంది. అడిగి అంటే కృష్ణుడు ఏమన్నా దయ లేకుండా నన్ను పొందలేవన్నాడు. ఎఫర్ట్ ఈజ్ నీడెడ్ కానీ అల్టిమేట్గా నా గ్రేస్ లేకుండా నువ్వు నన్ను పొందలేవు. నా గ్రేస్ లేకుండా అంటే ఏ వస్తువునైతే మనం పొందుదామనుకుంటున్నామో దాని తాలూకు దయ లేకుండా మనం పొందలేము. తర్వాత ఎక్కడైనా దాన్ని పొందటం, దాన్ని గోల్గా పెట్టుకోవటంలో 100% దానికి గోల్గా పెట్టుకుని 100% దానికి డెడికేట్ అయ్యి పనిచేయాలి. మైండ్ ఎక్కడైనా స్ప్లిట్ అవుతుంది అనుకో, ఆయన తెలియబడ్డం, ఆయన మనం మోసం. గాడ్ కెనాట్ బి డిస్ట్రూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్ అని ఏం చేయాలి? ఆయన అంతర్యామి, అంతర్యామి. ఇంకొక 5 నిమిషాల్లో మనకి ఏ తలంపు వస్తుందో మనకు తెలియదు, ఈశ్వరుడు చెప్తాడు. ఇంకొక 5 నిమిషాల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నాడు ఒక భక్తుడు. 12 మంది ఉన్నారు కదా ఆయనకి, రామకృష్ణ పరమహంస గారికి 16 మంది సైన్యం, ఆయనకి 12 మంది. ఎవరికి? యేసుక్రీస్తుకి. నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అడుస్తున్నాడు ఈ 12 మందులు ఒకడు. అప్పుడు యేసు అంటాడు, దగ్గరికి పిలిచి, ఒరే విశ్వాసు ఈయనడా, 30 రూపాయల లంచానికి 3 రోజుల్లో నేను ఎక్కడున్నానో గవర్నమెంట్కి నువ్వు పట్టిస్తావని చెప్పాడు. ఎంత చేస్తే నా మీదన్న భక్తి అంతా 30 రూపాయలు లంచానికి పోతుందని చెప్పాడు. పోయింది, అలా ఆడే పట్టించాడు యేసుక్రీస్తుని. ఎంత చేస్తే ఎంత ఇచ్చింది బ్రైబు? 30 రూపీస్. 30 రూపీస్కి ఏసుక్రీస్తుని బట్టి ఇచ్చేసాడు. దేనికి కోసం? బైబు కోసం. అంటే 3 రోజుల్లో డబ్బుకి సంబంధించినటువంటి బలహీనత ఆడికి ఉందని అడిగి తెలియదు. డబ్బు చూసేటప్పటికి వచ్చింది. అంటే మనకు కూడా బలహీనతలు లేవనుకోకూడదు. అన్ని కాళిదాస్ చెప్పాడు, ఎక్కడ రఘువంశంలో చెప్తాడు, అన్ని ఆకర్షణలు మనం ఎదురుకుండా ఉండాలి. ఎలాగా? కళ్ళకి మనతో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయి? మనకి అన్ని ఇంద్రియాలకు సంబంధించిన ఆకర్షణ మన చుట్టూ ఉండాలి. ఏ సెన్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఏ సెన్స్? ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. అప్పుడు వాడు సక్సెస్ అవుతాడు. కానీ అందరం ద్రాక్ష పళ్ళు రుచిగా ఉంటాయి, అందరం ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయని అన్న బాపతో మనం అందరం. ఇప్పుడు ఆ మంత్రి గారు తినేస్తున్నారు, ఈ మంత్రి గారు తినేస్తున్నారని చాలామంది అంటారు. వీళ్ళకే మంత్రి పదవి ఇస్తే అంతకంటే ఎక్కువ తినేస్తారు. ఇంచేత వీడికి కూడా మనీ టెండెన్స్ ఉంది కాబట్టి వస్తామని ఆడు తినేసి డబ్బు జ్ఞాపకం వస్తుంది. ఆడు తినేసి డబ్బు ఎందుకు జ్ఞాపకం వస్తుందో, మంత్రి గారు తినేసి డబ్బు వీడికి ఎందుకు జ్ఞాపకం వస్తుందంటే, అయ్యో ఆయన తినేస్తున్నాడు మన చేతికి అందరం ఉంటారు కదా. అంటే ఇండైరెక్ట్గా వీడికి కూడా మనీ టెండెన్స్ ఉంది కాబట్టి మంత్రి గారు తినేసి డబ్బు వీడికి జ్ఞాపకం వస్తుంది. ఇది అభం మనీ అనుకుంటే అది రాదు కదా. ఇది అభం మనీ అనుకుంటే రాదు. అంటే వాల్మీకి రామాయణంలో ఏం చెప్పాడంటే, ప్రపంచంలోని మాయనంతా మనీలో పెట్టాడు, ప్రపంచంలోని మాయనంతా మనీలో పెట్టాడని. దాని గురించే కదా పోట్లాటలు అన్నీ పోట్లాటలు. అంచేత ఆడు 3 రోజులు అప్పుడు నిజంగా సిన్సియర్గా చెప్తున్నాడు. ఆడికి మనీ ఆకర్షణ ఉందని తెలియదు. ఆ మనీ అట్రాక్షన్ పెట్టేప్పటికని దానికి లోబడిపోయాడు. ఎవడు ఆవిడ? ఆడు చెప్పాడు, 3 రోజుల్లో నువ్వు యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఎవడి గురించి అయితే చెప్తున్నావో, 3 రోజుల్లో నన్ను 30 రూపాయలు లంచానికి పట్టిస్తావు. ఏం చేద్దంటే వాడికి మనీ సంబంధించిన వీక్నెస్ ఉందని ఆడికి తెలియదు. వాడికి అది తెలియదు. ఎక్కడ ఉన్నావు? మార్త్ కర్మకృత్. నాకు నేను నిషేధించిన పనులు చేయకండి. మీకు అర్థమవుతుందా? నిషిద్ధ కర్మలు విద్యుక్త కర్మలు ఏంటయ్యి? నేను ఏ పని అయితే చేయకూడదు, డిస్కస్ చేయొద్దు. మీరు డిస్కస్ చేయదు. నేను ఏ పని అయితే వద్దన్నానో వదిలేయండి. దాన్ని ఏ పని అయితే చేయమన్నానో అది చేయండి. నేను చేయమని పని మీరు మానద్దు, మానేమని పని అది చేయకు. నువ్వు చేయకంటే డిస్కషన్ వద్దు. ఇంకా డిస్కషన్ వద్దు. నేను అంటే ఆయన సర్వం చూసి మనం సర్వజ్ఞుడు కదా, ఆయన సర్వజ్ఞుడు కదా. అంటే నేను నిషేధించిన పని చేయకు. నేను చేయమని విధి కర్మలు, నువ్వు చేయవలసిన డ్యూటీ మటుకి చెయ్యి. అంటే పని మానేస్తే నీకు జ్ఞానం రాదు, పని మానేస్తే నీకు స్వామర్థనం వస్తుంది. నువ్వు పని చేస్తూ నీ మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అసలు పని మానేస్తే మనకి బాడీ మెయింటెనెన్స్ ఎలాగవుతుంది? బాడీ మెయింటెనెన్స్ అవ్వదు కదా అసలు పని చేస్తేనే. నువ్వు పని మానేస్తే నీకు చెరపు నాలెడ్జ్ రాదు, పని మానేస్తే రాదు నీకు. పని చేసుకుంటూనే నువ్వు పొందవలసింది ఏదో పొందాలి. పని మానేస్తే స్వామర్థం వస్తుంది కానీ చెరపు నాలెడ్జ్ రాదు అని ఎక్కువ కర్మకు ప్రాముఖ్యత ఇస్తూ చెప్పాడు. కురుక్షేత్రం అంటే మన శరీరమే క్షేత్రం. మనలోని మంచి గుణాలు పాండవులు, మనలోని చెడ్డ గుణాలు కౌరవులు. ఈ పాండవులు కౌరవుల మీద ఎలా నెగ్గారు? కృష్ణుడి సహాయం మీద నెగ్గారు. అలాగే మనలో చెడ్డ గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. ఇది కురుక్షేత్రం. ఈ శరీరం అనే భూమి మీద ఈ పోరాటం జరుగుతుంది. ఇది పాండవులకి కౌరవులకి ఈ పోరాటం జరుగుతుంది. ఇప్పుడు పాండవులు నెగ్గాలి, కౌరవులు ఓడిపోవాలి. పాండవులు దైవ సహాయం లేకపోతే నెగ్గలేరు. ఒక భీష్ముడు చాలా అందరినీ చంపేయటాను. పాండవులతో సహా ఒకరోజు యుద్ధం చేసి సైన్యానంతా చంపేయడానికి ఒక భీష్ముడు చాలు, తాతగారు సరిపోతారు. మరి ఎలా నెగ్గాడు? పైగా సైన్యం చాలా ఎక్కువ కౌరవులది. ఎవరిది? పాండవులు సైన్యం తక్కువ, వాళ్ళది ఆర్మీ ఎక్కువ ఉంది. ఎవరికి? కౌరవులకి. పాండవులు తక్కువ ఉంది. అయినా పాండవులు ఎలా నెగ్గారు? దైవ సహాయం వల్ల నెగ్గారు. మనం కూడా మనకు తెలివితేటల వల్లే బ్యాడ్ క్వాలిటీస్లో నుంచి, బ్యాడ్ హ్యాబిట్స్లో నుండి బయటపడలేం. అది ఈశ్వరుడు సహాయం ఉండాలి. ఈ పాండవులకు ఈశ్వరుడు సహాయం అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మకి మనం ఆయన అనుగ్రహం ఉంటే మనలో మంచి గుణాలు చెడ్డ గుణాల మీద విజయం సాధిస్తాయి. కానీ లేదా చెడ్డ గుణాల చేతిలో మనం ఈ మంచి గుణాలు ఓడిపోతాయి. అదే కురుక్షేత్ర యుద్ధం అంటే అది మన లోపల జరుగుతుంది. మన బాడీలో నిరంతరం ఆ వారం జరుగుతుంది. ఆ వారం జరుగుతుంది. అంచేది మీరు పని చేయండి, మర్చిపోండి. లాంగింగ్ వద్దు. చాలామంది ఏదో కష్టపడ్డామండి, ఏం కలిసి రాలేదు, అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎక్స్పెక్టేషన్ అది ఎప్పుడు రావాలో అది అప్పుడు వస్తుంది. ఆ ముహూర్తం దేవుడు పెట్టుకుంటాడు. నువ్వు కష్టపడితే దాని ఫలితం ఆయనకు అక్కర్లేదు, నీ ఫలితం ఇచ్చేస్తాడు నీకు. ఆ తర్వాత నువ్వు ప్రతి అపేక్ష లేకపోయినా నీకు ఇచ్చేస్తాడు. నువ్వు అపేక్ష పెట్టుకుంటే నీ బ్రెయిన్ పొల్యూట్ అయిపోతుంది. నీకు ఫిట్నెస్ ఈస్టోని రియలైజ్ చేయడానికి నీకు ఫిట్నెస్ రాదు. మీరు ఫాలో అవుతున్నారు కదా? అంచేత లాంగింగ్ వద్దు. తర్వాత మనకు మీకు ఏదైనా ప్రాపర్టీ ఉందనుకోండి, అది నాది నాది అనుకుంటారు. మీకు ఏమైనా ప్రాపర్టీ ఉందనుకోండి ఏమనుకుంటారు? ఐనెస్ వస్తాం, మైనెస్ వస్తాం అంటుంది కదా, మైనెస్, ఇది నాది నాది అనుకుంటారు. అందులోంచి ఏం తీసుకుంటారు మీరు? ప్లెజర్ తీసుకుంటారు. ఏంటి ప్లెజర్ తీసుకుంటారు అంటే, అందులోంచి ప్లెజర్ తీసుకుంటారు కాబట్టి ఇది ఎప్పటికైనా సారో కింద మారిపోతుంది. మీరు ప్రాపంచిక విషయాల్లోంచి ఏ విషయాలైనా సరే, అది అక్కడి నుంచి మీరు ప్లెజర్ ఏదైనా పీల్చుకుంటున్నారు అనుకోండి, అది ఏ నాటికైనా సారో కింద మారిపోతుంది. మైండ్ ద్వారా కానీ, ఇంద్రియాల ద్వారా కానీ, ఎక్కడ ఏ ప్లెజర్ తీసుకున్నా అదంతా రెట్టింపు రెట్టింపు మళ్ళీ సారో కింద మారిపోతుంది. అయితే మీరు మంచి చేస్తే కంగారు పడక్కర్లేదు, మీకు రిటర్న్స్ వచ్చేస్తాయి. అయితే ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏ భర్తలో ఇవ్వాలి, ఆ ముహూర్తం ఈస్టోడ్ పెట్టుకుంటాడు. అడ్మినిస్ట్రేటర్ ఆయన, ఎవరు అడ్మినిస్ట్రేటరు. అంచేత ఆయన పెట్టుకుంటాడు ఆ ముహూర్తం. అంచేత కర్మ చేసినప్పుడు ఎలా ఉండాలంటే మీరు నిరహంకారంగా చేయాలి, నిరాడంబరంగా చేయాలి, తర్వాత ఆఫరింగ్ కింద చేయాలి. ఇప్పుడు మీరు ఒక పండు పుష్పం దేవుడి పాదాల దగ్గర పెడుతున్నారు కదా, దేవుడి పాదాల దగ్గర పెడుతున్నారు. అలాగే మీరు చేసే కర్మ దేవుడికే ఎల్లమ్మకి చేస్తున్నాం, పొల్లమ్మకి చేస్తున్నాం అని కాకుండా, మీరు అక్కడ బాడీని చూడకూడదు. బాడీ కాన్షియస్నెస్, మైండ్ కాన్షియస్నెస్ ఉండకూడదు. అసలు ముందు మనం బాడీ కాన్షియస్నెస్లోంచి, ఈ మైండ్ కాన్షియస్నెస్లోంచి, ఈ సెన్సెస్ కాన్షియస్నెస్లోంచి విడుదల పొందాలంటే వాసుదేవుడి అనుగ్రహం లేకుండా పొందలేదు. మత్కర్మ కృత్ అంటే అది కూడా సాధన. సాధన అంటే ఏమిటి? నువ్వు ఎలా పని చేస్తే నువ్వు ఈశ్వరులో ఐక్యం అవుతావో, యూనివర్సల్లో ఇండివిజువల్ ఐలోంచి, బాడీ బౌండ్ ఐలోంచి, ఫోర్స్ ఐలోంచి, ఈ సెన్స్ ఆఫ్ ఐనెస్లోంచి నువ్వు విడుదల పొంది, నువ్వు యూనివర్సల్ స్పిరిట్ తోటి, యూనివర్సల్ సెల్ఫ్ తోటి ఎలా ఐక్యం అవుతావో ఆ రకంగా చేయడం, కర్మ చేయడం అలా నేర్చుకో. కర్మ చెయ్యి, అలా చేయడం భగవంతుడు ఐక్యం. ఎలా పని చేస్తే నువ్వు భగవంతుడిలో ఐక్యం అవుతావో అలా చేయటం నేర్చుకో. అదే యోగం, అదే కర్మను యోగంగా చెయ్యి. ఎలా చెయ్యి? కర్మను యోగంగా చేస్తే యోగం నేను ఏం చేస్తుంది? భగవంతుడిలో ఐక్యం చేస్తుంది. నీ బాడీ మెయింటెనెన్స్ అయిపోతుంది. అదే పని భగవంతుడు అనుగ్రహం సంపాదించి పెడుతుంది. మీకు ఫలకాంక్ష లేకుండా పని చేస్తే రెండు లాభాలు, ఫలితం వస్తుంది, ఈశ్వరుని దయ వస్తుంది. ఫలకాంక్షతోటి చేశారనుకోండి ఫలితం రావచ్చు, ఈశ్వరుని దయ రాదు. తర్వాత మీరు ఏదైనా పాపులారిటీ కోసం చేశారనుకోండి పాపులారిటీ వస్తుంది, ఈశ్వరుని దయ రాదు. మీరు పని ఏం చేశారని కాదు, ఎలా చేస్తున్నారని. మీరు భగవంతుడు చూసేది మీరు ఏం పని చేస్తున్నారు కదా, చేసేటప్పుడు మీరు ఏ మైండ్ తోటి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు. ఒకే పని నలుగురు చేయొచ్చు, ఆయన ఆడు చేసే పన్ను బట్టి వాడికి స్పిరిచువల్ స్టేటస్ ఎవడు, ఈశ్వరుడు. వాడి లోపల పర్పస్ చూస్తాడు. ఏంటి లోపల పర్పస్ చూస్తాడు? ఆ లోపల ఏ ఉద్దేశం చేస్తున్నాడు దాన్ని బట్టి మార్కులు వేస్తాడు. కానీ నువ్వు పెద్ద పని చేసావా చిన్న పని చేసేవాడికి అక్కర్లేదు. ఆ చేసేటప్పుడు నీ విధానం ఏంటి, నీ మోటివ్ ఏంటి, నీ పర్పస్ ఏంటి? నువ్వు అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెరిసీ చేస్తున్నావా, ఏదో లోపల నీకు సీక్రెట్ బర్డన్స్ అయ్యి పెట్టుకుని లోపల సెల్ఫిష్ మోటివ్ తోటి చేస్తున్నావా? స్వామి వివేకానంద అనేవాడు, అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్, సెల్ఫిష్నెస్ ఈజ్ జీవ. జీవుడెవరో దేవుడెవరో, అన్సెల్ఫిష్నెస్ ఈజ్ గాడ్, సెల్ఫిష్నెస్ ఈజ్ జీవ. సెల్ఫిష్నెస్ ఈజ్ జీవ, అన్సెల్ఫిష్నెస్ దైవం, గాడ్, అన్సెల్ఫిష్నెస్. రెండు వాక్యాలే చెప్పాడు. అంటే మనకి దేహం, మనం పని చేసేటప్పుడు సీక్రెట్ ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, కృష్ణుడు నీకు దేహాభిమానం తగ్గాలి కానీ దేహాభిమానం పెరగకూడదు. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఈ దేహము నేనే తలంపు తగ్గాలి కానీ పెరగకూడదు. అంటే దేహబుద్ధి తగ్గాలి, శవబుద్ధి తగ్గాలి. అంటే నువ్వు చేసే వర్కు శవబుద్ధి తగ్గేలా ఉండాలి. శవబుద్ధి తగ్గాలి, శవబుద్ధి తగ్గకుండా ఆత్మబుద్ధి కలగదు. శవబుద్ధి తగ్గకుండా ఆత్మబుద్ధి కలగదు. అంచేది బాడీ ఇప్పుడు మనం ఏదైతే నేను అంటున్నావో నేను దేహానికి పరిమితం. నేను అలాగే కృష్ణుడు కూడా నేను అంటాడు. ఎక్కడ గీతలు అది దేహానికి పరిమితమైనది కాదు, అది యూనివర్సల్ సెల్ఫ్. కృష్ణుడు కూడా నేను అంటాడు. ఏమంటాడు? నేను అంటాడు. అయ్యి అంటాడు కదా. మన అయ్యకి సంబంధం లేదు, మనది ఫాల్స్ అయ్యి మనదే కాల్సి భేదం. బాడీకే పరిమితం, ఆడది అలా కాదు, అది యూనివర్సల్. అది అంటే బాడీ నేను అనుకుంటాను, వాడేమో నాకు శరీరం ఉంది అనుకుంటాడు అంతే. మన శరీరం నేనే అనుకుంటాం. జ్ఞానేమో ఆడే అన్నం తింటాడు, మంచినీళ్ళు తాగుతాడు, కానీ నేను శరీరం అనుకోడు, నాకు శరీరం ఉంది అనుకుంటాడు అంతవరకు. అంచేది మత్కర్మకృత్. అంటే నువ్వు నాలో ఐక్యం అవటానికి ఎలా పని చేస్తే ఐక్యం అవుతావు, దాంట్లో ట్రైనింగ్ అయ్యి గురువుని ఆశ్రయించి ఆచార్యుని ఆశ్రయించి నేర్చుకుని ఆ రకంగా మీరు వంట ఎలా నేర్చుకున్నారో అలాగే మీరు నాలో ఎలా పని చేస్తే ఐక్యం అవుతారో దాంట్లో కూడా ట్రైనింగ్ అయ్యి అలా పని చేయండి. అలా పని చేస్తే కర్మ కూడా యోగం అయ్యి నాలో మీరు ఐక్యం అవటానికి, నదిని సముద్రంలో ఐక్యమైన నాలో ఐక్యం అవటానికి అది మీకు సహాయ సహకారములు అందిస్తుంది. మత్ కర్మ కృత్. తర్వాత ఏంటి? తర్వాత మత్ పరమహ, అది ధ్యానయోగం అన్నాడు ఆచార్య స్వాములు. మత్ అంటే మీ ధ్యాస నా మీద ఉండాలి. ధ్యాస కుదిరితే ధ్యానం కుదురుతుంది. ఏంటది? మనకి పరమేశ్వరుడి మీద ధ్యానం కుదరాలంటే ఆయన మీద ఒక అన్లిమిటెడ్ లవ్ ఉండాలి. అన్లిమిటెడ్ లవ్ ఉండాలి. ఎంత ప్రేమ ఉండాలంటే ఆయన మీద, నువ్వున్నావు నేను లేను అని ఎప్పటి వరకు ప్రేమించాలి మనం? భగవంతుని ప్రేమించడం ఉంది, మనకు ఏదో ప్రేమ ఉంది, ఇది గోరచ్చ నీళ్ళ మంది. అసలు ప్రేమ లేని వాళ్ళ బొత్తిగా మొద్దులం కాదు, ఏదో గోరచ్చ నీళ్ళ కింద ఉంది మనకి. లేదా కాలక్షేపానికి టైంకి కొంతమందికి భక్తి అనేది టైంకి ఉపయోగపడుతుంది. పోనీ ఎలా ఉపయోగపడినా మంచిది కాదు. లోపల సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. దెర్ ఈజ్ ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నూటికి నిరుపాళ్ళు మీకు విశ్వాసం కలగాలి. మీరు అందరూ వ్యభిచార భక్తులా అవ్యభిచార భక్తులా అని అడిగాడు కృష్ణుడు. చోట వ్యభిచారులు మీ భక్తి వ్యభిచారమా? వ్యభిచార భక్తి అవ్యభిచారమైందా? అంటే వ్యభిచార భక్తి అంటే వాళ్ళు ఏదో కోరుకుంటారు, నెరవేరదనుకోండి వదిలేస్తారు. అని కృష్ణుని లేడు రాముడు లేడు వదిలేస్తారు. యూరప్లో ఉంది పేజన్ రిలీజన్ అనేది అంటారు. అంటే వీళ్ళకి మనుషులు అక్కర్లేదు, రాళ్ళు రప్పలో చుట్టూ తిరగమంటూ తిరుగుతారు. తర్వాత ఆవులు చుట్టూ తిరుగుతారు, ఆవు తోక పట్టి తిరగమంటూ తిరుగుతారు, చెట్ల చుట్టూరు తిరుగుతారు, చెట్టుకు పూజ చేస్తారు. వాళ్ళకి మనిషి మీద గౌరవం లేదు. హిందూ మతం అంటే వాళ్ళకి మన స్క్రిప్చర్స్ వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళు గౌరవంగా ఉంటారు, ఇంటలెక్చువల్స్. మామూలు వాళ్ళు పేజన్ రిలీజన్. పేజన్ రిలీజన్ రాళ్ళు రప్పలను ఆరాధించే మనుషులు వీళ్ళు. మన అలా జమ కడుతున్నారు. చెట్ల చుట్టూరు పనికి వస్తారు, ఇంకెందుకు పనికిరారు? దాన్ని ఏదంటారు? పేజన్ రిలీజన్ అని ఏదంటారు యూరప్లో? మన శంకరాచార్య వారు, రామానుజాచార్యులు వీళ్ళందరూ ఇండియాలోనే పాపులర్. ఇతర దేశాల్లో పాపులర్, ఇతర దేశాల్లో ఓన్లీ బుద్ధ, గాంధీ అండ్ రామకృష్ణ పరమహంస, వాళ్ళు ముగ్గురే పాపులర్. అమెరికాలో కూడా గాంధీ ఏం సాధించాడో తెలియకపోయినా గాంధీ పేరు తెలుసు. కానీ గాంధీ కంటే పాపులర్ బుద్ధ. తర్వాత ఏమో రామకృష్ణుని పేరు వివేకానంద్ తీసుకెళ్ళాడు అక్కడికి. ఎక్కడికే అంతకుముందు అమెరికన్స్కి తెలియదు అసలు రామకృష్ణుని పేరు వివేకానంద్ తీసుకెళ్ళాడు రామకృష్ణుని పేరును. కానీ ఇప్పుడు అమెరికాలో రామకృష్ణుడికి ఉన్న పాపులారిటీ వివేకానందకు లేదు. ఈయన పేరు మోసుకెళ్ళాడు ఎవడు? స్వామీజీ. రామకృష్ణుడికి ఉన్న పాపులారిటీ వివేకానంద కూడా లేదు. మన ఆచార్యులు మనం చెప్పుకుంటున్నాం కానీ శంకరాచార్యులు ఎబ్రాడ్ వీళ్ళు పేర్లు పెద్ద తెలియవు. ఓన్లీ బుద్ధ. బుద్ధిమటుకి యూనివర్సల్, బుద్ధిమటుకి యూనివర్సల్. జ్ఞానానందకి ఇద్దరు ఫేవరెట్ గాడ్స్ ఉన్నారు. జ్ఞానానందకి ఇద్దరు ఫేవరెట్, కృష్ణుడు బుద్ధ. ఆయనకి ఇష్టదేవతలు ఉన్నారు. ఎవరికి? జ్ఞానానంద స్వామికి కూడా ఫేవరెట్ గాడ్స్ ఉన్నారు. ఒకడు కృష్ణుడు, రెండు బుద్ధుడు. ఒకడు కృష్ణుడు, రెండు బుద్ధుడు. అక్కడ కృష్ణుడి విగ్రహం, బుద్ధుడి విగ్రహం అక్కడ ఉండి పూర్వం మరి తీసేశారేమో ఇప్పుడు. తర్వాత ఇప్పుడు ఎక్కడ పెట్టారేమో, అక్కడ జ్ఞానానంద హాల్లో కృష్ణుడి విగ్రహం, బుద్ధుడి వాళ్ళ ఫేవరెట్ గాడ్స్. తర్వాత మళ్ళీ మర్చిపోతాను, ఇప్పుడు చెబుతున్నాను. మీకు అవకాశం ఉన్నప్పుడు జ్ఞానానంద మందిర ధ్యాన మందిరంలో మెడిటేట్ చేసుకోండి. అంటే మీకు మెడిటేషన్ ప్రయత్నం అపత్తి మొదలు పెడితే అక్కడ ఉన్న ఆయన గ్రేస్ మిమ్మల్ని తీసుకుపోతాం లోపలికి. అయితే అక్కడ చిన్న బోర్డు ఒకటి పెట్టాలి. అక్కడ ఎక్కడ ధ్యాన మందిరం దగ్గర బోర్డు ఏంటంటే వర్కింగ్ అవర్స్ పెట్టాలి. మార్నింగ్ ఫ్రమ్ 2, ఈవినింగ్ ఫ్రమ్ 2. ఆ వర్కింగ్ అవర్స్ పెడితే ఆ వర్కింగ్ అవర్స్లో అరగంట గంట ధ్యానం చేసుకుంటారు, వెళ్ళిపోతారు అవకాశం ఉన్నవాళ్ళు. అక్కడ ఏదైనా ఇబ్బంది, అక్కడ ఎవరైనా ఏం పాడు చేయకుండా, ఏదైనా డస్ట్ అది వేయకుండా, ఎవరైనా గంట చెప్పి ఎవరైనా కాపలా పెడితే పెట్టవచ్చు. ఎంత పిల్లవాడిని కాపలా పెట్టినా సరిపోతుంది. మొత్తం మీద అక్కడ మీరు వెళ్ళి ధ్యానం చేస్తే ఆయన వైబ్రేషన్, జ్ఞానానంద వైబ్రేషన్స్ మేమే పనిచేస్తాం. మీరు అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే అంటే వాలిగాల్లో సైకిల్ తొక్కితే ఎలా ఉంటుందో, మీకు అక్కడ జ్ఞానానంద సమాధి దగ్గర మీరు కొన్ని ధ్యానం అలవాటు చేసుకోండి. అయితే ఏ వర్కింగ్ అవర్స్ మనకు తెలియాలి. ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఆ టైమింగ్స్ మనకు తెలియాలి. అంటే ఇప్పుడు ఏదో సందర్భం వచ్చింది కాబట్టి బాపిరాజు గారికి చెబుతున్నాం. ఇదంతా బాపిరాజు గారు చూస్తున్నారు. ఇది బాపిరాజు గారు కూడా చూస్తున్నారు. జ్ఞానానంద తమ్ముడు గారి అబ్బాయిలు కూడా చాలా డివోటెడ్గా ఉన్నారు, చాలా డెడికేషన్గా ఉన్నారు, మామూలుగా సరెండర్ అయ్యే పని చేస్తున్నారు. ఏదో ఇది అభివృద్ధిలోకి తీసుకురావాలని, జ్ఞానానంద పేరు ఆయన 10 మందికి ఆయన పేరు తెలియాలని, ఆయన పేరు 10 మందికి తెలిస్తే వాళ్ళు స్మరించి ప్యూరిఫై అవుతారనే కాంక్షతోటి వాళ్ళు డెడికేటెడ్గానే చేస్తున్నారు. తర్వాత జ్ఞానానంద తమ్ముడు గారి అబ్బాయిలకి డొనేషన్స్ కూడా ఇష్టం ఉండదు. ఎవరైనా డొనేషన్స్ అడగడం కూడా ఇష్టం ఉండదు. స్వచ్ఛందంగా ఇచ్చినా పుచ్చుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళు ఏదో వాళ్ళు ధనవంతులే, మన ధనాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఇది అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నారు. అంచేత వాళ్ళకి కేవలం ఇతరుల మీద ధనం విషయంలో, ఇతరుల మీద ఆధారపడి ఇది అభివృద్ధి చేద్దామనే మైండ్ వాళ్ళు కనపడదు. వాళ్ళు కనపడదు. వాళ్ళు సహజంగా వాళ్ళు ఇది మెయింటైన్ చేయగలరు. ధ్యాన మందిరం ఏంటి, గార్డెన్ ఏంటి, కానీ వాళ్ళు మెయింటైన్ చేయగలరు. మధ్యలో ఏదో సందర్భం వచ్చి చెబుతున్నారు. ముందు అక్కడ చిన్న బోర్డు ఒకటి కట్టాలి. వర్కింగ్ అవర్స్, క్లోజింగ్, మార్నింగ్, ఈవినింగ్ అవర్స్. మీరు అవకాశం ఉన్నప్పుడు ఈ గొల్లముడి వాళ్ళు కానీ, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ, పక్కల గ్రామాల వాళ్ళు కానీ అది మెడిటేషన్కి ఉపయోగించుకోండి. అంటే మహాత్ముడి సన్నిధిలో మనం మెడిటేషన్ చేస్తే వాళ్ళ యొక్క సహాయ, వాళ్ళ గ్రేస్ కూడా మనకు అందుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ 1000 క్యాండిల్ బల్బ్ పెట్టారనుకోండి, ఇక్కడ ఎక్కడ వెలుతురు కనిపిస్తుంది? మీరు కూర్చుని చూడ వెలుతురు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, అక్కడ ఫోకస్ తక్కువ ఉంటుంది. లైట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఆ ప్రజెన్స్లో ఎక్కడైతే సమాధి చేశారో ఆ బాడీని, ఆ ప్రజెన్స్లో మనం ధ్యానం చేస్తే కొంత మైండ్ ఎన్నో మైండ్ లోపల అంతర్ముఖం అవుతుంది. మైండ్ ఏమవుతుంది, విత్డ్రా అవుతుంది. మైండ్ విత్డ్రా అవుతుంది. అయితే అక్కడ ఓపెనింగ్ అవర్స్ తర్వాత ఏమో ఈజ్ లేవు. ఎప్పుడు క్లోజ్ చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు ముగిస్తారు, ఎన్ని గంటలు అది వర్క్ చేస్తుంది, ప్రమోట్ అవి కూడా పెడితే మంచిది. అక్కడ చిన్న బోర్డు పెడితే ఇన్ఫర్మేషన్, అదేంటి 90 డేస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో యూ సర్వీస్. మత్కర్మకృత్ ఏంటి, మత్కర్మకృత్. తర్వాత మత్ పరమహ, ఇప్పుడు ధ్యానం కర్మయోగం అయిపోయింది, ధ్యానయోగంలోకి వస్తున్నాం. అంటే మీరు ఏ వస్తువుని అయితే ధ్యానం చేస్తున్నారో అక్కడ ముందు ప్రీతి ఉండాలి. ఏముండాలి? అదే నిన్న ఎవరో పాలకుల నుంచి ఎవరో వచ్చారు, నాయుడు గారు. నేను నాకు భగవంతుని మీద మనసు నిలబెట్టడం లేదా అన్నారు. అంటే నీకు ఇష్టం లేదన్నాను నేను. వాళ్ళ అబ్బాయి అన్నాడు, వాళ్ళ అబ్బాయి కూడా తీసుకొచ్చాడు, నేనంటే ఇష్టమేనని మా నాన్నగారికి అంటున్నాడు. అంటే అప్పుడు నేను చెప్పాను ఆయన తోట ముసలాయన తోటి, మీకు అదనంగా ఇష్టం వద్దు, మీ అబ్బాయి అంటే మీకు ఇష్టం అంటున్నారు కదా, ఆ మాత్రం ఇష్టం, ఈస్టర్ మీద పెట్టండి, మీ ఫేవరెట్ గార్డ్ మీద సరిపోతుందని చెప్పాను. అంటే ఫేవరెట్ గార్డ్ ఎందుకు, ప్రతి మనిషికి కొంత ఫేవరెట్ గార్డ్ అవసరం. ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా అది నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్, అది ఏది ఫైనల్ అల్టిమేట్ ట్రూత్. దాన్ని డైరెక్ట్గా మన బ్రెయిన్ పట్టుకోలేదు, బ్రెయిన్కి ఒక ఆబ్జెక్ట్ కాదు, బ్రెయిన్కి ఒక ఆబ్జెక్ట్ కాదు ట్రూత్. అది మనకి అది అది మన అది తెలియబడాలి. ఏంటది అది తెలియబడాలి, అది తెలియబడితే మనం తెలుసుకోవడానికి సహాయం వస్తాం. కానీ మన బ్రెయిన్కి ఒక ఆబ్జెక్ట్ కాబట్టి మన బ్రెయిన్తో దాన్ని పట్టుకోలేము, దాని బ్రెయిన్తో పట్టుకోలేము. పట్టుకారతోటి ఏదైనా వస్తువుని పట్టుకోవచ్చు మనం, పట్టుకారతోటి ఏదైనా వస్తువుని మనం పట్టుకోవచ్చు. పట్టుకారతోటి ఎలా ఉందనుకో, పట్టుకారతోటి పట్టుకోవచ్చు. కానీ పట్టుకారం మన చేయిని పట్టుకోలేదు, మనం పట్టుకారం పట్టుకుంటాం కానీ పట్టుకారం మన చేయిని పట్టుకోలేదు. మన బుద్ధిని ఏది పట్టుకుంటుందో పట్టుకారిని మనం ఇలా పట్టుకుంటాం, కానీ పట్టుకారం మన చేతిని పట్టుకోలేదు, పట్టుకోలేము. అంచేది మన మన బుద్ధిని పట్టుకునేది ఒకటి ఉంది, దాన్ని బుద్ధి పట్టుకోలేదు. దానికి బుద్ధి సరెండర్ అయితే అది రివీల్ అవుతుంది. సరెండర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మైటీ ప్రేయర్. సరెండర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మైటీ ప్రేయర్. రామానుజుల మతం, వైష్ణవ మతం, వాళ్ళు ఏమంటారంటే భగవంతుని తెలుసుకోవడానికి 100 మార్గాలు లేవు, ఉన్న గతిల్లో ఒకటే అది శరణాగతి, ఉన్న గతిల్లో ఒకటే అది శరణాగతి. శరణాగతి ద్వారా కాకుండా, సరెండర్ ద్వారా కాకుండా, ప్రపత్తి ద్వారా కాకుండా, భక్తి మార్గం ద్వారా కాకుండా, ఇతర మార్గాల ద్వారా కూడా భగవంతుని తెలుసుకోవాలని ఎవరైనా చెబితే మీరు నమ్మబోకండి అని చెప్పాడు రామానుజు. అంటే మిగతా అన్నీ భక్తికి సబార్డినేట్స్. ఏది మీరు కర్మయోగం, ఈ ధ్యానయోగం ఇవన్నీ భక్తికి సహకరిస్తాయి. కానీ మీకు భగవంతుని తెలియబడాలంటే భక్తి ద్వారానే ఇది రివీల్ అవుతాడు మీకు. ఆయనకి సరెండర్ అవ్వటం వల్లే ఆయన రీల్ అవుతాడు. ఆయనకి సరెండర్ అవ్వనంతకాలం ఆయనకి మనం భిన్నంగా డిఫరెంట్గా ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది. మనకి డిఫరెన్స్ తెలుస్తున్నప్పుడు, నీకు నాకు ఉన్న భేదం తెలుస్తున్నప్పుడు, ఆ వన్నెస్ మనకు రియలైజేషన్ రియలైజ్ కానప్పుడు మనకు రీబర్త్ వచ్చి తీరుతుంది. మీరు ఇప్పుడు ఎవరైనా 100% హ్యాపీగా ఉన్నారా? ఇటు ధనవంతులు ఉండొచ్చు, విద్యావంతులు ఉండొచ్చు, 100% మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. 100% హ్యాపీనెస్ మనకు లేదనుకోండి, రీబర్త్ వచ్చి తీరుతుంది. అంటే మైండ్లో ఎక్కడో ఫాల్ట్ ఉంది, మైండ్లో ఎక్కడో మైనస్ పాయింట్స్ ఉన్నాయి. మైండ్లో అంటే నీకు ఆస్తి ఉందని నువ్వు ప్రెజర్ తీసుకుంటావు అనుకో, అది హ్యాపీనెస్ కాదు. ప్రెజర్ వేరు, పెయిన్ వేరు. భౌతిక విషయాల నుంచి వచ్చేది నీకు ఎప్పుడైతే ప్లెజర్ అంటారు, అది బ్లిస్ అంటారు. అలాగే పెయిన్ రావచ్చు, నీకు అనుకున్న సంఘటన జరిగితే ప్రెజర్ రావచ్చు, నీకు అనుకున్న సంఘటన జరిగితే, నీకు ఇష్టం లేని సంఘటన జరిగితే పెయిన్ రావచ్చు. ఇవన్నీ మైండ్ సరిహద్దులో ఉన్నాయి, ఇవన్నీ మైండ్ బౌండరీలో ఉన్నాయి. ఈ మైండ్ని నువ్వు మైండ్ ఓవర్కమ్ చేస్తేనే కానీ ట్రూత్ని రియలైజ్ చేయలేవు. నువ్వు ట్రూత్ని రియలైజ్ చేయవు. రియలైజ్ చేసే వరకు, ట్రూత్ని రియలైజ్ చేసే వరకు ఫ్రీడమ్ లేదు వాడికి. ఫ్రీడమ్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, నో ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, నో ఫ్రీడమ్ ఫ్రమ్ టెన్షన్. ఎప్పుడు నువ్వు ట్రూత్ని రియలైజ్ చేసే వరకు, ఇది బైబిల్లో ఉంది, యు మస్ట్ నో ద ట్రూత్, యు మస్ట్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. ఇంకా ఆల్టర్నేటివ్ లేదు నీకు. యు మస్ట్ నో ద ట్రూత్. అది నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేయి, ఏ మహాత్ముని నువ్వు హెల్ప్ తీసుకో, యు మస్ట్ నో ద ట్రూత్, ఆల్టర్నేటివ్ లేదు. యు మస్ట్ నో ద ట్రూత్, అండ్ ద ట్రూత్ ఓన్లీ షాల్ మేక్ యూ ఫ్రీ. ఫ్రీడమ్ ఫ్రమ్ రీబర్త్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాన్ సెన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ సారో, ఫ్రీడమ్ ఫ్రమ్ అటాచ్మెంట్, ఫ్రీడమ్ ఫ్రమ్ డెత్ అండ్ బర్త్. అంటే అడిచేది మీ అబ్బాయి మీద ఎంత ఇష్టంగా ఉంటుంది, మీకు ఈశ్వరుడి మీద అంత ఇష్టంగా ఉంటుందంటే, తర్వాత మా నాన్నగారికి ఇప్పుడు 74 సంవత్సరాలు, ఇంకా నేను ఇంక పని చేయలేకపోతున్నాక చచ్చిపోతాను అంటున్నాడు. ఇప్పుడు పని అంతా ఇప్పుడే ప్రారంభం అవుతుందండి. మీరేమనుకుంటున్నారంటే నేను పని చేయలేను, 74 సంవత్సరం కానీ పని ప్రారంభం అవుతుంది అంటే, మీరు వానప్రస్థ జీవితం కూడా అయిపోయి సన్యాస జీవితంలోకి వచ్చేసారు, మీరు గాడ్ను రియలైజ్ చేయడానికి మీకు మంచి అవకాశం దొరికింది. మీకు కుటుంబ బాధ్యతలు లేవు, కుటుంబ బాధ్యత ఫుల్ టైం మీరు భగవంతుడికి అర్పించవచ్చు. మీరు గుళ్ళోకి వెళ్ళి ఉండిలో 10 రూపాయలు వేస్తున్నారు కదా, ఉండిలోకి వెళ్ళి 10 రూపాయలు వేస్తున్నారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చి యాచకుడు వస్తే ఆడికి అన్నం పెడుతున్నారు, లేదా 10 రూపాయలు ఇస్తున్నారు. కానీ మన అందరూ మీరు నేను చేసి పొరపాటు ఏంటి, మన కాలాన్ని భగవంతుడికి ఇవ్వం. పువ్వులు ఇస్తున్నాం, పళ్ళు ఇస్తున్నాం, మీకు అర్థమవుతుందా? ఏదో ఒక పర్టికులర్ మెటీరియల్ ఇస్తాం, మెటీరియల్స్ ఇస్తూ ఉంటాం, ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం, కానీ మన టైం దేవుడికి ఇవ్వం. అంటే టైం కూడా భగవంతుడికి ఇవ్వాలి. టైం ఎవరు ఇస్తాడు? నేను కాల రూపంలో ఉన్నాను. ఎలా ఉన్నాడు? మన టైం భగవంతుడు ఇవ్వకుండా ఎలా రియలైజ్ చేస్తాం? ఎవరిని అడిగినా ఏం వెరీ బిజీ అంటాడు. బిజీగా ఉండి ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఏమంటే ఏం చేస్తున్నారంటే ఆయన వెరీ బిజీ అంటారు. బిజీ ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు? అది కాదు, బిజీగా ఏ విషయం వాళ్ళు బిజీగా ఉన్నారు? ఆ బిజీగా దేనికున్నారు? సెన్సా నాన్ సెన్స్ అది? నువ్వు గార్డెన్ రిలైజ్ చేయడానికి ఎంత టైం ఇస్తున్నావు? నువ్వు ఎంత టైం ఆయన గురించి నువ్వు స్పెండ్ చేస్తున్నావు? ఏదో 10 రూపాయలు ఉండీలు వేసి వచ్చేసి, 10 రూపాయలు ఉండీ వేసి, 10 పువ్వులు అక్కడ పెట్టేసి, 10 పళ్ళు అక్కడ పెట్టేసి, నీ కోరికలు ఉంటాయి చెప్పేసి వచ్చేస్తావు. అది ఒక స్థిరమైన భక్తి లేకపోతే, ఒక స్థిరమైన భక్తి, ఒక నిశ్చయమైన భక్తి, ఒక నిర్మలమైన భక్తి, నీకు అర్థమవుతుందా? ఇలా చెయ్యి అటు ఇటు పెట్టి కదిపిన కదలనటువంటి భక్తి, అది అవ్యభిచార భక్తి. అది ఏంటది? అవ్యభిచార భక్తి. రోజుకు ఒక రకంగా ఉంటారు, మీ కోరిక నెరవేరుతూ ఒక రకంగా ఉంటారు, కోరిక నెరవేరకపోతే ఒక రకంగా ఉంటారు. రోజుకి దశ అవుతారు భగవంతుడు. దశ అవుతారాలు అయితే మీరు రోజుకి దశ అవుతారాలు. ఒకరోజులైనా 10 అవతారాలు అంటే 10 రకాలుగా ఉంటారు. మీరు పొద్దున్న ఉన్నట్టు మధ్యాహ్నం ఉండరు, మధ్యాహ్నం ఉన్నట్టు సాయంత్రం ఉండరు. మీ హస్బెండ్ ఏదైనా కూర తగలేసామని మీ హస్బెండ్ అంటే వెంటనే మీరు విశ్వామిత్రుడు అయిపోతారు. వెంటనే అప్పటికప్పుడు కోపం వచ్చేస్తుంది. అంటే లోపల మనకు అల్పత్వం ఉంది. ఏంటది? ఒక చిన్న మాట బేరీ చేయడం. స్వామి శివానంద సార్ అన్నాడు, బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. నువ్వు కేవలం పూజ చేయడమే కాదు, నీ జీవితంలో ఇన్సల్ట్స్ వస్తాయి. బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. మేము జ్ఞానానందని ముందు చూసాం, మార్చి నెలలోనే 50 తర్వాత శివానందని చూసాం. జ్ఞానానంద ఢిల్లీలో చూసాం, శివానందని ఋషికేశ్లో చూసాం. ఆయన ఏమంటాడంటే, వెళ్ళిన వాళ్ళందరికీ ఏం చెప్తాడంటే, బీ గుడ్ అండ్ డూ గుడ్. ఏం చెప్తాడు? బీ గుడ్ అండ్ డూ గుడ్ అని స్లోగన్ అది. కానీ బట్ అంటాడు తర్వాత. కానీ డూ గుడ్ కంటే బీ గుడ్ కష్టం అంటాడు. అంటే మీరు ఒక మంచి పని చేయడం కంటే మంచిగా ఉండటం చాలా కష్టం అని చెప్తాడు. మీరు మంచి పని చేయొచ్చు, మీకు మంచి పని చేయడానికి ఆర్థిక వస్తుందనుకోండి, చెయ్యొచ్చు. మీరు మీకు డబ్బున్నంత మాత్రం చేసి మీరు మంచిగా ఉండలేరు. డ్యూగుడ్డు తేలికే, బీగుడ్డు డూగుడ్డు మంచిదే. కానీ డూగుడ్డు కంటే బీగుడ్డు చాలా కష్టసాధ్యం, చాలా కష్టమైన. సోక్రటిస్ అంటాడు ఒక చోట, జ్ఞానానికి మరొక పేరు మంచితనం. అడిగి జ్ఞానం లేకపోతే మంచితనం ఎలా వస్తుంది? అడిగి జ్ఞానం లేకపోతే డివోషన్ ఎలా వస్తుంది? అడిగి జ్ఞానం లేకపోతే డెడికేషన్ ఎలా వస్తుంది? గుడ్నెస్ అంత తేలికనుకుంటున్నారా మీరు? గుడ్నెస్, జ్ఞానం లేకపోతే గుడ్నెస్ వస్తుందా? జ్ఞానం లేకుండా మీ ఊరికే గుడ్నెస్ అంటే అది సామాన్యం కాదు. నాలెడ్జ్ ఈజ్ గుడ్నెస్, గుడ్నెస్ ఈజ్ నాలెడ్జ్, ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్. ఇవన్నీ మనలో ఉన్నాయి. సత్యం, శివం, సుందరం. శివం అంటే నాలెడ్జ్. ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మూడు వేరుగా కనిపిస్తాయి, మూడు ఒకటే కానీ చూడటానికి వేరుగా కనిపిస్తాయి. సత్యమే జ్ఞానం, సత్యమే సుందరం, సత్యమే ఆనందం. మీకు అర్థమవుతుంది? సత్యమే, మీరు ఆ సత్యాన్ని దర్శించినప్పుడే మీకు ఆనందం వస్తుంది. ఆనందం ఎటువంటిది? అన్రిలేటెడ్ బ్లిస్. అంటే ప్రపంచ శరీరంతో కానీ, మనస్సుతోటి కానీ, సృష్టితోటి కానీ, పంచభూతాలతోటి కానీ, దేవతలతోటి కానీ సంబంధం లేకుండా. అంటే బుద్ధుడు దేవుడు ఉన్నాడా లేదని దాని గురించి డిస్కస్ చేయలేదు. అని అలా సబ్జెక్ట్ వదిలేశాడు. నీకు మధ్యవర్తి లేకుండా, ఈ దేవతలతో సంబంధం లేకుండా, డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కాకుండా, డైరెక్ట్గా నేను స్వారాల స్టేట్ పంపడానికి ప్రయత్నం చేశాడు వాడు బుద్ధుడు టీచింగ్. దానికే మధ్య మార్గం చెప్పాడు, మిడిల్ పార్ట్. ఏంటది? దానికే మిడిల్ పార్ట్ చెప్పాడు. బుద్ధుడి ఫేస్ చూసి జ్ఞానం పొందిన వాళ్ళు 150 మంది ఉన్నారు. అదేం టీచింగ్ లేకుండా ఊరికే ఫేస్ చూసి, ఆ ఫేస్లో ఉన్న లైట్, అందులో నిర్మలత్వం నీకు అర్థమవుతుంది, అందులో ఉన్న కాంతి, అందులో ఉన్న శాంతి, అలా ఫేస్ చూడటం వల్ల వాళ్ళకి బాగా మెచ్యూరి అప్పటికప్పుడు రియలైజేషన్ పొందిన వాళ్ళు 150 మంది ఉన్నారు. కానీ వాళ్ళ తమ్ముడు తొందరగా రియలైజేషన్ పొందలేకపోయాడు. ఎవరి తమ్ముడు? ఆనంద్. ఆడి చవి తమ్ముడు. ఆడు ఎందుకు పొందలేకపోయాడంటే, ఆనందం వీడు మన అన్నగారు అనేటువంటి అభిమానం వాడికి అడ్డు వచ్చింది పాట. అది కూడా అది నా దేహాభిమానం కూడా మనకు రియలైజేషన్కి అడ్డు వస్తుంది. అంచేది మనం చేసే పని ఏంటి? మనం చేసే పని ఎలా ఉండాలంటే, మనం చేసే పని ఎలా ఉండాలి, మన దేహాభిమానం తగ్గించేటట్టు ఉండాలి. రామకృష్ణుడు ఒక అమ్మగారితో మాట్లాడుతున్నాడు. అది తెలుసు, 64 ఘాట్లు ఉన్నాయి అక్కడ కాశీలోనే, పలానా ఘాట్లు ఎవరు కట్టించారన్నాడు. ఆవిడ కట్టించారంత లేచిపోయి, నేనే కట్టించాను. అదే పోవాలి, నువ్వు కట్టించాను మర్చిపోవాలి. నువ్వు కట్టించడం అంటే నిజమే ఉండొచ్చు, అదే పోవాలి. వండర్ఫుల్గా చెప్పాడు అక్కడ జ్ఞానం అంటగా. జ్ఞానం అంటే నేను ఒక ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు ఒక ప్రశ్నలను రిప్లై చెప్పమని చెప్పాడు. షార్ట్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్. ఎవడ స్వీట్గా ఉండాలి అది. ఎవరు చెప్పాడు? ఒకడు ప్రశ్న అడిగితే రామకృష్ణుడు. రామకృష్ణుడు ఒక ప్రశ్న అడిగారు, జ్ఞానం అంటే ఏంటని. ఇప్పుడు మనం నేను అంటాం, ఇది మీరు రాసుకోండి. నేను అంటాం. ఈ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం ఉండడు. ఇప్పుడు మనందరం నేను నా సెన్స్ ఆఫ్ హైనెస్ ఉంది కదా, అందరికీ సెన్స్ ఆఫ్ హైనెస్ ఉంది. ఈ నేనైతే మనకి ఏదైతే మనలో నేనుగా వ్యక్తమవుతుందో, ఏ మైండ్ అయితే మనలో నేనుగా వ్యక్తమవుతుందో, ఆ నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. అంతే ఒకే వాక్యంలో చెప్పాడు. ఏం చదంటే అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అది బుక్కిష్ నాలెడ్జ్ నుంచి వచ్చింది కాదు, ఆయన ఎక్స్పీరియన్స్లో తీసి చెప్పాడు. ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి, ఆయన డైరెక్ట్ రియలైజేషన్ నుంచి, ఫేస్ టు ఫేస్ గాడ్తో మాట్లాడి చెప్పిన మాటలు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఈ శ్లోకం అవ్వకుండా వెళ్ళిపోతాం, మనకి లోపల వర్షం వచ్చేస్తాము, పూర్తి చేసేద్దాం తొందరగా. మత్కర్మకృత్ మత్ పరమహ ఏంటి? ఈ మత్పరం ఏంటి? మెడిటేషన్ ఏంటది అంటే, ఆయన జాసలో ఉంటాం అనుకోండి, జాస జానం కింద మారుతుంది. ఇది రాసుకోండి. ఏంటది జాస? జానం కింద మారుతుంది. జాస జానం కింద మారిపో, ఆయన దృష్టిలోనే ఉండాలి. తర్వాత ఆయన మీద ఇష్టం పెంచుకోవాలి. మీకు ఎవరంటే కృష్ణుడు రూపం తలపెట్టుకుంటూ ఉండాలి, ఆ కృష్ణుడి నామం స్మరించుకుంటూ ఉండాలి. వాడు మనకి నీరెస్ట్ లైటు, క్లోజెస్ట్ అండ్ నీరెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రిలేటివ్. మీకు చాలామంది చుట్టాలు ఉన్నారు కదా, ఆయన బిగ్గెస్ట్ రిలేటివ్ అనుకోండి. ఎవరిని? కృష్ణుని కూడా బిగ్గెస్ట్ రిలేటివ్ అనుకోండి. ఆయన మనకి మన కృష్ణుడు రూపాన్ని ధ్యానం చేసుకోవటం, ఆ నామాన్ని స్మరించుకోవటం, నామాన్ని స్మరించుకోవటం, ఆయన గుణాలు స్మరించుకోవటం, ఆయన అంటే నేను పని చేస్తున్నాను భావన లేకుండా కృష్ణుడు ఎలా పని చేస్తున్నాడు, ఈగో సెన్స్ లేకుండా, దేహభావం లేకుండా ఎలా పనిచేస్తున్నాడు, ఆ టెక్నిక్ కృష్ణుడు చూసి నేర్చుకోవటం, ఆ కృష్ణుడు నువ్వు నేర్చుకోవటం. తర్వాత ఆయన మాటల్లో ఉన్న సౌందర్యం, ఆయన మాటల్లో ఉన్న సౌందర్యం, ఆయన టీచింగు, ఇవన్నీ మన బుర్రలో తిప్పుకుంటూ ఉండాలి. మన విషయాలు తిప్పుకుంటున్నాం కదా, ఏ విషయాలు తిప్పుకుంటున్నాం? విషయాలు తిప్పుకుంటున్నాం. తర్వాత ఆయన అడుగుతాడు పాపం, లవ్ మీ, ఆల్వేజ్ లవ్ మీ, మోర్ లవ్ మీ. నన్ను మన అడుగుతాడు, నన్ను ప్రేమించండి నన్ను అడుగుతున్నాడు పాపం. మరి అడిగినా మనం ప్రేమించుకోలేదు దాన్ని, అలా అడుగుతున్నాడు, మనం ప్రేమించమని అడుగుతున్నాడు. నాకు ఇష్టమైన పని చేయండి, నాకు నేను చెప్పినట్టు మీ బిహేవియర్ ప్యాటర్న్ అలా ఉండాలి, మీకు అర్థమవుతుందా? తర్వాత నన్ను ప్రేమించండి అంటే ఏంటి? ఆయన మనం ప్రేమించగలది ఇంద్రియాలకు సంబంధించిన విషయాల నుంచి, ఇంద్రియాలకు విషయాలకు సంబంధించిన నుంచి మనం ఏమవుతాం? దూరం అయిపోతాం. భగవంతుని ప్రేమించగలది ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది కదా, నెమ్మదిగా స్లోగా దూరం అయిపోతాం. అలా అని చెప్పకుండా, నెగిటివ్గా చెప్పకుండా పాజిటివ్గా చెప్తున్నాడు. లవ్ మీ, ఆల్వేజ్ లవ్ మీ, మోర్ లవ్ మీ, మోర్ లవ్ మీ. నన్నే ఎప్పుడు మీరు థింక్ చేయండి, నన్నే మీరు ఎప్పుడు థింక్ చేయండి, నాలోనే జీవించండి. మీరు నాలోనే జీవించండి. నేను నిషేధించిన పని రిజెక్ట్ చేయండి. నేను విధించిన పని చేయండి, విధించిన పని మానద్దు, నిషేధించిన పని మీరు అది చేయటానికి ప్రయత్నం చేయకండి. ఆ డూస్ డోంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏమన్నాడు, డూస్ డోంట్స్ విషయంలో అంటే మీకు డోంట్స్లోకి వెళితే మీకు దేహాభిమానం పెరిగిపోతుంది, ఆ చేయవలసిన పనులు చేస్తుంటే దేహాభిమానం తగ్గుతూ ఉంటుంది. అది ఏమంటారు, డూస్ డోంట్స్, డూస్ మానద్దు, డోంట్స్లోకి వెళ్ళొద్దని. అంచేది నన్ను గమ్యంగా పెట్టుకుని, నన్నే మీ జాతిలో నన్నే పెట్టుకుని, మీకు మీకు ఏంటంటే రాత్రి కాడ గాంధీ గారిని ఇవో షార్ట్ డెడ్ కాల్ చంపేశారు. ఎవరు ఎవరిని, గాంధీ గారిని. అప్పుడు ఆయన ఏమన్నాడు, హే రామ్ ఏ రామ్ ఏ రామ్ అన్నాడు. అదే ఇంద్రియంగా ఇందిరాగాంధీని కాల్చినప్పుడు ఎరికేకలేసింది. ఏం చేసింది, ఎరికేకలేసి వచ్చింది. అంటే రాముడు గాంధీ గారికి హృదయంలో ఎవడున్నాడు, రాముడు ఉన్నాడు. ఆ రాముని ధ్యానం చేసి ఆ రాముడి మీద ధ్యాస పెట్టుకుని, బై డూయింగ్ నథింగ్ గాంధీ గాట్ ద ఫేమ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఒకడు మెడికల్ కాలేజీ కట్టించలేదు, ఒక ఆర్ట్స్ కాలేజీ కట్టించలేదు, ఎవడు, మహాత్మా గాంధీ. మరి ఏమైనా నీకు ఏమైనా చందాలు ఇవ్వలేదు, నూతులు తప్పించలేదు, కాలువలు తప్పించలేదు, ఏ పని చేయకుండా ప్రపంచం అంతా ఖ్యాతి చంపించిన వాడు గాంధీ. ఎందుకు సోల్ పవర్. మీ ఊరికి ఏమైనా సిమెంట్ రోడ్లు వేయించాడా గాంధీ, కొన్ని ఏమైనా ప్రధానమంత్రి చేశాడా, ఏమైనా పవర్ ఉందా, మనీ ఉందా, ఏముందా, ఆయనకి ఏమీ లేదు. ఓ తుండుగుడ్డ ఒకటి ఉంది, చుట్టుకోవడానికి తుండుగుడ్డ, తుడుచుకోవడానికి తుండుగుడ్డ. బై డూయింగ్ నథింగ్ ఈ గాట్ ద ఫేమ్ త్రూ అవుట్ ద వరల్డ్. మీకు మన నెహ్రూ కానీ మన రాజేంద్ర, మన ఇండియాలో చాలా ఒక్క లీడర్ పేరు అమెరికాలో తెలియదు, ఓన్లీ గాంధీ. అయితే గాంధీ ఏం అచీవ్ చేశాడో తెలియకపోవచ్చు. బుద్ధుడి తర్వాత అమెరికాలో ఎక్కువ పేరు ఉన్నాడు గాంధీ. ఏం చేశాడు, నీకు ఏమైనా బంగారాలు కొనిచ్చాడా, లేకపోతే ఇటువంటి ఏమైనా కట్టాడా, ఏమైనా ఆర్ట్స్ కాలేజీ కట్టాడా, మెడికల్ కాలేజీ కట్టాడా, నీకు ఏమైనా ఇల్లు పడిపోతే ఇల్లు కట్టించి ఇచ్చాడా. బై డూయింగ్ నథింగ్ హీ గాట్ ద ఫేమ్. అంటే రాముడు ఇక్కడ మీరు గ్రహించవలసింది అంటే, రాముడు రూపాన్ని ధ్యానం చేసేవాడు, ఆ దశరథ కుమారుని ధ్యానం చేసేవాడు, ఆయన నామం స్మరించుకున్నవాడు, ఆయన జెంటిల్నెస్, జెంటిల్మ్యాన్ గాడ్, జెంటిల్మ్యాన్ గాడ్ రాముడు, జెంటిల్మ్యాన్ పొలిటీషియన్ రాజేంద్ర ప్రసాద్, జెంటిల్మ్యాన్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. మనకు దేవతలు చాలామంది ఉన్నారు, ఒక రాముడిని జెంటిల్మ్యాన్ గాడ్ అంటారు, అలాగే సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్స్టీన్ జెంటిల్మ్యాన్ సైంటిస్ట్, పొలిటీషియన్స్ రాజేంద్ర ప్రసాద్ జెంటిల్మ్యాన్ పొలిటీషియన్. అంటే మత్ పరమహ అంటే నన్ను మీరు నా ఎందుకు మీకు ప్రేమ ఉంటే అసలు నేను ట్రూత్ అని, ట్రూత్ ఆ ఫారంలో ఉంది. ఏది కృష్ణుడి రూపంలో ఉంది, ఎవరో ట్రూత్ ఆ రూపంలో ఉంది. ట్రూతే ఉరికే కాళ్ళు చేతులు తొడుక్కొచ్చింది. మీకైతే నమ్మకం ఉండాలి, ఏంటి ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం మీకు లేదనుకోండి, మీకు వ్యభిచార భక్తి ఉంటే ఏ విశ్వాసం కలగదు, అవ్యభిచార భక్తి ఉంటే విశ్వాసం కలుగుతుంది. వ్యవసాయాత్మిక బుద్ధి కలిగి ఉండు అర్జున. ఏం బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అగ్రికల్చర్ కాదు అది, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి. ఏంటది నిశ్చయమైన బుద్ధి అంటే అక్కడ వ్యావరింగ్ ఉండదు, డూ ఆర్ డై. ఏంటది డూ ఆర్ డై అంటే భగవంతుడు ఉన్నాడన్నటువంటి లివింగ్ ఫెయిత్, అది వ్యవసాయాత్మిక బుద్ధి. ఏంటది వ్యవసాయాత్మక ఆ బుద్ధి ఉంటే నా మీద నీ మనసు నిలబడుతుంది, ఆ ధ్యాస నిలబడుతుంది. ధ్యాన లీడ్స్ టు ధ్యాన మెడిటేషన్, ధ్యాస లీడ్స్ టు మెడిటేషన్. అందరం ముగించేద్దాం. తర్వాత ఏంటి, ఇప్పుడు ధ్యానయోగం అయిపోయింది, కర్మయోగం అయిపోయింది, మా భక్త నువ్వు నాకు భక్తుడిగా ఉండవు. ఎవరికి నేనంటే అక్కడ బాడీ కాదు, ట్రూత్కి. ఏమంటాడు ట్రూత్ అక్కడ, అది మర్చిపోకూడదు మనం, అది అక్కడ మర్చిపోకూడదు. నేనంటే బాడీ కాదు అక్కడ, ఇది కృష్ణ ఇది బాడీలెస్ మైండ్లెస్ వరల్డ్లెస్ ఆల్సో. అక్కడ బాడీ కాదు, అక్కడ ట్రూత్ ఏంటది, ట్రూత్ అక్కడ నువ్వు నాకు భక్తుడిగా ఉండవు. ఓ మాట చెప్తాను, ఇది ఆచార్య స్వామి వారు గీత రాస్తూ రాస్తూ ఈ శ్లోకం రాస్తూ పొంగిపోతాడు ఆయన. మళ్ళీ మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఈ శ్లోకానికి భక్తులైన చోట డెఫైన్ ఇస్తూ చక్కటి మాట రాశాడని. మీరు రాసుకోండి, అందరు మర్చిపోతారు లేకపోతే. భక్తుడు అంటే ఎవడా ఎవడని చెప్పాడు చెప్పమంటారేనా? ఇప్పుడు మనం భక్తులకు కాకపోయినా భక్తుల గురించి చలామణ అయిపోతున్నాం. మన సోకాళ్ళు డివోటీస్ అంటారు. మనం అందరం ఏం డివోటీసు? భక్తుల కింద చలామణ అయిపోయే భక్తులు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సోకాల్ డివోటీస్ కాదు, సోకాల్ డివోటీస్. మొత్తమే బజార్లో చలామణ అయిపోతున్నాం కదా. ఇప్పుడు ఉత్తర కాశీలో అక్కడ మనం ఎర్రబట్టలు వేసుకుంటే భోజనానికి ఏమి డౌట్ ఉండదు. చపాతీలు ఏంటి, అన్నీ అన్నీ దొరికేస్తాయి. చపాతీలు, స్వీట్లు అన్నీ దొరికేస్తాయి. అరుణాచలం కొండ చుట్టూరు బెగ్గర్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటున్నారు ఏమంటే మాకు దొరకను, స్వీట్లు దొరికితే, హాటలు దొరికితే, అన్నీ దొరుకుతాయండి, కానీ ఒకటి వచ్చిన ఒకటి మాకు మాంసం చేప రావడం చేపటాలు అన్నారు. వాళ్ళు కూర్చుంటారు కదా ఆ బెంచీల మీద కూర్చుంటారు, సిమెంట్ బెంచీలు ఉన్నాయి కదా. నేను ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటాను. కూర్చున్నప్పుడు ఏంటి మీ పరిస్థితి ఎలా ఉందంటే భోజనానికి లోటు లేదండి అరుణాచల్లో, నీడకే షెల్టర్కే ఇబ్బందిగా ఉంది. అందులో ఈ పౌర్ణమి రోజున విపరీతంగా వచ్చేస్తున్నాయని స్వీట్లు ఇదాలు, మరి మేము తింటే కదా వాళ్ళకి పుణ్యం. పైగా అంటున్నారు వాళ్ళు పుణ్యం చేసుకోవాలంటే మేము ఉండాలి కదా అని ఒకడు అన్నాడు. అన్నీ బాగున్నాయంటే లోటల్లో ఒకటి చేపల మాంసం, చేపల కూర, మాంసం కూర ఎవడ చేపటాలు అన్నాడు. అవి తెచ్చి తింటానికి సిద్ధంగా ఉన్నాయి, రెండు లేవన్నాడు. మామూలుగా అన్నీ వస్తున్నాయి, భోజనం వస్తుంది, కూరలు వస్తున్నాయి, స్వీట్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. రెండే లోటు అండి. షెల్టర్ కొంచెం ఇబ్బంది, వర్షాకాలం ఇబ్బంది, మిగతా టైంలో ఏమి ఇబ్బంది లేదు. సరే ఆ బెంచీలు కూడా ఒకళ్ళు రిజర్వ్ చేసుకుంటారు, రిజర్వ్ కంపార్ట్మెంట్లు. ఇంకో దగ్గరని అక్కడ రానివ్వరు. అలాగే స్కందాశ్రమంలో కోతులు రమణాశ్రమంలో రానివ్వరు, రమణాశ్రమం కోతులు స్కందాశ్రమంలోకి వెళ్ళినాము. ఇప్పుడు స్కందాశ్రమంలో కోతులు రమణాశ్రమం వచ్చాను కూడా తరివేస్తాయి. రమణాశ్రమం కోతులు స్కందాశ్రమం ఆ కోతులు ఇక్కడ తరివేస్తాయి. రాచాల వారు చెప్పింది మీ భక్తులకి గుర్తి ఏంటంటే ఎవడ భక్తులు అని చెప్పాడంటే చాలా అపూర్వంగా చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఈ డెఫినేషన్కి, ఆశ్చర్యం వేసింది. నీ సెన్సెస్కి, నీ ఇంద్రియాలకి, మనస్సుకి, మనకు దేవుడి మాట వదిలేయండి, మన మనస్సుకి, మన ఇంద్రియాలకి వాసుదేవుడు తప్పించి ఇంకోటి కనిపిస్తా అంటే నీకు భక్తి లేదని చెప్పాడు. నా మనసుకి 24 గంటలు ఎవడు కనపడాలి? వాసుదేవుడే కనపడాలి. ఇప్పుడు తర్వాత ఇంద్రియాలకు ఎవరు కనపడాలి? మనకి ఇంద్రియాలకు ఏవి కనిపిస్తాయి? విషయాలు కనిపిస్తాయి అంతే కదా. ఇంద్రియాలకు ఎవరు కనిపిస్తారు? ఒక ఇంద్రియానికి ఒక విషయం ఉంటుంది. ఈ సెన్సెస్ కన్నింటికి ఎవరు కనిపిస్తారు? విషయాలు కనిపిస్తాయి మనం. కానీ ఆడ చెక్కి ఇది రాసుకోండి, మీరు ఇది బైహార్ట్ చేయండి. ఇంద్రియాలకి, మనస్సుకి 24 అవర్స్ వాసుదేవుడు తప్పించి ఇతరులకు కనపడకుండా ఉంటే మీరు భక్తులు. ఇక్కడ మైండ్ ఒకటే చెప్పలేదాన, బాగా అర్థం చేసుకోండి. మైండ్, మీ మైండ్కి వాసుదేవుడు కనపడదు ఒకటే చెప్పలేదు. మీ మైండ్కి వాసుదేవుడే కనిపిస్తూ ఉండాలి. మనకి ఇంద్రియాలు చాలా ఉన్నాయి కదా, పైన ఉన్నాయి ఇంద్రియాలు. మనకి ఇంద్రియాలు ఎక్కువ పెట్టేశారు. మనకి కింద ఇంద్రియాలు ఉన్నాయి, పైన ఇంద్రియాలు ఉన్నాయి. సెన్సెస్ ఇంద్రియాలు చాలా ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలు అన్ని ఇంద్రియాలకి వాసుదేవుడే కనపడాలి. అప్పుడు అయ్యా నువ్వు భక్తుడు. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. ఆచార్య స్వామి వారు చెప్పు, వాడు ఇలా రియల్ డివోటి. అప్పుడు నువ్వు వాసుదేవుడు అబ్సర్బ్ అవుతావు, వాళ్ళు లయం అవుతావు. ఎప్పుడు లయం అవుతావు? ఇది మీరు విని ఊడుకోకుండా మెడిటేట్ చేయండి. వాక్యము దేవుడై ఉన్నది, ఈ వాక్యము దేవుడై ఉన్నది. ఇప్పుడు ఆచార్యుడు చెప్పిన మాట, శంకరుడు అంశోలజని చెప్పిన మాట, ఈ వాక్యం దేవుడై ఉన్నది. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నీ మైండ్ ఒకటే అన్నది, నీ మనసుకి, నీ ఇంద్రియాలకి, అన్ని ఇంద్రియాలకి వాసుదేవుడు తప్పించి ఇంకోటి ఏది కనపడకూడదు. అప్పుడు యు ఆర్ ఏ ట్రూ డివోటీ, యు ఆర్ ఏ లాయల్ డివోటీ, యు ఆర్ ఏ రియల్ డివోటీ, యు ఆర్ ఏ ఫేత్ఫుల్ డివోటీ. ఇది నేను చెప్పటం లేదు. ఆయనేమో మూలం రాశాడు. ఎవడు? కృష్ణుడు మూలం రాశాడు. శంకరుడు ఆచార్యుడు, ఆయన దేవుడు, శంకరుడు ఆచార్యుడు. దేవుడు చెప్పిన దానికి కామెంటరీ రాశాడు ఎవడో, ఆచార్యుడు కామెంటరీ రాశాడు. కామెంటరీ రాస్తే ఈ శ్లోకానికి పొంగిపోయానా? ఏది మద్ భక్త, నువ్వు నా భక్తులు అంటే ఏంటి? నీ ఇంద్రియాన్ని నన్ను చూస్తూ ఉండాలి, నీ మనస్సు నన్ను చూస్తాను, నన్ను తప్పించి నీకు ఏది సృష్టిలో కనపడకూడదు. అంటే నువ్వు ఎవరికైనా ఏదైనా చేస్తున్నావు అనుకో, ఆ మనిషిని కనపడకూడదు, అక్కడ వాసుదేవుడే కనపడాలి. నీకు అర్థమవుతుందా? మీరు ఎవరికైనా ఏదైనా చేస్తున్నారనుకోండి, ఎవరికైనా ఒక 5 పైసలు ఇచ్చారనుకోండి, అక్కడ మనిషి కనపడకూడదు, నీకు వాసుదేవుడికి కనపడాలి. అది వాసుదేవుడికి నువ్వు ఇచ్చానప్పుడు నీ గర్వం రాదు కదా. ఆడు కూడా ఒక జీవుడు అనుకుంటే నీ బాడీలాగా ఆడు కూడా బాడీ అనుకుంటే నీకు అప్పుడు గర్వం వస్తుంది. వాడు వాసుదేవుడినే చూసి నువ్వు ఇస్తాడు, నీకు అక్కడ ఈగో సెన్స్ కూడా రాదు. అంటే నువ్వు ఏ మనిషిని చూసినా వాసుదేవుడినే చూడు. నువ్వు మనిషిని ఎలా చూస్తావు? కళ్ళతోడు చూస్తావు. కళ్ళతోడు కూడా నువ్వు వాసుదేవుడినే చూడు. మనం డిస్పర్స్ అయిపోయిన పర్వాలేదు. అల్టిమేట్గా చెప్పాడు ఆచార్యుడు, ఈజ్ లాయల్ డివోటెడ్, ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ డివోటీ. అది అవ్యభిచార భక్తి. ఏంటది అవ్యభిచార భక్తి? ఇంకా మీరేం వింటారు ఆచార్యుడు ఇంటర్ప్రెట్ చేశాక? అప్పుడు మీరు సహజంగా యోగి అయిపోతారు. ఏంటది అర్జున, నువ్వు యోగి కానున్నాడు కదా, మీరు సహజంగానే ఈ శ్లోకం మీకు అండర్స్టాండింగ్ చేసుకుంటా అంటే, అంటే మరి ఏనుగు మీద కూర్చున్నట్టు రాశాడు ఆచార్యుడు, చెప్పినవాడు భగవంతుడు, ఇంటర్ప్రెటర్ ఆచార్యుడు. అంచేత చెప్పినవాడు నారాయణుడు, రాసినవాడు శివుడు, ఇంటర్ప్రెట్ చేసినవాడు శివుడు. అంచేత ఇక్కడ ఏమైంది ఆ వాక్యం గుర్తుపెట్టుకోండి. దానివల్ల మనకి ఏమవుతుందంటే, మన భక్తి అప్పుడు యోగంలోకి తీసిపోతుంది. మనం యూనియన్ ఈ గాడ్తోటి యూనియన్ గాడ్తో ఐక్యం అయ్యే స్థితికి మనం తీసిపోతాం. అంటే దేవుడు వేరు, నేను వేరు అనేటువంటి భిన్న దేవుడి కంటే నేను సపరేట్గా ఉన్నాను అనే భావన పోతుంది. నేను అంతా వాసుదేవుడు, నీ ఇంద్రియాలకి నీ మనసుకి నీకు వాసుదేవుడే కనిపిస్తున్నప్పుడు ఇంకేంటి మద్ భక్త. తర్వాత భక్తుల లక్షణాలు ఏంటంటే, నువ్వు భక్తుల లక్షణాలు అంటే, మీరు కాస్ట్లీ బట్టలు తొడగకూడదు. మీరు బట్టలు కాస్ట్లీ ఉండకూడదు. తిని కాస్ట్లీ ఫుడ్, 5-స్టార్ హోటల్లోకి వెళ్ళి మీరు ఫుడ్ తింటే భక్తి చెడిపోతుంది. ఫుడ్ సామాన్యంగా ఉండాలి, తినే ఫుడ్ సామాన్యంగా ఉండాలి. బట్టలకు మీరు కట్టుకుని డబ్బు ఉంటే దాచుకోండి. మీరు డబ్బు ఉందని ఎక్కువ ఖరీదైన బట్టలు కట్టేయకండి. అప్పుడు భక్తుల లక్షణాలు పోయి రజోగుణం వచ్చేస్తుంది. ఏంటది మన బిహేవియర్, మనలో సత్వగుణం పెంచాలి కానీ రజోగుణం పెంచకూడదు. అంచేత మనకి లైఫ్ ఎలా ఉండాలంటే, మీకు నిరాడంబరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు నిరాడంబరంగా ఉండాలి. కాస్త్రి ఫుడ్ తినకూడదు, కాస్త్రి డ్రెస్ చేయకూడదు. అది అది భక్తుడికి మంచిది కాదు. అది భక్తుడికి సాదాగా ఉండాలి. ఎలా ఉండాలి? సాదాగా ఉండాలి నువ్వు. తర్వాత నువ్వు భక్తి పేరు మీద కామన మేనకు దూరం అవ్వకూడదు. కృష్ణుడు అది పాపులర్ గాడ్, ఎందుకంటే ఏ కామన మేనకి దూరం అవ్వలేదు. కృష్ణుడికి ఉన్నంత పాపులారిటీ ఏ దేవుడికి లేదు. కారణం ఏంటి? కామన మేనతో కలిసి ఉండేవాడు. ఓ ఫారెస్టుడు నిప్పు అనుకుంటే ఆ నిప్పుని తీసేస్తాడు. ఇటు ఎవడు చిన్నపిల్లడప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, బాలకృష్ణుడు ఓ ఫారెస్ట్ నిండా నిప్పు అంటుకుంటుంది. అందులో ఆవులు తిరుగుతున్నాయి, గోప బాలుడు తిరుగుతున్నారు, అదేమో కాలిపోతుంది. ఈ పిల్లలందరూ చచ్చిపోయేలా ఉన్నారు, ఆవులు అవి చచ్చిపోయేలా ఉన్నాయి. నోరు తెరిచి ఆ నిప్పు అంతా నోట్లోకి లాగేసుకున్నాడు. ఎవడో కృష్ణుడు, యశోద అడుగుతున్నాడు, అమ్మ అడుగుతుంది, అదేంట్రా నేను చూస్తానుగా నా నిప్పు అంతా మింగేసావు, మరి నీ నోరు ఏమైపోతుందిరా, నీ నోరు కాలిపోదాంసే, నా నోరే నిప్పు అన్నాడు. నా నోరు కాలిపోవటం, నా నోరే ఫైర్ అసలు. బ్రహ్మదేవుడు ఆయనే, విష్ణుదేవుడు ఎవడే, శివదేవుడు ఆయన, అన్నీ ఆయనే, త్రిమూర్తి స్వరూపం. అదేంటమ్మా, అది నా నోరు కాలిపోయింది, నా నోరే నిప్పు అన్నాడు. నిప్పు నిప్పునేమో కలిసింది, ఇంకా నా నోరు కూడా నిప్పే ఫైరే. అంటే త్రిమూర్తి స్వరూపుడాడు వాడెవడు? అది కృష్ణవాచి కాదు, భగవాన్ వాచ. అదేంటది కృష్ణవాచి కాదు, ఏంటది బ్రహ్మము బ్రహ్మమే భగవాన్ రూపం దాల్చి బ్రహ్మమే భగవాన్ కృష్ణుడి రూపం దాల్చి చెప్పింది కాబట్టి బ్రహ్మము ఊరిక రూపం కాళ్ళు చేతులు తొడుక్కుని చెప్పింది కాబట్టి దాన్ని భగవాను వాచి అంటారు కానీ కృష్ణ వాచి అంటారు. అష్టావక్ర గీత, రమణ గీత, ఇలా గీతలు చాలా ఉన్నాయి కదా, అలాగే వశిష్ఠ గీత, కానీ కృష్ణ గీతలు కృష్ణ గీత అంటారు. బ్రహ్మమే చెప్పింది ఎవరు, బ్రహ్మంకి ఒక మౌత్ కావాలి కాబట్టి ఎక్స్ప్రెషన్కి, ఎక్స్ప్రెషన్కి మ్యాటర్ కావాలి కాబట్టి బ్రహ్మమే ఒక బాడీని ధరించి భగవద్గీత చెప్పింది. బ్రహ్మము చేత చెప్పబడింది కాబట్టి అది భగవద్గీత. బ్రహ్మము చేత చెప్పబడింది, బ్రహ్మమే భగవంతు కృష్ణుడిగా అయ్యి చెప్పాడు అని చెప్పి దానికి భగవద్గీత అనే పేరు దానికి ఒకటే వచ్చింది. ప్రపంచంలో ఇంతవరకు ఏ పుస్తకాన్ని మనుషులకు జయంతి చేస్తున్నారు, జ్ఞానానంద జయంతి, రమణ జయంతి, రామకృష్ణ జయంతి, కృష్ణ జయంతి, రామ జయంతి, వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య బర్త్డే, అంటే సుబ్రహ్మణ్య రూపం దాల్చింది. కానీ పుస్తకానికి ప్రపంచంలో ఏ పుస్తకానికి బర్త్డే లేదు ఎక్సెప్ట్ భగవద్గీత. ఒక భగవద్ ఈ నెల 15 వస్తుంది భగవద్గీత జయంతి. ఈ నెల ఏమొస్తుంది, 17వ తేదీని గీత అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఢిల్లీకి 3 గంటల ప్రయాణం. ఏది కురుక్షేత్రం, కురుక్షేత్ర యుద్ధంలో స్వయంగా అనుకుంటే దేవుడు కాదు, అను సారణం చేసి దేవుడు అయిన వాడు కాదు, కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, పై నుంచి కిందకొచ్చిన నారాయణుడి చేత చెప్పబడిన గీత ఈ 17వ తేదీన. ఎప్పుడు, ఈ నెల 17వ తేదీన భగవద్గీత. పుస్తకానికి భగవద్గీత తప్పించి ప్రపంచంలో ఏ పుస్తకానికి జయంతి చేయరు, ఒక భగవద్గీతకే చేస్తారు. బైబిల్కి కూడా జయంతి లేదు, ఓన్లీ గీత, అదేనా దట్టు భగవద్గీత. ఆ రోజున కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి చేత అర్జునుడికి చెప్పబడి బోధించబడింది కాబట్టి మనం భగవద్గీత చదవటానికి 3 గంటలు ఎంత పడుతుంది, కానీ ఆయన 20 నిమిషాల్లో చెప్పేశాడు, 40 మినిట్స్ లోపలో చెప్పేశాడు. ఎవరు ఆయన, అంటే స్పోకెన్, అది ఏమో స్పోకెన్ లాగ్నది, వ్యాసుడు దాన్ని శ్లోకబద్ధం చేసేటప్పటికీ మనం 3 గంటలు పడతాం, 40 మినిట్స్లో గీత అయిపోయింది. కొంతమంది అంటున్నారు ఏమన్నా అది కల్పించారేమో, యుద్ధం అంటే ఏంటి, వార్ అంటే ఏంటి, సలకాలు ఉంటాయో ఉండో, ఆ వార్ అయ్యే ముందు ఎలా చెప్తాడు, నాకు టెన్షన్ వచ్చేది కదా, మరి కృష్ణుడికి టెన్షన్ వచ్చేస్తుంది కదా, ఒక పక్కన వార్ ప్రారంభమవుతుంది కదా మనకి, ఆ ప్రయాణం రోజునే టెన్షన్ ఉంటుంది మనకు. ఈరోజున మనం అమెరికా బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి, ఎంతో కొంత టెన్షన్ వచ్చేస్తుంది, ఏంటంటే ఆ ఫ్లైట్ టైంకి దొరుకుతుందో లేదో, దాటిపోతున్నామో వెళ్ళేవాడికి, ఈ ఫ్లైట్ వెళ్ళేవాడికి ఆ ఫ్లైట్ దాటిపోతున్నాము, లగేజ్ అన్ని సరిగ్గా సర్దుకున్నాము. మన మామూలు రోజుల్లో కంటే అరుణాచలం వెళ్తాంటే ఎంతో కొంత టెన్షన్ వచ్చేస్తుంది కదా, మరి ప్రాణాలు ఉంటాయో పోతాయి అనుకున్న రీతిలో భగవద్ వారం ముందు ఎలా కృష్ణుడు చెప్పాడంటే సాధ్యమని అంటే అప్పుడు నేను చెప్పాను, ఆ ఒక్క పాయింట్ విషయమే దేవుడు అని మీరు గుర్తించుకున్నారు, దేవుడికి సాధ్యం, మీకు సాధ్యం కాదు. మీరు ప్రశ్న అడుగుతున్నారు, మీకు సాధ్యం కాదు, నేను సమాధానం చెబుతున్నాను, నాకు సాధ్యం కాదు. మీరు ఎలా చెప్పగలిగాడు వారం ఉందని చెబితే అది ఒక ఋషికి సాధ్యం కాదు, కింద నుంచి పైకి వెళ్ళినకి సాధ్యం కాదు, ఆయన స్వయంగా నారాయణుడు కాబట్టి చెప్పగలడు, ఆయనకి టెన్షన్ ఏంటి, స్వయంగా అది అనుకుంటే దేవుడు కాదు, అనుకుంటే సాధన చేసి దేవుడు అవ్వలేదు. మీకు అర్థమవుతుందా, స్వయంగా భగవంతుడు, స్వయంగా స్వయంగా వ్యక్తమైనవాడు. మీరు మధురలో కృష్ణ జన్మస్థానం, కృష్ణ జన్మస్థానంలో మీరు ఆ జైల్లోకి వెళ్ళి చూడండి, మీరు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చారంటారంటే జైలుకి వెళ్ళొచ్చారని అర్థం. కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు కృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చారంటే జైలుకి వెళ్ళొచ్చారు, జైల్లో పుట్టాడు కదా, ఆ జైలు చూడండి, మధుర వెళ్ళినప్పుడు మధుర వేరు, మధురాయి వేరు, దక్షిణాదిలో ఉంది మధురాయి, అది మధుర. అక్కడ కృష్ణుడు ఎక్కడ పుట్టాడో జైల్లో ఏమని రాసిందంటే, ఇక్కడ కృష్ణుడు పుట్టలేదు, పుట్టినవాడు లెక్క అనిపించాడు, కనిపించాడు, ఇన్స్ట్రక్షన్స్ ఫాదర్కి చెప్పేయటం ప్రారంభం, ఇన్ని వరా బిహేవ్ చేయగల డిక్టేషన్, నన్ను తీసుకెళ్ళి గోకులంలో పడే, ఆ యశోద ఇంటికాడ పడే, యశోద పెంచుతుంది, మరి నది ఎలా దాడతావు, నది నీకు దారిస్తుంది, ఉడికే బాడీ తొడిగాడు డిక్టేషన్ ప్రారంభమైంది, వాడు దేవుడు, వాడే నారాయణుడు. ఏంటిది, వాడే నారాయణుడు, మా భక్త ఏంటి, నీ ఇంద్రియాలకు ఎవరు కనపడాలి, నేనే కనపడతా ఉండాలి, నీ మైండ్కి ఎవరు కనపడాలి, నేనే కనపడతాను. ఇట్ ఈజ్ ఏ ట్రూ డివోషన్. ఈ బంగారం అది సరిగ్గా ఉందో ఏదో కొలు అది చూస్తారు, ఎక్కడ పాముతారు దేని మీద, అది సరైన బంగారం అవునా కాదని అందులో కలిసి ఉందని. అలాగే మనకి ఎంతవరకు భక్తి వచ్చింది, ఎంతవరకు భక్తి రాలేదని అదే దీన్ని బట్టి కొలత కొలుచుకోండి. మీరు ఒకసారి అక్కడ జంప్ చేయడం కష్టం, కానీ ఇది ప్రమాణంగా పెట్టుకోండి. ఈ వాక్యాన్ని ఏంటిది, నీ ఇంద్రియాలకు ఎవరు కనపడాలి, భగవంతుడే కనపడాలి. నీ మైండ్కి ఎవరు కనపడాలి, ఆయనకే కనపడాలి. నువ్వు ఎవరికన్నా మంచి చేస్తాంటే అక్కడ మంచి ఎవరు పొందుతున్నారు, ఆ బాడీ ద్వారా వాసుదేవుడే పొందుతున్నాడు. నువ్వు వాసుదేవుడి నుంచి అక్కడ ఎల్లయ్యా పొలాన్ని చూడకు, నువ్వు వాసుదేవుడిని చూడు. అప్పుడు నీకు డిఫరెన్స్ పోతుంది, భేదబుద్ధి పోతుంది. భేదబుద్ధి ఉన్నంతకాలం రీబర్త్ ఎవడో ఆపు చేయలేడు. వర్ణస్కి మనం రీచ్ అయ్యే వరకు రీబర్త్ ఆపు చేయలేము. తర్వాత మా భక్త నువ్వు నా భక్తిరవయుండు, నన్ను ప్రేమించకుండా నువ్వు నాకు భక్తి ఎలా అవుతావు. నన్ను అది అది లస్ట్ కదా, అది లవ్. అది ఏంటది లస్ట్ కాదు, అది ఏంటది లవ్, అది ఏంటది ఆ లవ్, అది దాన్ని లస్ట్ అంటారు, లవ్ అంటారు. దాన్ని ప్రేమించండి అంటే లవ్ వేరు, ట్రేడ్ వేరు. లవ్ వేరు, లవ్ ఏం అడగదు, లవ్ ఏం అడగదు, ట్రేడ్ అడుగుతుంది. ట్రేడ్ అంటే వ్యాపారం, ట్రేడ్ అంటే వ్యాపారం ఏదో అడుగుతూ ఉంటుంది. ప్రేమ ఏం అడగదు అక్కడ. ఏంటి లవ్, లవ్ మీ, లవ్ మీ అంటే నిజంగా మనకు ఆయన మీద లవ్ ఉంటే అని మనం ఏం అడగం. ఒకవేళ ఇస్తే ఇస్తాడు, అదేదో డిఫరెంట్, అడగకుండా ఇస్తే అది వేరే విషయం. అలా మనకు అడగాలని బుద్ధే కలగదు. ఎక్కడ ట్రూ లవ్ కనుక ఉంటే అంచేది మన ఆయన మనం ప్రేమించకుండా ఆయన మీద ధ్యాస కలగదు. ఆయన గురించి శ్రవణం చేయకుండా ఆయన మీద ధ్యాస కలగదు. ఆయన రూపం ధ్యానం చేయకుండా ఆయన మీద ధ్యాసం కలగదు. అంచేది ఆయన రూపాలను స్మరించడం, ఆ రూపాన్ని ధ్యానం చేయటం, నామాలను స్మరించడం, ఆయన గుణాలు జ్ఞాపకం పెట్టుకోవడం, ఆయన ఔన్నత్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం, ఆయన ఇంటర్సనల్గా ఎలా బిహేవ్ చేశాడు అది చూడటం, తర్వాత ఆయన ఆయన మనం మోడల్గా తీసుకోవడం, ఆయన్ని మనం ఐడియల్గా తీసుకోవడం, అలాగా ఆయన ఆయనలో మన ఇంద్రియాలని మన మనస్సుని నానబెట్టుకోవాలి. అటుకులు నానబెడతారు చూడండి, అటుకులు నానబెడతారు కదా, నానబెట్టిన అటుకులు అంటారు చూడండి. అలాగ అప్పుడు మనకి ఏమవుతాయి, మైండ్లోని ఆ ఇంద్రియాలు సంస్కరించబడతాయి. మైండ్ ఇంద్రియాలు సంస్కరించబడతాయి. అప్పుడు ఆ సంస్కరించబడిన ఇంద్రియాలు సంస్కరించబడిన మైండ్కి లోచూపు కలుగుతుంది. అప్పుడు ఏం కలుగుతుంది, ఈ బయట నారాయణుడు లోపల నారాయణ పట్టిస్తాడు. దశరథ కుమారుడు రాముడు గాంధీ గారికి ఆత్మారాముని పట్టించాడు. ఆయన ఎవరిని ధ్యానం చేశాడు, దశరథ కుమారుడు రాముడిని. కానీ దశరథ కుమారుడు రాముడు ఆయనకు చేసిన ఉపకారం ఏంటి, ఆత్మారాముడి దగ్గర తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్లాడు, ఆత్మారాముడి దగ్గర తీసుకెళ్లాడు. ఈ బికే మహాత్మ, వాడు గాంధీయే. ఆయన పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. రాముని స్మరించి స్మరించి గాంధీ ఏమైపోయాడు, మహాత్ముడైపోయాడు. మహాత్మ అంటే గొప్ప ఆత్మ గలవాడు. మహాత్మ అంటే ఏంటి, గొప్ప ఆత్మ గలవాడు. ఈ బికేమ్ మహాత్మ, ఈ బికేమ్ యూనివర్సల్. మద్భక్త ఏంటది, మద్భక్త, మద్భక్త, మద్భక్త నా భక్తుడిగా ఉండు అంటున్నాడు అక్కడ. నా అక్కడ అంటే అక్కడ యూనివర్సల్ కృష్ణుడు అంటే యూనివర్సల్ స్పిరిట్. ఏంటది యూనివర్సల్ స్పిరిట్, వాడు నాకు భక్తుడిగా ఉండు. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, మద్భక్త. తర్వాత కర్మయోగం అయిపోయింది, జ్ఞానయోగం అవగొట్టేశాడు, భక్తి యోగం అయిపోయింది, మరిచి ఆఖరి జ్ఞానయోగం ఒకటి పెట్టాడు. సంఘ వరిజీత ఏంటది, మీరు ఈ ఇంటికి వెళ్ళాక ఈ శ్లోకాన్ని పీకేయండి. కోతులు టెంకర్ నాకుతాయి చూడాలి, నాకేం. ఇప్పుడు మనం కూడా మామిడి పండు తినేసాక టెంకర్ నాకుతాం, నాలికి మంట ఇంటాక పడేస్తుంది, అందులో గుంజి అయిపోయింది నాకుతాం. మనకి నాకటం మనకి పని ఏంటి, ప్రపంచాన్ని నాకటం పని. ఇప్పుడు మనం రోజు చేసి పని ఏంటి, అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ ఏంటి, ఎక్కడేంటి. ఇంకా రోజు చచ్చిపోయే వరకు మనకు ఇంకో పని లేదు, ఏదో రకంగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ప్రపంచాన్ని నాకటే. మనం మామిడి పండు టెంక నాకినట్టు ప్రపంచాన్ని నాకటే, అందుకంటే ఏమైనా పని ఉందేమో చెప్పండి. అదే మీ ఇంట్లో గొడవలు, సమాజం గొడవలు, ఆ న్యూస్ పేపర్లు ఒకటి మన బుర్రను పాడు చేయటానికి, అందులో అన్నీ అబద్ధాలు. మన తలకాయని పాడు చేయటానికి అయ్యి ఒకటి. అక్కడ నేను చెబుతున్నాడు ఇక్కడ అంటే మనం ఆలోచిస్తాంటే మనస్సు, మనస్సుని ఇంద్రియాల ద్వారా నాగుతున్నాం ప్రపంచం. మనస్సుని పెట్టుకుని మనస్సుని ఇంద్రియాల ద్వారా, మనం మనస్సుని ఇంద్రియాల ద్వారా బయటికి పంపి ప్రపంచాన్ని నాగుతున్నాం. అంతకంటే ఏమైనా చేసే పని ఉందేమో చెప్పండి. డబ్బు గురించి ఆలోచించినా మన ప్రపంచాన్ని నాగటమే కదా. లేదా ఫేము, మన కీర్తి రావాలి, మన గొప్ప గౌరవం వచ్చేలా ప్రపంచం. గౌరవం ప్రపంచంలో భాగం, ట్రూత్లో భాగం కాదు. అదేనే ప్రపంచాన్ని నాగటమే కదా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా చదువులేని వాళ్ళైనా చేసే పని ఒకటే, ప్రపంచాన్ని నాగటమే పని, ఇంకో పని లేదు. నేను చెప్పాను, మీరు నమ్మద్దు, ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. తర్వాత ఇంకేంటి, సంఘ వర్గీకరణ. ఇవాళ రమణ మహర్షి గారి గురించి చదివిన ఈ పుస్తకం ఓపెన్ చేయనివ్వటలేదు కృష్ణుడు. అలా కృష్ణుడు ఈ పుస్తకం ముట్టుకొని ఇవ్వటాలో, మనం ఓపెన్ చేయనివ్వటలేదు. ఆడు అడ్డు వచ్చేస్తున్నాడు కాళ్ళకి, ఎదరికెళ్ళినప్పుడు. ఇంకేంటి, సంఘ వర్జిత. సంఘం అంటే ఆసక్తి. సంఘం అంటే నువ్వు ప్రపంచ విషయాల మీద, ఏ విషయం మీద ఆసక్తి పెట్టుకోవద్దు. నువ్వు ఆసక్తి పెట్టుకునేగలది, నీకు బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఆసక్తిని మనిషికి ఎక్కువ రక్తపోటు పెరిగిపోతుంది. తర్వాత ఎక్కువ ఎక్కడైనా అటాచ్మెంట్ ఉన్నా రక్తపోటు, ఎక్కడైనా మీకు ఎక్కువ అటాచ్మెంట్ ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా చెడ్డ జరిగిందనుకోండి, మీకు బీపీ పెరిగిపోతుంది. మీకు అటాచ్మెంట్ వల్ల కూడా బీపీ పెరుగుతుంది. మీకు ఎక్కడైనా ఎక్కువ స్నేహం ఉందనుకోండి, లేదా బంధుత్వం అంటే ఎక్కువ వాళ్ళంటే ఇష్టం అనుకోండి, వాళ్ళకి ఏదో చచ్చిపోయారని కవర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదో బాధపడుతున్నారని డబ్బు కవర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు ఉన్న దివాళా తీసేయడానికి డబ్బు అంతా పోయింది పాపం అని ఏదో కవర్ వచ్చింది అనుకోండి, గౌకులు మీకు బీపీ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ డెత్. ఇట్ ఈస్ అటాచ్మెంట్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ. మీకు మిజరీ రావడానికి కూడా అటాచ్మెంటే కారణం. ఆసక్తి తగ్గించుకో. సంఘ వర్జిత. ప్రాపంచిక విషయాల పట్ల మనం ఏం చేద్దాం, ప్రపంచం పట్ల టూ మచ్ ప్రపంచం అంటే కౌలించేసుకుంటాం, ప్రపంచాన్ని ముద్దు పెట్టేసుకుంటున్నాం, దేవుడికి దూరంగా ఉంటాం. జరిగేది అది. వర్షం కూడా వచ్చి టైం అవుతుంది, మనకు యోగాలు పూర్తి అవటం లేదు. ఇప్పుడు జ్ఞానం ఇదేంటి, ప్రపంచానికి దేవుడికి దూరంగా ఉంటాం, ప్రపంచానికి దగ్గరగా ఉంటాం, ప్రపంచానికి ఇచ్చేస్తూ ఉంటాం. సిగరెట్లు ఆఖరు, సిగరెట్ కాల్చి వాళ్ళని చూడండి, ఆఖరిని పీల్చుకుంటాడు వాడు, ఇలా పీల్చుకుంటాడు. మీరు సిగరెట్ కాల్చి వాడిని చూడండి, సరిగ్గా చూడండి, మీకు పడేస్తా కింద పడేస్తాడు చూడండి సిగరెట్. ఇప్పుడు ఇలా అంటాడు అంటే గట్టిగా లాక్కుంటాడు. మనం అలా ప్రపంచానికి గట్టిగా కిచ్చేసుకుంటాం. మీరు సిగరెట్ కాల్చి వాడిని చివరి దమ్ము ఉంటాడు, అది సరిగ్గా కింద పడేసినప్పుడు చూడాలి మీరు ఆ సిగరెట్. పిచ్చాస్పిటల్ కూడా పిచ్చోళ్ళు కొంతమంది సిగరెట్లు కాల్చుకుంటూ ఉంటారు. ఆ సిగరెట్ ఒకటి కింద పడేస్తే మిగతా పిచ్చోళ్ళు అందులో ముక్కు కోసం వెళ్ళిపోతారు. వీడికైనా ఎవరికైనా ఎక్కడో సిగరెట్ దొరుకుతుంది. ఈ విజిటర్స్ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు సిగరెట్ పడేస్తే వాడు కాల్చుకుని దాని ఎలా పడేస్తాడు. ఆ ముక్క కాల్చుకోవడానికి పది మంది పిచ్చోళ్ళు వచ్చేస్తారు. అంటే ప్రపంచాన్ని మనం ఎంత గట్టిగా ముద్దు పెట్టుకుంటున్నాం, ముద్దు పెట్టుకుంటున్నామంటే ఎంత గట్టిగా ఎంబ్రాస్ చేసుకుంటున్నామంటే మనకు కనిపిస్తున్న ప్రపంచానికి ఆ సిగరెట్ కాల్చేవాడు చివరి దమ్ము ఎలా డాగుతాడో అంత గట్టిగా మనం ప్రపంచానికి చేసుకుంటున్నాం. అంటే దేవుడికి ఆ రోజుకి ఆ రోజు దూరం అయిపోతున్నాం, ప్రపంచానికి దగ్గర అయిపోతున్నాం, ప్రకృతికి దగ్గర అయిపోతున్నాం. మనకు తెలియకుండా పునర్జన్మలు పెంచుకుంటున్నాం. సంఘ వర్జితగా వాడు జ్ఞాపకించుకోండి, వైరాగ్యం లేకుండా ఎవరికి జ్ఞానం రాదు. విషయాల మీద వైరాగ్యం లేకుండా ఎవరికి జ్ఞానం రాదు. అంటే సంఘవర్జిత అంటే మీకు సంఘాన్ని, ఆసక్తిని విడిచిపెట్టకుండా మీకు వైరాగ్యం రాదు. డిటాచ్మెంట్ ఫ్రమ్ ది సెన్సెస్, డిటాచ్మెంట్ ఫ్రమ్ ది మైండ్, ఆ రెండాటిలోంచి నీకు డిటాచ్మెంట్ రాకుండా నీకు రియలైజేషన్ సాధ్యం కాదు. నువ్వు ఏ మతంలో ఉన్నావు, ఏ సాంప్రదాయంలో ఉన్నావు, డిటాచ్మెంట్ ఫ్రమ్ ది సెన్సెస్, డిటాచ్మెంట్ ఫ్రమ్ ది మైండ్. నీకు వచ్చింది సెల్ఫ్ నాలెడ్జ్లో, సెల్ఫ్ అసలు మనసు అందులో డిటాచ్మెంట్ అయితే నువ్వు చూపే రాదు. నీకేంటది లో చూపు కూడా రాదు, నీకు అంతర్దృష్టి రాదు, అంతర్ముఖం రాదు. అంతర్ముఖత్వం లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. మనం బయటికి ఎంత స్పీడ్గానే వెళ్తా కానీ ఒక అంగుళం లోపలికి వెళ్ళాం. ఒక అంగుళం మనం పైకి ఎగరగలం కానంత తేలిగ్గా లోపలికి డీప్న అవ్వలేము. మనం డీప్న అవ్వటం కష్టం. అంటే శాస్త్రం ఏం చెబుతుందంటే టు నో ద ట్రూత్, టు రియలైజ్ ద ట్రూత్, ఇలాంటి డీప్న అవ్వాలి. మనం లోపలికి వెళ్ళాలి. పైకి అది ఎగరగలుస్తుంది, ఎక్కడికి లోపలికి వెళ్ళాలి. భగవాన్ ఎవరో అన్నారు, సారీ మీరు చాలా పైకి వెళ్ళారని అన్నారు. ఏమన్నారు అంటే పైకి వెళ్ళటం అంటే మీకు పాపులారిటీ వచ్చిందని ఆ ప్రశ్న వేసిన వాడు ఉద్దేశం. నేను పైకి వెళ్ళేది లోపలికి వెళ్ళి అన్నాడు. మీరు చాలా పైకి ఎవరైనా డబ్బు సంపాదించారనుకున్న వాళ్ళు ఏమంటారంటే మీరు చాలా పైకి వచ్చారంటారు. ఎక్కడైనా ఎక్కడ మిక్కి లైఫ్లో ఏమైనా 10 డిగ్రీలు సంపాదించారనుకోండి మీరు చాలా పైకి వచ్చారండి, అలవాట్లు ఉన్నాయి కదా. అలాగే రమణ మహర్షి గారు పాపులర్ అయ్యారని మీరు చాలా పైకి వస్తే అదే మీ అంత. నేను అసలు పైకి వెళ్ళేది లోపలికి వెళ్ళాను. నువ్వు డీప్న అవ్వాలి. నువ్వు పైకి జంప్ చేస్తే నీకు ట్రూత్ తెలియదు, నువ్వు డీప్న అయితే నీకు ట్రూత్ తెలియ చేస్తావు. భగవంతుడు ఏం చెప్పాడు, ఎక్కడో నేను పైన ఉన్నానని చెప్పలేదు, నిర్దయంలో ఉన్నాను, నీకు అంతర్యామిగా ఉన్నాను, మీ శరీరం కంటే, మీ ఇంద్రియముల కంటే, మీ మనస్సు కంటే క్లోజ్గా ఉన్నాను. ఎక్కడున్నాడు, క్లోజ్గా ఉన్నాడు. మన శరీరం కంటే, మన ఇంద్రియాల కంటే, మన మైండ్ కూడా, మన మైండ్ కంటే కూడా ఎక్కడున్నాడు ఆయన. నీరెస్ట్ అండ్ డీరెస్ట్ ఎవరు, భగవంతుడు మనకి నీరెస్ట్ అండ్ డీరెస్ట్. మనం బాగా క్లోజ్గా ఉన్నాడు ఆయన. అయితే జ్ఞాననేత్రం లేదు. ఏంటది మనకి ఆ జ్ఞాననేత్రం లేదు. భౌతికమైన నేత్రాలు ఉన్నాయి, ఆ లోపల ఈశ్వరుడు ఉన్నాడు కదా. ఆ ఇంటర్నల్ సెన్స్ని, ఆ లోపల సెన్స్ని మనం దానికి లోపల సెన్స్ వికసించలేదు. మనకి లోపల సెన్స్ ఉందా, లోపల కూడా ఒక ఇంద్రియం ఉంది, దానికి అంతఃకరణం అంటారు. లోపల ఉన్న పరిముట్టు అనమాట మనస్సు అంటే దానికి వికసించలేదు. అది 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 డెప్త్, దాని విషయాలు, దానికి విశాలత్వం లేదు, లోతు లేదు. మనకున్న మైండ్కి అది వైడ్ అవ్వలేదు, డీప్ని అవ్వలేదు. అలా కొరచగా ఉంటాం మనం. ఎలాగా పెట్టి మైండెడ్, స్మాల్ మైండెడ్, మనది ఏంటది పెట్టి మైండెడ్, స్మాల్ మైండెడ్, వీక్ మైండెడ్, నేరో మైండెడ్. మనం బాగా నేరో మైండెడ్, మనం నేరో మైండెడ్కి ట్రూత్ రివీల్ అవ్వదు. ఉన్న ట్రూత్ అక్కడున్నా రివీల్ అవ్వదు. సంఘ వర్జిత ఇది జ్ఞానయోగం. ఏంటి, నువ్వు ప్రపంచ విషయాల్లో ఏ విషయం మీద నీకు ఆసక్తి వద్దు. నీకు ఎక్కడైనా ఒక చిన్న అటాచ్మెంట్ ఉందంటే మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. మనం చనిపో శరీరం చనిపోయే టైం వచ్చింది అనుకోండి, అన్ని బలహీనతలు నెగ్గేసాం అనుకోండి, ఒక్క బలహీనత ఉందనుకోండి, అది రీబర్త్ తీసుకొచ్చేస్తుంది. మనకు అన్ని రోగాలు తగ్గిపోయినాయి అనుకోండి, కిల్లర్ డిసీజ్ ఒకటి ఉందనుకోండి, ఆ శరీరాన్ని చంపేస్తాం. ఒక రోగం చాలు శరీరాన్ని చంపేయడానికి 100 రోగాలు అక్కర్లేదు. అలాగే మనకు రీబర్త్ తీసుకురావడానికి ఒక మైనస్ పాయింట్ చాలు, ఒక చిన్న లోపం చాలు మైండ్లో. అంటే ట్రూత్ ఎంత పెర్ఫెక్ట్గా ఉందో, ఎంత ట్రూత్లో ఎంత ప్యూరిటీ ఉందో నీకు అర్థమవుతుందే. అది అది ఎంత బ్లెమిష్ లేకుండా ఉందో, ఎంత నేకెడ్గా ఉందో, నీ మైండ్ కూడా అంత నేకెడ్గా ఉంటేనే అందులో అబ్జర్వ్ అవుతుంది. కానీ లేకపోతే ట్రూత్ దీన్ని రిజెక్ట్ చేస్తుంది. 1 మైనస్ పాయింట్ ఉన్నది రిజెక్ట్ చేస్తుంది. మనకు అన్ని రోగాలు తగ్గిపోయి కిల్లర్ డిసీజ్ ఒకటి డిసీజ్ ఉన్న ప్రాణం పోతుంది. శరీరాన్ని చంపేయడానికి ఒక రోగం చాలు, మనం పాడైపోవడానికి ఒక హ్యాబిట్ చాలు, బలహీనం చాలు. 100 ఎకరం పాడు చేయడానికి పేకాట చాలు. తాగుడి కంటే చాలా ప్రమాదం పేకాట. తాగినోడికి నెమ్మదిగా పోతే పోతుంది, లేకపోతే లేదు. 4 రోజులు పేకాటలో 4 రోజులు మొత్తం 100 ఎకరం పోవచ్చు. అంటే నువ్వు పాడైపోవడానికి ఒక బలహీనత చాలు, నువ్వు పాడైపోవడానికి ఒక బల. ఇందాక మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, దృష్టిలో పెట్టుకోండి. మీకు సారా వస్తే 2 కారణాలు ఉన్నాయి. ఏంటి, హ్యాబిట్స్ ఒకటి, డిజైర్స్ ఒకటి, అలవాట్లు, కోరికలు. ఇది 2 లేకపోతే మీకు అసలు సారా రానే రాదు. సంఘ వర్జి సంఘం అంటే ఏంటి, ఆసక్తి. ఆసక్తి లేకుండా, ఆసక్తి లేకుండా నువ్వు ఆసక్తి లేని ఆయుధాన్ని తీసుకుని, ఆసక్తి లేని ఆయుధాన్ని చూసుకుని ఈ మాయను నడకను. అంటే నీకు భగవంతుడికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో నీకు అర్థమవుతుందా? నువ్వు భగవద్ అనుభవం పొందడానికి ఏ అలవాట్లు అయితే నీకు అడ్డొస్తున్నాయో, ఏ మాయ అయితే అడ్డొస్తుందో దాని ఆసక్తి లేని ఖడ్గాన్ని తీసుకుని దాన్ని ఛేదించను. మీకు ఆసక్తి ఉందనుకోండి సక్సెస్ అవ్వలేరు. ఇంకా సక్సెస్ ప్రపంచంలో ఏ విషయం పట్ల మీకు ఆసక్తి ఉంది వర్క్ చేయండి. దేనిలో కాన్ఫ్లిక్ట్ పెట్టుకుని వర్క్ అండి బెదడం. ఆసక్తి దేని మీద పెట్టుకోద్దు. ఆసక్తి ఆసక్తి వల్ల మనకి అశాంతి వస్తుంది. పని చేయటం వల్ల అశాంతి రాదు, ఆసక్తి వల్ల అశాంతి వస్తుంది. అది ఆసక్తి వల్ల వచ్చే ఇబ్బందులు ఎన్ని ఉంటాయో 15వ అధ్యాయంలో చెప్పాడు. 15వ అధ్యాయంలో ఆసక్తి, మీరు రీడ్ భగవద్గీత ఇన్ డీటెయిల్. ఏంటది రీడ్ గీత, రీడ్ భగవద్గీత ఇన్ డీటెయిల్, క్లోజ్గా చదవాలి. ఏదో మన న్యూస్ పేపర్ చదివేసినట్టు పక్క పడటానికి లేదు. మరి ఆ శ్లోకం ఆ మాట, మీరు మాటను వరడు వరడు అనుకోకూడదు. వాడు వాసుదేవుడే అనుకోవాలి. ఆ మాటను మీరు మాట అనుకోకూడదు. ఆ మాట ఎవరో వాసుదేవుడే అనుకోవాలి. అనుకున్న మాట మీరు తీసుకోవాలి లోపల. మాట దేవుడై ఉన్నది. ఏంటది వాక్యం దేవుడై, మీరు దేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో దేవుడి నోట్లో చెప్పే వాక్యాన్ని కూడా అంత రెస్పెక్ట్ ఉండాలి. అంటే ఆసక్తి కదా, ప్రపంచ విషయాల్లో ఏ విషయం మీద ఆసక్తి ఉన్నా మీ మనస్సు బాహ్యముఖం అయిపోతుంది. బాహ్యముఖమైన మనసుకి, బహిర్ముఖమైన మనిషికి మీకు ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉండదు. అంటే వస్తువు ఎక్కడ ఉంది? లోపల ఉంది. మనం హ్యాపీనెస్ కోసం ఎక్కడ తిరుగుతున్నాం? బయట తిరుగుతున్నాం. నువ్వు కొన్ని వేలు జన్మలు జరిగితే నీకు హ్యాపీనెస్ దొరకదు. ఏం చేద్దా? వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతుక్కోవాలి. వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతుక్కోవాలి. నీకు హ్యాపీనెస్ లోపల ఉంది, నువ్వు హ్యాపీనెస్ కోసం బయట వెతుకుతున్నావు, ఏమి లాభం లేదు. గురువు చేసే సహాయం ఏంటంటే బాహ్యముఖంగా ఉన్న నీ మైండ్ని అంతర్ముఖం చేస్తాడు. ఎవడు? గురువు చేసే మెయిన్ సహాయం అది. మీకు వాడి గురువు ఏం చేస్తాడంటే నీ మనసు బాహ్యముఖంగా ఉన్న మనసుని నీ వంక చూస్తే దాన్ని ఆ లోపలికి పంప, నీ మైండ్ని లోపలికి పంపడానికి చూస్తాడు. నీతో మాట్లాడితే లోపలికి పంపడానికి చూస్తాడు. ఇదర్థమవుతుందా? తర్వాత నీతో నడుస్తుంటే నీ మైండ్ని లోపల పంపడానికి చూస్తాడు. నీ మైండ్ని లోపల పంపడానికి చూస్తాడు. వాడు వాడిని భౌతికంగా నీ దగ్గర నుంచి వాడు ఆశించింది లేదు. ఆడు ఏం చేయాలి? మాట మాట్లాడితే నీకు అర్థమవుతుందా? మీతో కలిసి కూర్చుని భోజనం చేస్తే, మీతో వాకింగ్ చేస్తే, మీ వంక చూస్తుంటే మీ మనసుని లోపలగా పంపడానికి చూస్తాడు కానీ ఇంకోటి లేదు. ఏం చేయాలి? ఆ లోపలికి వెళ్ళటం చాలా కష్టం. అది మైండ్ లోపలికి వెళ్లకుండా అది సత్యాన్ని అన్వేషించలేదు. సత్యాన్ని అన్వేషణ ఎవడైతే చేయలేకపోతున్నాడు వాడు దేహాభిమానిలోంచి, దేహబుద్ధిలోంచి దూరం అవ్వలేడు. మీరు ఇక్కడ ఫాలో అవుతున్నారు సబ్జెక్టు. మనస్సు ట్రూత్, మనస్సు లోపలికి వెళ్తేనే కానీ ట్రూత్ సేకర్ అవ్వలేడు. ట్రూత్ సేకర్ అవ్వకుండా ట్రూత్ని రియలైజ్ చేయలేడు. వాడు గురువు చేసే పని ఏంటంటే బయటికి ప్రకృతి వైపుకి విజృంభిస్తున్న నీ మైండ్ని లోపలికి తోలికెళ్తాడు. ఎక్కడ తోలికెళ్తాడు? లోపలికి తోలికెళ్తాడు నీ మైండ్ని. లోపలికి తోలికెళ్తేప్పుడు దుక్కి విత్తిందని ఏంటది? లోచూపు నీకు అలవాటు చేస్తాడు. లోచూపు అలవాటు చేస్తే లోపల ట్రూత్ వైపుకి, ట్రూత్ ఏం చేస్తుందంటే నీ మైండ్ విత్డ్రా చేసుకుంటుంది, లోపలికి లాక్కుంటుంది, గుంజుకుంటుంది. ఒక సామెత ఒకటి ఉంది, గురువు పుష్ చేస్తాడు, ఏంటి? గెంటుతాడు. గురువు ఏం చేస్తాడు? పుష్ చేస్తాడు, గెంటుతాడు. ఇలా గెంటుతాడు నిన్ను. లోపల ఇంకో గురువు ఉన్నాడు. లోపల వాడు ఆ ఈశ్వరుడు లోపల ఉన్నాడు. ఎలా ఉన్నాడు? అంతర్యాముగా ఉన్నాడు. నీ పిలక అందేవరకు అలా చూస్తాడు. బయట ఉన్న గురువు ఎలా లోపల గెంటికెళ్తాడు, ఆ లోపల ఉన్న గురికి తలకాయ అందిందని కూడా లాగేసుకుంటాడు లోపల. లోపల బయట ఉన్న గురువు ఏం చేస్తాడు? పుష్ చేస్తాడు. లోపల ఉన్న గురువు ఏం చేస్తాడు? పుల్లి చేస్తాడు. బయట ఉన్న గురువు గెంటుతాడు, లోపల ఉన్న గురువు లాక్కుంటాడు. నీకు అర్థమవుతుందా? వీడు గెంటుతాడు, వాడు పీకుతాడు. వీడు బయట నుంచి లోపల గెంటుతాడు, వాడు లోపల ఉన్న నేను పీక్కుంటాడు. నీకు లోపల లాక్కుంటాడు. లాక్కుని ఏం చేస్తాడు? లాక్కుని నేను అక్కడ కూర్చోబెట్టాడు. నీకు రూపబుద్ధి ఉండడం ఉండదు, అక్కడ నాకు బుద్ధి ఉండడు. వాడు స్వరూపం నీకు ఇచ్చేస్తాడు. వాడి స్వరూపం దేవుణ్ణి తెలుసుకుంటే నువ్వు దేవుడు అవ్వవో దేవుని స్వరూపం పొందుతావు. ఇక్కడ జాగ్రత్త, మీరు దేవుణ్ణి తెలుసుకుంటే మీరే దేవుడు అయిపోరు. నీకు అర్థమవుతుందా? దేవుడు పొందే సుఖము, దేవుడు పొందే శాంతి, దేవుడు పొందే ఆనందము, దేవుడు అన్నీ ఉంటాయి మీకు. ఒకటి తప్పించి అడ్మినిస్ట్రేషన్ తప్పి మీరు దేవుడి కంటే, మీరు దేవుని స్వరూపం కంటే స్వరూపం పొందితే మీకు డ్యూటీ ఉండదు. ఇంకా దేవుడికి డ్యూటీ ఉంటుంది, 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఆడుకు, అడ్మినిస్ట్రేషన్ ఉంది. అయితే దేవుడి కంటే జ్ఞానే గొప్పవాడు, ఏం చేత పని లేని వాడు అయిపోతాడు. ఎవడో జ్ఞాని, జ్ఞాని చేయడానికి ఇంకా పని ఉంటుంది, అది పని ఉండదు. దేవుడు అనుగ్రహాల మీద జ్ఞానం పొందినా ఆడు 10 గంటలకు ఏదో 4 మెజికలు తిని 10 గంటలు ఆఫీస్కి ఎంచేది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఆడి చేతిలో. నువ్వు దేవుని స్వరూపం పొందుతావు, నీ చేతిలో అడ్మినిస్ట్రేషన్ ఉండదు, అన్నీ పొందుతావు. ఆ దేవుడు పొందే హ్యాపీనెస్, ఆ దేవుడు పొందే అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్డైల్యూటెడ్ హ్యాపీనెస్, పెర్మనెంట్ హ్యాపీనెస్ అన్నీ పొందుతావు దేవుడు. కానీ అడ్మినిస్ట్రేషన్ మట్టుకు నీకు సంబంధం లేదు, అడ్మినిస్ట్రేషన్ అదే వర్క్ సంబంధం, అది దేవుడి పని. మిగతా అన్నీ నువ్వు పొందుతావు, దేవుడు పొందే అన్నీ కూడా నువ్వు పొందుతావు. అంటే దేవుడిని లాక్కులు ఏం చేస్తాడు, ఆయన స్వరూపం నీకు ఇస్తాడు. ఏమిస్తాడు? ఆ స్వరూపం ఇస్తాడు, అది అల్టిమేట్. అదేంటది? అల్టిమేట్. అంటే దేవుణ్ణి మనం ఏది మామూలుగా భౌతికమైన విషయాలు అడిగితే ఇస్తే ఇస్తాడు. అది ఒకవేళ మీరు అడిగితే ఇవ్వడనుకోండి, మీరు కంగారు పడకండి, ఇస్తే పాడైపోతారని ఆఫ్ చేస్తాడు. మీకు ఏదైనా డిజైర్ ఉందనుకోండి, దేవుడిని చుట్టుకుంటారు మీరు. ఏంటి మనం అడుగుతున్నా ఇవ్వటాడు దాన్ని, అంటే మీ మీద ఇష్టం లేక ఇస్తే శుభ్రంగా పాడైపోతారు. అసలు అంటే మీకు డబ్బు ఇచ్చేస్తే ఇంకేమైపోతారు మీరు? అది కానీ తేకాట ఆడి వాళ్ళకి, సాగి వాళ్ళకి, వీళ్ళందరికీ డబ్బు ఇచ్చేస్తున్నాడు అనుకోండి, ఏ వాళ్ళ డబ్బు వాళ్ళని పాడు చేసేస్తున్నాం. ఇప్పుడు దేవుడు మనకి ఎంత అడిగింది, ఎందుకు ఇప్పుడు అంటే అడిగింది ఆయన ఇస్తే మనం పాడైపోతానని తెలుసు అని చెప్పి ఆఫ్ చేస్తాడు. అంతేకాని మన మీద ఇష్టం లేక కాదు, మనం బాధ పెట్టరు. ఒకసారి సఫరింగ్ గురి చేస్తాడు మనం, ఏం చేయాలి, ఒకసారి మనల్ని సఫరింగ్ గురి చేస్తాడు. అంటే ఇష్టం లేక కాదు, ట్రూత్ వైపుకి మనల్ని మళ్ళించడానికి, ట్రూత్ వైపుకి మనకు మళ్ళించడానికి, మనకు ఆ డిస్పాషన్ రావటానికి, ఆ వైరాగ్యం రావటానికి, ఆ డిటాచ్మెంట్ రావటానికి. ఒకసారి మిమ్మల్ని తలుపు సందును పెట్టి నొక్కినట్టు ఒకసారి మీకు ఇష్టం లేని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు లేడని మీకు అనిపిస్తుంది. మీకు ఇష్టం లేని సంఘటన జరిగినా ఒకసారి సడన్గా ఆ పరిస్థితులన్నీ మీకు అనుకూలం అవచ్చు. మీకు ఏదైనా జీవితంలో ఇష్టమైన సంగతి ఏంటి దేవుడు ఎలా చేశాడు అనుకుంటారు మీరు. మళ్ళీ మీకు ఏదైతే ఇష్టం లేదో ఆ పరిస్థితులన్నీ మళ్ళీ మీకు అనుకూలం తెచ్చిపెట్టేస్తాయి. మీకు ఏదైతే ఇదేంటి ఇది ఎలా జరిగింది అనుకుంటారో, మళ్ళీ అది మీకు సడన్గా టర్నింగ్ పాయింట్ వచ్చి మీకు అది పాజిటివ్ అయిపోవచ్చు, మీకు అనుకూలం అయిపోవచ్చు. అంచేది మనకి ఆ గోడ పక్కన ఏముందో తెలియదు, పూర్వ జన్మ తెలియదు, రాబోయే జన్మ తెలియదు. మీకు అర్థమవుతుందా? ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు. మన తలకాల చిన్న స్మాల్ మైండ్స్, లిటిల్ మైండ్స్, పెట్టి మైండ్స్ మనవి, ఏం జరుగుతుందో తెలియదు. ఒక మనిషినే కనిపిస్తున్న మనిషినే మనం అర్థం చేసుకోలేము. మంచివాళ్ళని చెడ్డవాళ్ళు అనుకుంటాం, చెడ్డవాళ్ళని మంచివాళ్ళు అనుకుంటాం. మాకు అర్థమవుతుందా? అది గొర్రెలు కటిక వాళ్ళని నమ్ముతాయన్నట్టుగా మనం ఒకసారి చెడ్డవాళ్ళని నమ్ముతాం. చూస్తున్నాం కదా అది. అంటే మనకి మనుషులు చూస్తేనే ఎవరో మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు మనకు తెలియటలేదు కదా. ఇంకా సృష్టి గురించి మనకేం తెలుస్తుంది? సృష్టి గురించి మనకేం తెలుస్తుంది? దేవుడు అంటే ఎవడంటే, అలా ఇక్కడ ఇసుక ఉంది అనుకోండి, ఇసుక ఇలా పట్టుకుంటాం అనుకోండి, ఇసుక ఇలా పట్టుకుంటాం అనుకోండి. ఇసుకలు ఎన్ని రేణువులు ఉన్నాయంటే సైంటిస్ట్ చెప్పలేదు, ఫిలాసఫర్ చెప్పలేదు. దేవుడు ఇందులో ఎన్ని రేణువులు ఉన్నాయంటే దేవుడు చెప్పేస్తాడు. వాడు దేవుడు, వాడికి తెలియని విషయం ఉండదు. ఎవడో భగవంతుడికి తెలియని విషయం ఉండదు. వాడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే దేవుడు, భగవంతుడు ఒక్కడే సర్వజ్ఞుడు. ఏ మనిషి సర్వజ్ఞుడు కాదు, ఏ మనిషి సర్వజ్ఞుడు కాదు. తర్వాత ఐన్స్టీన్ మాట చెప్పాడు, పూర్వం కూడా ఆల్బర్ట్ చెప్పాడు. ఇది మాట చెప్పి ముగిస్తున్నాను. మీకు ఇంకోటి ఉంది సంఘవర్జిత, అదేంటది? జ్ఞానయుగం. ఇంకోటి ఉంది నిర్వైరహ సర్వభూతేషు. ఎవరైనా మీకు అపకారం చేసినా, బాగా అర్థం చేసుకోండి, ఎవరైనా మీకు అపకారం చేసినా వాళ్ళ పట్ల వైరం పెట్టుకోవద్దు. ఎవరైనా మీకు అపకారం చేస్తారనుకోండి, వాళ్ళ పట్ల మీరు వైరం వేయించేదంటే వాళ్ళ పట్ల మీరు వైరం పెట్టుకుని మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. నిన్ను నువ్వు ప్రేమిస్తే తిరిగి నువ్వు ప్రేమిస్తావు. నిన్ను ఎవరైనా ప్రేమిస్తా అంటే మీరేం చేస్తారని చూసి తిరిగి ప్రేమిస్తారు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించరు. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని మీరు ప్రేమించరు. మిమ్మల్ని ప్రేమిస్తా అంటే మీరు ప్రేమించు సామాన్య మానవుడే చేస్తున్నారు అది. మిమ్మల్ని ద్వేషిస్తా అంటే మీరు ప్రేమించలేరు. ఇంకా భక్తి లేనట్టే కదా మనకి. అదే మిమ్మల్ని నేను ప్రేమిస్తా అంటే మీరు నన్ను ప్రేమించడం అందరూ చేస్తున్నారు కదా లోకంలో. నేను మిమ్మల్ని ద్వేషించడం మీరు నన్ను ప్రేమించడం మానేశారు. ఇందుకు మీలో డివోషన్ ఏముంది? అంటే ఇక్కడ ఏంటంటే నీకు ఎవరైనా అపకారం చేసినా వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు. నిర్వైరహ ఎక్కడ వైరి అంటే మనకి ఎక్కడ శత్రువులు అనేవాళ్ళు ఫలానా వ్యక్తి మన శత్రువు అని అనుకోవద్దు. ఫలానా వ్యక్తి మన శత్రువు అని అనుకోవద్దు. ఏంటంటే మళ్ళీ మనసు బాహ్యముఖానికి వెళుతుంది. ఆడు శత్రువు అనుకుంటాడు ఎలా వెళ్తుంది? మనసు బాహ్యముఖానికి వెళుతుంది. సర్వభూతేషు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మీకు అర్థమవుతుంది. అలా విభజించలేదు అక్కడ. ఏ మనిషి పట్లైనా ఏ జీవుడి పట్లైనా ఎక్కడ వైరం పెట్టుకోదు. అలా నువ్వు వైరం పెట్టుకుంటే మైండ్ పొడ్యూట్ అయిపోతుంది. నీ మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. నీ మనసు ఎక్కడికి వస్తుంది? బాహ్యముఖానికి వచ్చేస్తుంది. మైండ్కి వాండరింగ్ పెరిగిపోతుంది. మైండింగ్ వాండరింగ్ పెరిగిపోతుంది. నువ్వు ఎక్కడైతే ద్వేషం పెట్టుకున్నావో ఎక్కడైతే విరోధం పెట్టుకున్నావో సడన్గా వాసుదేవుడిని వదిలేస్తావు. నీకు ఇంకా వాసుదేవుడు జ్ఞాపకం రాడు. నేను మీ జ్ఞాపకం వస్తాడు. మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. నేను చెప్పిన మాటలన్నీ కూడా మీరు నా బిలీవ్ చేయక్కర్లేదు. మీరు ఇంటికెళ్ళి అనాలిసిస్ చేసుకోండి. మీరు ఇంటికెళ్ళి అనాలిసిస్ కంసాలు బంగారాన్ని ఎలా చూస్తాడో అలా మీరు క్రిటికల్గా చూడండి ఇంటికెళ్ళి. ఇప్పుడు మీరు మీ శత్రువుని ద్వేషించడం మొదలుపెట్టారంటే భగవాన్ వాసుదేవుని ప్రేమించడం మానేశారు. వాసుదేవుడి మీద ప్రేమ ఎప్పుడైతే తగ్గిపోయిందో వాడు శత్రువు కింద మీకు కనిపిస్తున్నాడు. ఆ శత్రువుడు కూడా ఎవరిని చూడాలి? మీ మనసుతో ఎవరిని చూడాలి? వాసుదేవుడినే చూడు. అప్పుడు నీ భక్తి నిజమైనది. మళ్ళీ అనంత మళ్ళీ చెప్పండి అమ్మా, భక్తి అంటే ఏంటి? భక్తి అంటే నీ ఇంద్రియాలకి నీ మనస్సుకి ఒకదానికే కాదు, శనసత్తు కూడా. ఇంద్రియాలకి ఎవడు కనపడాలి? వాసుదేవుడే కనిపించాలి. నీకు ఎవడైనా అపకారం చేసిన వాళ్ళు కూడా ఎవడు కనపడాలి? అక్కడ వాసుదేవుడే కనపడాలి. అప్పుడు నీకు శత్రుత్వ బుద్ధి రాదు. శత్రుత్వ బుద్ధి ఎప్పుడు రాదు? నీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళ. నిర్వైరహ సర్వభూతేషు జీవకోటి అందరి పట్ల నువ్వు పాజిటివ్గా ఉండాలి, కానీ నెగిటివ్గా ఉండొద్దు. మొత్తం మీద ప్రపంచంలో ఉన్న జీవకోటి అందరి పట్ల నువ్వు పాజిటివ్గానే ఉండు, నెగిటివ్గా ఉండొద్దు. అందరి పట్ల ఎవరి పట్ల వైరం పెట్టుకో. నిర్వైరహ సర్వభూతేషు ఈ లక్షణాలన్నీ ఇక్కడ ఎన్ని చెప్పాడు? ఐదు ఎన్నో చెప్పాడు మంచి లక్షణాలు. ఈ ఐదు మంచి లక్షణాలు మీరు కష్టపడి శ్రమపడి మీరు డబ్బు ఎలా సంపాదించుకుంటున్నారు, విద్య ఎలా సంపాదించుకుంటున్నారు, ఈ గుణాలు, ఈ మంచి గుణాలు మీరు కష్టపడి సంపాదించుకుంటే అప్పుడు మీరు ఏమవుతారు? మాం ఏవ పాండవ. ఓ పాండవ మధ్యముడా, ఓ పాండవుల్లో మధ్యమవాడు అర్జునుడు. ఓ పాండవుల్లో ఆడికంటే పెద్దోళ్ళు ఇద్దరు ఉన్నారు, చిన్నవాళ్ళు ఇద్దరు ఉన్నారు. వీడు ఏమవుతాడు? మధ్యోడి కింద వచ్చాడు ఎవడు? అర్జునుడు. వేరే పాండవ మధ్యముడా, ఓ పాండవ నువ్వు ఈ లక్షణాలన్నీ ఐదు లక్షణాలు కష్టపడి ఎవరైతే సంపాదించుకున్నారో వాడు ఏమవుతాడు? నాకు భక్తుడు అవుతాడు. వాడు నాకు భక్తుడు అని చెప్పుకోవడానికి డిజర్వ్ అవుతాడు. వాడికి నా స్వరూపాన్ని ఇస్తాను. వాడికి వాడి అజ్ఞానాన్ని తీసేసుకుని వాడి వ్యక్తిభావం మనం ఏమనుకుంటున్నాం? ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది, ఫలానా రూపం నాది అని ఏదో రూపంతో పేరుతో తాదాత్యం పొందుతున్నాం కదా. తాదాత్యం పొందుతున్నంత కాలం మన కోరికలు రాకుండా ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫలానా శరీరం నాది, ఫలానా పేరు నాది, నీకు అర్థమవుతుందా? ఫలానా నేను ఇది సాధించాను, ఐ హావ్ డన్ దట్, అది సాధించాను, ఇది సాధించాను, నా పేరేమో ఈ పేరు, ఈ రూపం నాది, ఈ పేరు మాది, ఇది నేను ఇలా అనుకున్నంత కాలం మీరు కోటి జన్మలు ఎత్తే మీ కోరికలు రాకుండా ఆగం. అది ఏదైతే ఈ నామబుద్ధి దేహ బుద్ధి వల్ల ఈ కోరికలన్నీ వస్తున్నాయో. అడవిలో అడవిలో నగ్నంతా మింగేసినాడు, మీ రూపబుద్ధి నామబుద్ధి అని చెప్పి మింగుతాడు. ఇప్పుడు అంకలు కూడా బండి వెంకటరాజు గారు అట్టి గెలచి నేస్తాడు ఆయనకు అట్టి పని లెక్క ఏంటండి. లంకలు కూడా బండి వెంకటరాజు గారు మీరు అట్టిగలు అక్కడ పెడితే మొత్తం మీరు చూస్తాను గెలంటర తినేస్తారు. ఆయన ఇంకో గెల తింటారంటే ఏమంటారు, తినేయగలను మరి కాళ్ళు మొయ్యలో నా పొట్టను అంటారు. ఫారెస్ట్లో ఉన్న ఫారెస్ట్లో ఉన్న అగ్నంత మింగేసినోడు మీ రూపబుద్ధి నామబుద్ధి మింగలేడా? అంటే మనకు కోరికలు ఎంతకాలం వస్తాయి చెప్పమంటారా? పలానా రూపం నాది, పలానా పేరు నాది, నేను నీకు అర్థమవుతుందా, పలానా నేను సాధించాను, పలానాది నేను సాధించాను, ఇలా అనుకుంటూ ఉంటాం కదా మనం. అంతకాలం మీ కోరికలు డిజైర్స్ రాకుండా ఎవరు ఆపు చేయలేరు. ఆ బుద్ధిని వీడు లాగేస్తాడు. ఎవడో ఈ లాగి మింగేస్తాడు. ఎవడో నాకేస్తాడు. మీరు ఏ కామక్రోధాలు ఉన్నాయో, ఆవు ఆవుకి దూడ పుట్టగానే ఆవుకి పురుడు వస్తుంది. ఆవుకి దూడ పుట్టగానే ఏం చేస్తాను, ముందు ఆవు ఏం పని చేస్తుంది చెప్పమంటారా? దాని మీద నాకేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి ఆవు ఈనప్పుడు, ఆవు ఈనప్పుడు చూస్తే మీకు పుణ్యం. అది యూరోపియన్స్ ఒప్పుకోవడానికి అందుకే తిడతారు మనం. ఇటువంటి ఇటువంటి ఏంటంటే తిడతారు వాళ్ళు. ఆవు ఈనప్పుడు మీరు చూస్తే పుణ్యం అది. మీరు ఆవు ఈనాక దూడ ఏం చేస్తుంటుంది, ఇది నాకేస్తుంది. ఎవరు ఆ దూడ మీద మాయ ఉంటుంది. ఏంటది తర్వాత మనం ఎప్పుడూ కడుగుతాం, అది మన కడక ముందే నాకేస్తుంది. ఏం దాని మీద ఉండే ఎఫెక్షన్ కొలిది ఆ ఆవు దాని దూడ మీద ఉన్న మాయను ఎలా నాకేస్తుందో మనం ఎప్పుడైతే సరెండర్ అయ్యామో మనకి ఎవరికి అదే. ఎప్పుడైతే మనం వ్యక్తి భావం తగ్గించుకుంటున్నామో దేహభావం తగ్గించుకుంటున్నామో అప్పుడు మనలో కూడా కొన్ని కామక్రోధాలు ఉన్నా రాగద్వేషాలు ఉన్నా ఆవు తన దూడ మీద మాయ ఎలా నాకేస్తున్నారు, ఈ భక్తుడు మాయను నాకేస్తాడు. నువ్వు నాకు భక్తులు ఏమనుకో, నాకే రాకేం చేస్తాను నాకేస్తాను అన్నాడు. ఎవరు మీ ఇంట్లో డబ్బులు నాకడం, మీ ఇంట్లోనే డబ్బులని మీ ఇంట్లోనే బంగారం నాకడం ఏమి నాకుతాడు? మీరు ఆ వాసుదేవుణ్ణి పొందడానికి ఏ కామక్రోధాలు మీకు అడ్డొస్తున్నాయో, ఏ ఎమోషన్స్ మీకు అడ్డొస్తున్నాయో, ఏ హ్యాబిట్స్ అయితే మీకు అడ్డొస్తున్నాయో, ఏ డిజైర్స్ అయితే మీకు అడ్డొస్తున్నాయో, మీకు శ్రమ లేకుండా మీరు ఏదో కష్టపడుతున్నారు, కష్టపడినా ఫెయిల్ అవుతున్నారు, ఏదో కష్టపడుతున్నారు మీరు, కష్టపడినా ఫెయిల్ అవుతున్నారు, అది అని గుర్తిస్తాడు. గుర్తించి ఆయన నాకేస్తాడు. ఏం మీ కామక్రోధాలు ఎవరు నాగుతాడు? వాసుదేవుడు నాగుతాడు. ఎవరు నాగుతాడు? వాసుదేవుడు నాగుతాడు అండి. వాసుదేవు ఇప్పుడు తల్లి చూడండి, మన పిల్లలు శుభ్రంగా ఉంటే ఎత్తుకుంటాం. అది ఏదైనా దొడ్డుకెళ్ళాడనుకోండి మనం ఇంకా ఎత్తుకోమండి, తల్లి మట్టికి ఎత్తుకుంటుంది. తల్లి వ్యాపారం చేసినప్పుడు వాసుదేవుడు ఎందుకు చేయడు? ఇప్పుడు మన పిల్లలు దొడ్డుకెళ్ళి శుభ్రంగా లేరనుకోండి మనం ఎత్తుకోం, ఎత్తుకోవాలని ఉన్నా ఎత్తుకోం. తల్లి మట్టికి తప్పదు కదా తల్లి ఎత్తుకుంటుంది. తల్లి ఎత్తుకుని ముడ్డు కడుగుతుంది. ఎవరికి? మనం కడగం, తల్లి కడుగుతుంది. తల్లి ఆ పని చేసినప్పుడు నీకు వాసుదేవుడు ఎందుకు ఆ పని చేయడు? వరుణాచలేశ్వరుడా, భౌతికమైన ప్రేమలో తల్లి ప్రేమ గొప్పది. నీ ప్రేమతోటి పోల్చి చూసుకున్నప్పుడు తల్లి ప్రేమ కూడా ఒక ప్రేమే కాదు. ఏం చెప్పండి, కేవలం భౌతికమైనటువంటి ప్రేమ. ఇది అలౌకికం, నీది లౌకికం కాదు అలౌకికం. అంచేది మీరు అప్పుడు మీరు ఆయన ఆయనకు సరెండర్ అయిన వెంటనే మీలో కొన్ని బలహీనతలు ఉన్నా ఆ బరువైన రాళ్ళు మనం తీసి బయట పడలేము. అంటే మనకి మన ఎనర్జీకి ఎక్కువ బరువు, మన ఎనర్జీ కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. అప్పుడు ఈస్తాడు అవుట్ ఆఫ్ గ్రేస్ వల్ల, అవుట్ ఆఫ్ కంపాషన్ వల్ల. ఆవు దోణ నాకినట్టే మీ మనస్సులో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని, ఆ కామక్రోధాలని, ఆ రాగద్వేషాలని డస్ట్ అంతా ఆయన నాకేస్తాడు. నాకేసి వదిలేను నిన్ను ఆయన స్వరూపానికి ఇస్తాడు. ఏ ఇస్తాడు? అది అల్టిమేట్, అల్టిమేట్ ట్రూత్కి తీసిపోతాడు. ఏంటది? అప్పుడు నువ్వు వన్నస్కి రీచ్ అవుతావు. ఎక్కడికి? వన్నస్కి రీచ్ అయ్యాక నో మోర్ రీబర్త్, నో మోర్ సారో, నో మోర్ టెన్షన్. ఎలా డాక్టర్ గారు ఆయన పుట్టినరోజు, పుట్టినరోజు నన్ను చూడటానికి వచ్చారు ఈవేళ పొద్దున్న. డాక్టర్ గారు మీకు ఏమైనా కోరికలు ఉన్నాయని అడిగాను. నాకు ఒకటే కోరిక ఉందని, రీబర్త్లైన స్టేట్ రావాలని. మరి అదేంటండి, ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుని చాలా డబ్బు సంపాదిస్తున్నారు, మళ్ళీ మీరు వచ్చే జన్మలో డాక్టర్ అయిపోయారనుకోండి, మళ్ళీ బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మేడ కట్టారనుకో, 4 మేడలు కట్టేసుకోవచ్చాం. మరి బాడీ రాకుండా ఇవన్నీ ఎలా చేస్తారండి? రీబర్త్ కోరుకోండి అన్నాను. ఆయనకి మెడిసిన్ అంటే ఇష్టం, ఆయనకి మళ్ళీ డాక్టర్ అయి పుట్టాలని కోరుకుని వద్దన్నారు. నథింగ్ ఈజ్ పెర్మనెంట్, నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపెర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈజ్. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ని పుడితే శరీరం ఎంతకాలం ఉంటుందా? ఎవడో తింటాడు. ఇప్పుడు నేను సంపాదించిన నేను తింటానా? ఎవడో తింటాడు. ఇదంతా ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఇల్యూజన్, ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఇల్యూజన్. మళ్ళీ నాకు డాక్టర్ అవ్వాలని కూడా లేదు. అంటే నేనేమన్నానంటే మీరు బాగా సంపాదించుకుంటున్నారు కదా, ఒక మేడ కట్టారు, ఇంకా రెండు మూడు గాయలు కానీ స్థలాలు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు. నేను ఎలాగ కొనలేదు స్థలాలు పొలాలను. మీరు బాగా రెండు చేతులను డబ్బు సంపాదించేసుకుంటున్నారు, పైగా మీకు పేరు కూడా వచ్చింది యాజ్ ఏ డాక్టర్గా. మీరు చెస్ట్ స్పెషలిస్టు, ఓ డబ్బు సంపాదించేసుకుంటున్నారు. యువర్ టైమ్ ఈజ్ మనీ, డాక్టర్స్ టైమ్ ఈజ్ మనీ. అయితే రీబర్త్ కోరుకోండి అని చెప్పారు, వద్దన్నారు. వద్దండి, నాకు అందులో ఉన్న షేలో నాకు తెలిసింది, అందులోని అల్పత్వం నాకు తెలిసింది. బతకడానికి డబ్బు అవసరమే, అది సర్వస్వానికి ఇవ్వడం పొరపాటు. మీరు మళ్ళీ నన్ను డాక్టర్గా పుట్టమంటున్నారు, నాకు వద్దండి, అదేం వద్దు నాకు. నేను మీరు అడుగు, నేను మీరు ఏం కావాలని అడుగుతున్నారు కాబట్టి నేను చెబుతున్నాను. మీరేమండి, నాకు రీబర్త్ అక్కర్లేదండి, డాక్టర్గా పుట్టమని లేదండి. నన్ను మిస్గైడ్ చేస్తున్నారు, నన్ను మీరు మిస్లీడ్ చేస్తున్నారు. మీరు అంటే నా ఉద్దేశం అంటే మీరు శరీరం వస్తే మేళ్ళు కట్టగలరు కానీ శరీరం రాకపోతే మేళ్ళు ఎలా కట్టగలరు? మరి బాడీ, భర్త వస్తే బాడీ వస్తుంది, భర్త లేకపోతే బాడీ రాదంటే నాకు బాడీ వద్దన్నారు. ఏమండి, ఈ బాడీకి చాకరీ చేయలేకపోతున్నామండి బాబు, బాడీ వద్దన్నారు. బుద్ధుడు చెప్పాడు, ఒకటి భర్త, రెండు డెప్ప, మూడు సిక్నెస్, నాలుగు ఓల్డేజ్. ఈ నాలుగు జ్ఞాపకం ఉంచుకున్నాను. శరీరం పుట్టిందా చచ్చిపోతుంది, శరీరం వచ్చిందంటే అనారోగ్యం వచ్చి తీరుతుంది, శరీరం వచ్చిందే ముసలితనం వచ్చి తీరుతుంది, ముసలితనం వచ్చాక చచ్చిపోయి తీరుతాడు. భర్త, భర్త ఇది మిజరీ, డెత్ ఇది మిజరీ. తర్వాత ఇంకేంటి అన్నాడు, తర్వాత డిసీజ్ ఇది మిజరీ, ఓల్డేజ్ ఇది మిజరీ. ఓల్డేజ్లో అందరూ సఫర్ అవుతారు, ఎవరు చూసి వాళ్ళు ఉండరు. ఓల్డేజ్ వచ్చాక ఇంట్లో వాళ్ళు ఎవరైనా పలకరిస్తారనుకోండి, ఊరకపోయాను ఊరుకో అంటే అటు సంపాదన పనికిరాడు. ఇంకా ఆ ఇంట్లో వాడు ఇంకా సంపాదనకు పనికిరాడు అనుకున్నప్పుడు చెప్పేవాళ్ళు ఆయన ఊరుకో వాళ్ళు తినిపడి ఉండి అంటారు, ఆడు ఎంత సంపాదించడం అంటే ఆడు సంపాదన పనికిరాడు, తింటూ ఉంటాడు. మీకు అర్థమవుతుంది, అడినప్పుడు ఆడి మీద రెస్పెక్ట్ పోతుంది. హ్యూమన్ లవ్, హ్యూమన్ లవ్ గురించి షేక్స్పియర్ ఏం చెప్పాడంటే, ఈ చర్మానికి ఎంత లోతుందో హ్యూమన్ లవ్కి అంతే లోతుందని. అంటే ఈ చర్మం ఇలా గుచ్చితే రక్తం వచ్చేస్తుంది, హ్యూమన్ లవ్ డెప్త్ ఏ ఉండదు, హ్యూమన్ లవ్కి డెప్త్ ఏ ఉండదు. హ్యూమన్ లవ్ మనం హ్యూమన్ లవ్ మీద డిపెండ్ అవ్వడానికి ఇది లేదు, హ్యూమన్ లవ్ మీద డిపెండ్ అవ్వడానికి ఇది లేదని. తర్వాత ఒక వాక్యం చెప్పేసి ఇంకా మనం ఒక వాక్యం చెప్పి, ఇది ఐన్స్టీన్ రిపీటెడ్గా చెప్పాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ స్వధర్మ భగవద్గీత అధ్యయనం చేశాడు. ఎవడు? మిస్టర్ ఆల్బర్ట్. అందులో స్వధర్మ అని ఒక వాక్యం వస్తుంది, ఏది ఒక మాట వస్తుంది, ఏది ఇందులోనే భగవద్గీతలో స్వధర్మం పరధర్మం వద్దు స్వధర్మం. మన ఆచార్యులు శంకరాచార్యులు రామానుజాచార్యులు స్వధర్మం అంటే నువ్వు ఏ కులంలో పుట్టావో ఆ కులానికి సంబంధించిన ధర్మాలు ఆచరించడం స్వధర్మం అని పెట్టి చెప్పారు వీళ్ళు మన ఆచార్యులు. ఐన్స్టీన్ అది ఒప్పుకోలేదు, ఆ ఇంటర్ప్రిటేషన్ చేయలేదు. ఆవిడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని సైంటిస్టు, సైంటిస్ట్కి యాక్యురసీ ఉంటుంది, సైంటిస్ట్కి యాక్యురసీ ఉంటుంది. వాడు లేని కలిపి ఇప్పుడు పోయేట్టు ఉన్నాడు అనుకోండి, ఆ పోయేట్టుకుని అలంకారాలు పెడతాడు సైంటిస్ట్, ఎప్పుడు అలంకారాలు పెట్టడు. తర్వాత అది ఎలా ఉందో అలా ప్రజెంట్ యాజిటీజ్గా ప్రజెంట్ చేస్తాడు ఎవడు సైంటిస్ట్. ఎంత ఆడు ఏమన్నాడంటే స్వధర్మం గురించి, ఆవిడ ఆల్బర్ట్ నీకు పుట్టుకతోటి నేచర్ ఉంటుంది, మనిషి ప్రతి మనిషికి పుట్టుకతోటి ఒక స్వభావం ఉంటుంది, నీ నేచర్ ఒకటి ఉంటుంది. నువ్వు కులాన్ని బట్టి కాదు, కులాన్ని బట్టి ఆవిడ గొప్పవాడు కాదు, గుణాన్ని బట్టి గొప్పవాడు. కులాన్ని బట్టి ఆడిని గొప్పతనం గుర్తించకూడదు, గుణాన్ని బట్టి గుర్తించాలి. ఆడి గ్రేట్నెస్ కులాన్ని బట్టి లేదు, గుణాన్ని బట్టి ఉంది. ఇక్కడ ఆల్బర్ట్ ఎలా డిఫైన్ చేశాడంటే, ప్రతి వాడికి పుట్టుకతోడు ఒక నేచర్ ఉంటుంది. నీకు అర్థమవుతుంది, నాకు గవర్నర్ ఇస్తాను చాలామంది చెప్పారు, ఏదో స్టేట్కి నీకు గవర్నర్ ఇస్తామని. కానీ నేను చేసేదంతా బ్రెయిన్ వర్క్, నేను చేసేదంతా సైన్స్ అంటే ఫిజిక్స్ అంటే బ్రెయిన్, మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్లో సమానమైన జీనియస్ అని. ఎవడు? ఆల్బర్టు. అంటే నేను చేసేది బ్రెయిన్ వర్క్. గవర్నర్ అనేది అడ్మినిస్ట్రేషను. గవర్నర్ ఉద్యోగం చేయడం నాకు పరధర్మం. ఊరేగింపులు ఉండొచ్చు, ఊరేగింపులు ఎందుకు? గవర్నర్ ఉద్యోగం చేయడం నా పరధర్మం. సైన్స్ రంగంలో పనిచేయటం నా స్వధర్మం. నీకు అర్థమవుతుందా? నీ నేచర్ ఇంకా అనుగుణమైన పని చేసుకోవడం స్వధర్మం. ఎవడో ఏదో చేస్తున్నాడని నువ్వు వెళ్ళి అక్కడ చేయకు. ఎవడో రాజకీయాల్లోకి వెళ్ళాడని నువ్వు వెళ్ళకో. నీ స్వధర్మం ఏమిటో నువ్వు చూసుకో. నీ స్వధర్మానికి విరుద్ధంగా వెళ్ళిన నువ్వు ఫెయిల్ అవుతావు అక్కడ. అంటే నేచర్కి అనుగుణమైన పని చేసుకోవడం స్వధర్మం. నీ నేచర్కి విరుద్ధమైన పని చేయటం పరధర్మం. నేను నాకు గవర్నర్ పదవి ఇస్తానన్నారని నేను గవర్నర్గా వెళ్ళి గవర్నర్గా వెళితే అది పరధర్మం. ఈ సైన్స్ వర్క్ విడిచిపెట్టేస్తే నేను స్వధర్మం విడిచిపెట్టేసినట్టు అవుతుంది. గవర్నర్ పదవిలోకి వెళితే పరధర్మంలోకి వెళుతుంది. అంచేత ఇప్పుడు నేను న్యూజెర్సీలో చనిపోయాడు. ఆయన ఇష్టం ఎక్కడ చనిపోయాడు? న్యూజెర్సీలో చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఇంకా ఓ రోజు ముందు పోతాడు అనుకుని నలుగురు చుట్టాలను, నలుగురు బంధువులు, నలుగురు ఫ్రెండ్స్ని పిలిచాడు. ప్రొసెషన్, ఫ్యూనరల్ ప్రొసెషన్ వద్దు, ఆల్బర్ట్ చచ్చిపోయాడని మీరు ప్రపంచానికి అనౌన్స్ చేయకండి. నలుగురు బంధువులు, నలుగురు స్నేహితులు కలిపి శ్మశానం తీసిపోయి న్యూజెర్సీలో. ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ శరీరాన్ని ఎక్కడ కాల్చారో ఎవరికి తెలియనివ్వకండి. ముందు బరణం చేసి వచ్చాయి, కాల్చి బూడిచ్చేసి వచ్చాయి ఎక్కడ? న్యూజెర్సీ బరియల్ గ్రౌండ్లో. అప్పుడు వచ్చాక ఆల్బర్ట్ ఈజ్ నో మోర్, ఆల్బర్ట్ ఇంకా లేడని దోకానికి ప్రకటించండి. అంతేకాని ఆల్బర్ట్ చచ్చిపోయిన వెంటనే మీరు ప్రకటిస్తే జనం వస్తారు. అక్కడి నుంచి ఊరేగింపులు అంటారు. ఊరేగింపులు వద్దు, టామ్టామ్ వద్దు. మీకు అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఈ ప్రొసెషన్ వద్దు, ఏమొద్దు, కామ్గా క్వైట్గా కూల్గా భారీ అక్కడ తీసిపోయింది. ఆయన ఇష్టాన్ని ఫలానా చోట చంపేశారని ఈ లోకానికి గుర్తు అక్కర్లేదు. దట్ ఈజ్ ఆల్బర్ట్, దట్ ఈజ్ ఆల్బర్ట్. ఆల్బర్ట్ ఫలానా శ్మశానంలో చచ్చిపోయాడు అని ఈ లోకాన్ని గుర్తక్కర్లేదు. అది ఎవరికి తెలియని వద్దు. ఏం చేద్దాం అక్కడ నుంచి? ఇటుకలు సున్నం పై ఇటుకలు సిమెంట్ పెట్టుకొని లేదా కట్టడాలు కడతారు. అది కూడా అనవసరం. అది కూడా స్వధర్మం ఆచరించేవాడు ప్రాణాన్ని క్వైట్గా విడిచిపెడతాడు, కూల్గా ఉంటాడు. స్వధర్మాన్ని, స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు చనిపోయేటప్పుడు కూల్గా ఉంటాడు. అది స్వధర్మం. అంటే ఇక్కడ ఏమిటి? కులం చెప్పలేదు ఇక్కడ. ఎవడో ఆల్బర్ట్ ఐన్స్టీన్ నీ నేచర్కి అనుగుణమైన పని చేసుకుంటే స్వధర్మం, నీ నేచర్కి విరుద్ధమైన చేసుకుంటే పరధర్మం. పరధర్మంలో ఉన్నవాడు అశాంతిగా చనిపోతాడు, స్వధర్మం ఆచరించేవాడు శాంతిగా చనిపోతాడు. ఇది లాస్ట్ ఆల్బర్ట్ చెప్పిన మాటలో. తర్వాత సైంటిస్టులు వీళ్ళు వెళ్ళారు న్యూక్లియర్, దీని న్యూక్లియర్ కాదు, ఈ బ్రెయిన్కి సంబంధించిన సైంటిస్టులు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి, మేము మీ తలకాయ మాకు ఇవ్వండి కోసుకుంటామని చెప్పారు. శరీరం చచ్చిపోయాక మీ తలకాయ మేము కోసుకుంటాం, బతికుండగా పర్మిషన్ ఇవ్వమని అడిగారు ఆల్బర్ట్ని. అడిగితే నా తలకాయలో ఏమి లేదు, అందరి తలకాయలు ఏముందో, నా తలకాయలో అదే ఉంది, ఈ తలకాయలో ప్రత్యేకత ఏమి లేదని చెప్పాడు. ఆయన ఒప్పుకోలేదు తలకాయ ఇవ్వడానికి. తర్వాత వాళ్ళు నీరెస్ట్ బంధువులు ఉంటారు కదా, ఆయన చనిపోయాక ఆయన ఒప్పుకోలేదు, మీరైనా అంగీకరిస్తే తలకాయ కోసి పట్టిపోతా ఉన్నారు. అంటే ఆ తలకాయ ఎలాగా కాలిపోయేదే కదా, శ్మశానంలో పోను కోసేసుకున్నాను చెప్పారు బంధువులు. ఆ తలకాయ కోసేసి పట్టుకెళ్ళి తర్వాత ల్యాబొరేటరీలో పెట్టి దాని బ్రెయిన్ చాలా అనాలిసిస్ చేశారు. మన బ్రెయిన్లో ఉన్న నరాలకి ఆ బ్రెయిన్లో ఉన్న నరాలకి లోతులు తేడా ఏంటి అన్నీ అనాలిసిస్ చేశారు. మొత్తం మీద బ్రెయిన్లో ఏదో ప్రత్యేకత ఉందని బ్రెయిన్కి సంబంధించిన సైంటిస్టులు తెలుసుకున్నారు. కానీ ఆల్బర్ట్ ఒప్పుకోలేదు, అందరి తలకాయలు అంటే నా తలకాయ. అంటే ఆల్బర్ట్ అంత, మనం ఎందుకు ఇలా ఉన్నాం? ఆల్బర్ట్ ఎందుకు అంత అభివృద్ధి అంత పైకి వచ్చాడు, లేదా అంత ఆ సైన్స్లో అంత అభివృద్ధిలోకి వచ్చాడు? ఒకటే కారణం, కాన్సన్ట్రేషన్. అంటే ఆయనకు ఉన్న కాన్సన్ట్రేషన్ మనకు లేదు. ఎవరికన్నా ఆల్బర్ట్కి ఉన్న కాన్సన్ట్రేషను, ఆల్బర్ట్కి ఉన్న ప్యూరిఫికేషన్ మనకు లేదు. మనకు కూడా అంత కాన్సన్ట్రేషన్ ప్యూరిఫికేషన్ ఉంటే మనం కూడా ఆల్బర్ట్లు అవుతాం. మీరు అందరూ ఆల్బర్ట్లు అవుతారు. సరే, ఇది వదిలేద్దాం, ఇది వదిలేద్దాం. ఈ వాక్యం మీరు ఇంటికి వెళ్ళాక సాయంత్రం నిద్రపోయే ముందు రోజు మననం చేసుకోండి. ఏది? మీ ఇంద్రియాలు జాగ్రత్తగా వినండి. నేను రిపీటెడ్గా చెప్తున్నాను. ఏంటది రిపీటెడ్గా చెప్తున్నాను అంటే, ఈ వాక్యం నేను ఇష్టపడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం కాబట్టి నేను చెబుతున్నాను. మీరు రోజు సాయంత్రం పడుకున్నప్పుడు దీన్ని మెడిటేట్ చేయండి. మీరు దేవుడి బొమ్మలు ఎలా మెడిటేట్ చేస్తున్నారు, ఈ సెంటెన్స్ని మెడిటేట్ చేయండి. మీ ఇంద్రియాలకి మీ మనసుకి వాసుదేవుడు తప్పించేది కనపడకూడదు. అప్పుడు మీరు వాసుదేవుడు అనుగ్రహానికి పాత్రలు అవుతారు, వాసుదేవుడి గ్రేస్కి డిజర్వ్ అవుతారు, వాసుదేవుడి గ్రేస్కి డిజర్వ్ అవుతారు. ఎప్పుడైతే వాసుదేవుడికి గ్రేస్కి డిజర్వ్ అయినా ఆయన స్వరూపం మీకు ఇవ్వబడుతుంది. మీకు అర్థమవుతుందా? మీలో నాన్ సెన్స్ ఆయన తీసేసుకుని ఆయనలోని సెన్స్ మీకు ఇస్తాడు. మీలోని అజ్ఞానాన్ని తీసేసుకుని ఆయనలోని జ్ఞానం మీకు ఇస్తాడు. మీలోని అవిద్యని ఆయన తీసుకుని ఆయనలోని విద్యని మీకు ఇస్తాడు. మీలోని చెడ్డ తీసుకుంటాడు, ఆయనలోని మంచిని ఇస్తాడు. ఎప్పుడు ఆయన దయ మీకు కలిగినప్పుడు. ఆయన దయ మీకు ఎప్పుడు కలుగుతుంది? మీ మనసుకి మీ ఇంద్రియాలకి వాసుదేవుడు తప్పించి ఇంకేమీ కనపడకూడదు. ఈ వాక్యాన్ని నాకు కిస్ చెయ్యాలండి. నాన్నగారు చేదస్థిరి అయిపోయారని మీరు అనుకోవచ్చు. మీరు అనుకున్నా నేనేం అనుకునే పరిస్థితిలో లేను. ఏంటి ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నారండి నాన్నగారు అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకున్నా నేను మటుకు ఏం అనుకోలే అనుకునే పరిస్థితులు లేను. నేను బండబారిపోయాను. మీకు సృష్టి ఎక్కడ, క్రియేషన్ ఎక్కడ ఉంది? మీకు క్రియేషన్ ఎక్కడుంది? ఇంకా మీకు అర్థమవుతుందా? మీ ఇంద్రియాలతోటి, మీ ఇంద్రియాలకి మీ మనసుకి చూడటం కాదండి, మీ ఇంద్రియాలకి మీ మనసుకి నేను తప్పించేది కనపడకూడదు. అప్పుడు క్రియేషన్ ఎక్కడుంది? అప్పుడు ఏ స్టేట్కి వెళ్తారు మీరు? వరల్డ్ లెస్, బాడీ లెస్ అండ్ మైండ్ లెస్ ఆల్సో. అంటే నో మైండ్, మైండ్ లెస్ అంటే నో మైండ్ స్టేట్కి వెళ్తారు. ఏమంటే నో మైండ్ స్టేట్కి వెళ్తారు. అక్కడ ఉంది అల్టిమేట్ ట్రూత్, మీకు అక్కడ దొరుకుతుంది ఫైనల్ ట్రూత్, అల్టిమేట్ ట్రూత్. అంటే కృష్ణుడు చెప్పింది ఏంటంటే ఆయన టీచింగ్లో ఏది చెప్పినది అల్టిమేట్ వర్డ్, ఫైనల్ వర్డ్, లాస్ట్ వర్డ్. ఇంకా దాని అది తప్పించి ఇంకో మాట ఇంకోటి చెప్పలేడు. అది ఫైనల్ వర్డ్, లాస్ట్ అల్టిమేట్ వర్డ్. అంతకంటే ఫైనల్గా ఇంకో మాట చెప్పడానికి ఏం లేదు, ఫైనల్ వర్డ్. అయితే మన బుద్ధి తక్కువ వాళ్ళం, మనం ఎవరు, మనం అసలు బుద్ధి లేని వాళ్ళు ఏం కాదు, బుద్ధి తక్కువ వాళ్ళం. అంచేది మనకి ఆ మాటల మీద నమ్మకం కలగటం లేదు. ఆ మాటల మీద నమ్మం, మన బుద్ధి పాడైపోయింది, మన బుద్ధి పాడైపోయింది. మనకు చిత్తశుద్ధి లేదు, మనకి చిత్తశుద్ధి లేదు. మన బుద్ధి పాడైపోవటం వల్ల ఆ భగవంతుడు చెప్పిన వాక్యాల మీద మనకి సజీవమైన విశ్వాసం కలగటం లేదు. సజీవమైన విశ్వాసం కలగటం లేదు. ఆ విశ్వాసం కలగటానికే ఈ మహాత్ముల యొక్క ఓలికన్, మహాత్ముల యొక్క సహవాసం, సద్గ్రంథ పఠనం, ఇప్పుడు ఏ జ్ఞానం సమాధి దగ్గర కాని చెప్పి కూర్చొని ధ్యానం చేసుకోవటం, అప్పుడు ఆయన వైబ్రేషన్స్ కూడా మీకు పనిచేస్తాయి. మీకు అర్థమవుతుందా? అంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ ఏ వాతావరణంలో అభివృద్ధి అవుతుందో ఆ వాతావరణాన్ని వెతుక్కోవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, మీరు డబ్బు సంపాదించడానికి ప్రపంచం యొక్క అంచుల్లాగా పరిగెట్టేస్తున్నారు. ఆ డబ్బు సంపాదించుకోవడం కోసం ఇండియా నుంచి అమెరికా పారిపోతున్నారు అందరూ. ఇండియా నుంచి అమెరికా ఎందుకు వెళ్తున్నారు? డబ్బు సంపాదించుకోవడానికి కదా. అయితే జ్ఞాన సంపాదనకి ప్రపంచం యొక్క అంచుల్లాగా వెళ్ళారా? మీరు డబ్బు సంపాదించడానికి భూమి యొక్క అంచుల్లాగా పరిగెడుతున్నారు. ఆత్మజ్ఞాన సముపార్జనకు అవసరమైతే భూమి యొక్క చివరి దాకా వెళ్ళలేరా? మీకెవరికి జ్ఞానం అక్కర్లేదు? ఎవరో ఆల్బర్ట్ అన్నాడు, మీకెవరికి జ్ఞానం అక్కర్, మీరు అందరూ మంచివాళ్ళే, కానీ మీకు అందరు మీకెవరికి జ్ఞానం అక్కర్లేదు. ఏం చేత అక్కర్లేదు? దాని విలువ మీకు తెలియదు. ఎంత వండర్ఫుల్గా చెప్పాడు కొన్ని సైంటిఫిక్ రీజన్, సైంటిఫిక్ వే ఆ చెప్పిన పద్ధతి చూడండి. మీరు చెడ్డవాళ్ళు కాదు, మీరు మంచివాళ్ళే. మీరు బంగారాన్ని జాతి పెట్టుకుంటున్నారు, ఏం చేత బంగారం విలువ తెలుసు కాబట్టి బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. అలాగే జ్ఞానం విలువ మీకు తెలియటం లేదు. ఆ సెల్ఫ్ నాలెడ్జ్ విలువ, ఆ స్వరూప జ్ఞానం విలువ మీకు తెలియటం లేదు. మీకు తెలియటం లేదు కాబట్టి సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు. అంచేది మీరు ఏం దాని వార్త వినాలి. ఆ ఆత్మజ్ఞానం యొక్క అది వస్తే మీ వైభవం ఎలా ఉంటుందో దాని గురించి శ్రవణం చేయాలి. శ్రవణం చేస్తే దాని మీద మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. అప్పుడు మీరు పొందాలి, అచీవ్ చేయాలనేటువంటి ఆసక్తి. అంటే జ్ఞానానికి పెట్టుబడి టు నో, జ్ఞానానికి పెట్టుబడి అంటే తెలుసుకోవాలనే బుద్ధే జ్ఞానానికి పెట్టుబడి. అని చేత ఆయన ఇష్టాలు బట్టి ఏమన్నాడంటే మీరు మంచివాళ్ళే కానీ ఆత్మజ్ఞానం ఎందుకు తెలియదు, తెలియదు కాబట్టి దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయటం లేదు. తెలియనప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు తెలిస్తే శ్రవణం చేస్తే ఓ ఇట్టిది అనిపిస్తుంది, అది శ్రవణమే చేయటం లేదు కదా. మనం అంటే రాళ్ళు రాళ్ళు రాళ్ళను తోమటే సరిపోతుంది కదా, రాళ్ళు కడగటమే సరిపోతుంది పొద్దున మంది సాయంత్రం దాకా. రెండో పని ప్రపంచాన్ని నాకటం, ఊళ్ళో గొడవలో టౌన్లో గొడవలో లోకంలో విషయాలు నాకటం, ఒకటే పని నాకటం. అందుకంటే పనే ఉంది మనకి. ఇంకోసారి చెప్తున్నాను, మీరు ఈ వాక్యం అంటే ధ్యానం చేయండి. ఏం చేస్తారు మీరు? దేవుణ్ణి ధ్యానం చేస్తున్నారు కదా, ఇందాక చెప్పాడు కదా కృష్ణ, ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఏంటది? మీ మనసుకి ఇంద్రియాలకి వాసుదేవుడే కనపడాలి, ఇంద్రియాలకు కూడా ఇంద్రియాలకి వాడే కనపడాలి. మీకు మీ లోపల పైన ఉన్నాయి ఇంద్రియాలు, కింద ఉన్నాయి ఇంద్రియాలు, శరీరం నిండా ఇంద్రియాలు ఉన్నాయి. మీ ఇంద్రియాలకు వాసుదేవుడే కనపడాలి, మనసుకు వాసుదేవుడే కనపడాలి. వాసుదేవుడికి కనిపించి వాసుదేవుడికి భిన్నంగా మీకు ఏది కనపడకూడదు, అప్పుడు మీరు నా అనుగ్రహాన్ని పాత్రలు అవుతారు. ఇంక ఇప్పుడు క్రియేషన్ ఎక్కడ ఉంది? మీకు వాసుదేవుడు తప్పించి మీ సెన్సెస్ కానీ మీ మైండ్ కానీ ఇంకేది కనపట్టాలి అనుకోండి, నో క్రియేషన్ ఎక్కడ? క్రియేషన్ ఎక్కడుంది ఇంక మీకు? అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పమంటారు? ముగిస్తున్నాను నేను. మీరు ప్రపంచంలో ఉంటారు, మీరందరూ చచ్చిపోరు, మీ శరీరం చచ్చిపోతే ప్రపంచంలో ఉంటారు, ప్రపంచాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతారు. అంటే వరల్డ్లో ఉండగా వరల్డ్ లేని స్టేట్కి వెళ్ళిపోతారు. మీరు ఇక్కడే ఉంటారు, చచ్చిపోరు, మీ శరీరం చచ్చిపోదు, వరల్డ్లో ఉంటారు, వరల్డ్లోనే ఉంటారు, వరల్డ్ లేని స్టేట్కి వెళ్ళిపోతారు. మీరు శరీరంలో ఉంటారు, బాడీ లేని స్టేట్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు? ఈ వాసుదేవుడిని చూడటం, నిరంతరం వాసుదేవుడిని చూడటం నేర్చుకుంటే ప్రపంచంలో ఉండి ప్రపంచానికి అతీతులు అవుతారు, బాడీలో ఉండి బాడీకి అతీతులు అవుతారు ఉంటారు. ఇవాళ రమణ మహర్షి గురించి మనం చెప్పడం లేదు. ఇవాళ కృష్ణుని బుక్ ఇది చదువుదాం అనుకున్నాను. ఇవాళ కృష్ణుడు మనకు అడ్డపడిపోయాడు. వాసుదేవ స్వామి వారు ఏమో ఇలా కృష్ణ జ్ఞానానందకు కూడా ఫేవరెట్ కాదు కృష్ణుడే అంచేది మనకు ఆ ధోరణ వచ్చిందేమో. కృష్ణుడు ద్వారా వాసుదేవుడి గొడవలో పడిపోయాం అంచేది మీరందరూ వచ్చి జ్ఞానానంద త్యాగదినాన్ని జయప్రదం చేసినందుకు మీరందరూ రావటం వల్ల మీటింగ్కి ఫుల్నెస్ వచ్చింది, నిండితనం వచ్చింది. లేకపోతే నిండితనం రాదు. ఈ జ్ఞానయజ్ఞంలో నాకు రూపాయికి 10 పైసల కంటే వాటా ఎవరు? మీకు అందరికి మిగతా 90 పైసలు మీకు పంచిపెడతారు. నేనేదో చెప్పానని నాకు ఎక్కువ వాటా ఎవరు? 10 పైసలు ఇస్తారు నాకు, మిగతా 90 పైసలు మరి బాపిరాజారు కొంత, రామరాజారు కొంత, వచ్చినందుకు మీకు కొంత, ఈ కుర్చీలు వేసినాడు కొంతమంది. మాకు చివరికి అందరికి తీసేకి నాకు 5 పైసలు 10 పైసల కంటే ఉండదు. ఇదేంటి జ్ఞానయజ్ఞం? ఏంటి చివరికి కుర్చీలన్నీ ఇక్కడ పరిచిన వాళ్ళకి కూడా భగవంతుడు ఆడు వాట 2 పైసలు 3 పైసలు ఇచ్చేస్తాడు, వచ్చినది మీకు ఇస్తాడు కొంత. అంటే మీరు కోరక్కర్లేదు, మీ వాటాలు మీకు పంచిపెట్టేస్తాడు. అంటే ఆ కర్మ ఫలితాన్ని డిస్ట్రిబ్యూటర్ వాడు భగవంతుడు అంటే ఎవడో డిస్ట్రిబ్యూటర్, ఎవడు దానికి పంచిపెట్టేస్తాడు? కర్మ ఫలదాత. దేవుడి పేరు ఏం పేరు? కర్మ ఫలదాత. మీరు అంచేది మీ ఇది జ్ఞానయజ్ఞం. ఈ యజ్ఞంలో మీ వాటాలు ఎవరి వాటాలు వాళ్ళకి? ఇవాళ ఇవ్వచ్చు, ఈనాడు ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు, ముందునాడు ఇవ్వచ్చు, వచ్చే జన్మలు ఇవ్వచ్చు. కానీ ఎప్పటికైనా మీరు చేసింది మీకు ఇచ్చేస్తాడు. ఈ జ్ఞాన యజ్ఞాన్ని మీరందరూ జయప్రదం చేసినందుకు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. లవ్ టు యూ, పీస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ.